நாராயணா ஓம் நமோ நாராயணாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, வாசுதேவாய சிவாய நமனா, சிவாய நமனா, ஓம் நம சிவாய. நாராயணா நாராயணா ஓம் நமோ நாராயணாய. ஆத்மஸ்வரூபனது மகாசேலர் இருவஜன குரு பூர்ணிமா. ఈ గురి పౌర్ణమ కూడా పెద్ద మన దీపావళి ఆషాఢ మాసంలో పౌర్ణమ రోజున వస్తుంది. ఆషాఢ పూర్ణిమ అని అంటారు. ఇది కొంచెం దూరంగా పెట్టండి, కొంచెం దూరంగా పెట్టండి. ఆషాఢ పూర్ణిమ అని అంటారు. అంటే పూర్ణిమ అయినా అంటే ఈ రోజున మనం కృష్ణాష్టమి శ్రీరామనామి ఏ రకంగా జరుపుకుంటున్నాము, ఇది వ్యాసుడి పేరు మీద అంటే వ్యాసుడు ఈ భూమి మీద అవతరించినటువంటి రోజు ఈ ఆషాఢ పూర్ణిమ రోజు. ఇది ఈ ఆషాఢ పూర్ణిమనే వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమని పిలుస్తారు. అంటే ఈ రోజున గురు పూర్ణిమ రోజున ఎవరు గురువులు వారు ఆరాధించుకుంటారో ఇది సాంప్రదాయం. ఇది వ్యాసుడి గురించి వాల్మీకి గురించి మనకి ఇద్దరు ముసలవాళ్ళు ఉన్నారు మన సంస్కృతిలో సాహిత్యంలో, వాళ్ళిద్దరి గురించి మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రామాయణ రచయిత వాల్మీకి, మహాభారతం రచయిత వ్యాసుడు, ఆ ఇతర ముసలివాళ్ళ గురించి మన భారతీయులు ఎవరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పైగా మన భారతీయ సంస్కృతికి వాళ్ళ మూలం. ఈ రోజున మన సంస్కృతి గురించి నాలుగు మాటలు మాత్రం నేర్చుకుంటున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్ష వాల్మీకి వ్యాసుడు. అయితే ఈ రోజున అసలు ఆయన పేరు ఆయన కృష్ణ ద్వైపాయనుడు. తర్వాత భద్రకాశంలో కొంతకాలం తపస్సు చేశాడు కాబట్టి బాధరాయణుడు అని చాలా పేర్లు ఉన్నాయి. కానీ పాపులరులేమో ప్రసిద్ధి పొందరులేమో, మహాత్మా గాంధీ గారి పేరు మోహన్ చంద్, కరణ్ చంద్ గాంధీ, ఆయన పేరు ఒరిజినల్ గారి పేరు ఎవరికి తెలియదు బాపూజీ అంటారు. అలాగే వ్యాసుడి పేర్లు చాలా ఉన్నాయి. కానీ పాపులర్ నేమో ప్రజలకు అందరికీ తెలిసిన పేరు వేద వ్యాసుడు. అంటే ఆయన భూమి మీదకి రాకముందు వేదాలను నాకు ఒక ఉంటే ఒక ముద్ద కింద ఉంది, అది ఒక రాశి కింద ఉండేది, ఒక రాశి కింద ఆయన భూమి మీద అవతరించాక నాలుగు వేదాల కింద విభజించాడు. దాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆ రాశిని వేదముల వేదం యొక్క రాశిని నాలుగు వేదాల కింద విభజించాడు కాబట్టి అది వేద వ్యాసుగా నీ పేరు టైటిల్ వచ్చిందని అది పాపులర్ దేవాయింది. వ్యాసుడి గురించి మీరు కాశీ వెళ్తే వ్యాస కాశీ మీరు చూస్తే ఆయన గంగానది ఒడ్డునే కూర్చున్నాడు. వ్యాస కాశీ ఆయన పేరు మీద కాశీ ఉంది, వ్యాస కాశీ. వ్యాస కాశీ కూడా చూసి రావాలి. కాశీ వెళ్ళిన వాళ్ళు వ్యాస కాశీ చూస్తేనే కానీ వాళ్ళ యాత్ర సంపూర్తి అవ్వదు. అది గంగానది ఒడ్డునే కూర్చున్న పని ఆయన రచన ఎక్కువ కాశీలోనే చేశాడు. వ్యాస కాశీలో ఆయన గురించి ఏమి చెప్తారంటే వారికి మూడు తరగా లేకపోయినా బ్రహ్మదేవుడు. వ్యాసుడు గురించి నాలుగు చేతులు లేకపోయినా నారాయణుడు, మూడు కళ్ళు లేకపోయినా పరమశివుడు. అంటే త్రిమూర్తి స్వరూపుడు ఎవరు? వ్యాసుడు, బ్రహ్మ, చుట్టూ మణి వేస్తున్నది మన రాముడు కారణం త్రిమూర్తులు అంటారు. ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపుడే వేదవ్యాసుడు. ఆయన అంటే ఆయన గురించి ఇలాంటి నేను కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మాట నేను చెబుతున్నాను. అంటే మనకు సందర్భం అది. అంటే వేదవ్యాసుడు యొక్క జయంతికి మనం జరుపుకుంటున్నాం. అలాగే భారతదేశంలో ఈ వేదవ్యాస జయంతి 5000 సంవత్సరాల నుంచి జరుగుతున్నారు. మన మొత్తం భారతదేశంలో ఈ వ్యాస పూర్ణిమ 5000 సంవత్సరాల నుంచి ఉత్సవం జరుగుతుంది. వ్యాస పూర్ణిమ అందుకే మన హైదరాబాద్ భక్తులు కూడా ఇవన్నీ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. మన హౌస్ కూడా చాలా పుణ్యంగా ఉంది. ఈ వ్యాస జయంతిని సక్సెస్ చేయడానికి మీరందరూ వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్నారు కాబట్టి సభామతంగా మీకు నా అందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. వ్యాసుడు ఆయన వేదాన్ని విభజించడమే ప్రచారం చేశాడు. అంటే మన జీవితం పొందిన విశేషంలో ఒక వేదంలో మనం పాండిత్యం సంపాదించడం. ఒకవేళ పాండిత్యం సంపాదించినా దాని అర్థం తెలియదు మనకి. వ్యాసుడు ఏం చేశాడంటే నన్ను తెలియని భక్తులు తీసుకుని వాళ్ళకి నాలుగు వాళ్ళ సమర్థం తీసుకుని వాళ్ళకి నాలుగు వాదాలు ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క శిష్యుడికి ఒక వేదం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ 4000 వేదాలు భారతదేశంలో ప్రచారం చేయించాడు. అయితే వేదం అర్థమవడం కోసం అది చాలా వేదీయానికి కానీ అర్థం అది ఏం చేయాలంటే అది శ్లోక రూపంలో ఉండదు, వచన రూపంలో ఉండదు. మన మెదడు ఎలా ఎంతకన్నా ఉంటుందో అలాగే మంత్రం అది, అది శ్లోకం కూడా కాదు. పూర్వం మన సాహిత్యంతో మంత్ర రూపంలో ఉంది. వాల్మీకి వచ్చి శ్లోకంలో తీసుకొచ్చాడు కానీ వాల్మీకి రామాయణానికి దాన్ని ఆది కాదు అని పిలుస్తారు. అందుకు ముందు ఆ మంత్రాలు మనకు అర్థం అవడం కష్టం. అందుచేత వ్యాసుడు ఏం చేశాడంటే ఆ 4000 యొక్క ఎస్సెన్స్ తీసుకుని ఆ 4 ఎస్సెన్స్ తీసుకుని తన కథ రూపంలో మహాభారతం రచించాడు. మహాభారతానికి ఎంత గౌరవం అంటే మనం ఉండేది దాని పంచమ వేదం అంటారు. వేదాలు 4 కానీ భారతాన్ని పంచమ వేదము అంటారు. వ్యాసుడు భారత 100,000 శ్లోకాల గ్రంథం. మహాభారతం 100,000 శ్లోకాల గ్రంథం. ఆ మహాభారతంలోనే భగవద్గీత ఇమిడి ఉన్నది. ఒక భారతగారికి ఏర్పాటు చేశారు భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు ఇప్పుడు మహాభారతం అన్న ఒక వాక్యం చెప్పాడు భారత రచన పూర్తి చేసి. వ్యాసుడు ఏమని చెప్పాడంటే ఈ మహాభారతంలో లేదు, ఈ ప్రపంచంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఏమీ లేదు. ప్రపంచంలో ఎక్కడా ఏమీ లేదు ఈ భారతంలో ఉంది. కానీ ఈ భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ ఏది లేదు. అంటే మన అందరం ఇక్కడ కూర్చున్నాం, మనమే కాదు ప్రపంచంలో ఇంచుమించుగా 250 కోట్లు జనాభా ఉంటారు. ఈ 250 కోట్ల మనస్తత్వాలు గల వాళ్ళు ఇప్పుడు మన మెంటల మేకప్ మనందరికీ ఒక రకంగా ఉన్నది. ఎవరు ఎవరి యొక్క మనస్సు వారియే, ఎవరి యొక్క జీవ లక్షణాలు వారియే. ఇన్ని రకాలు మనస్తత్వాలని తీసుకుని అంటే భారతంలో మన ప్రపంచంలో కనిపించే మనుషుల్లో ప్రతి రకం మనిషి మనకు భారతంలో కనిపిస్తాడు. చూడండి ఇప్పుడు రకరకాల మనస్తత్వాలు మనం ఎంతమంది ఉన్నారు. ఒకటి మనకి ఇంకొకటి మనకి పోలిక లేదు. ఇవన్నీ చూసుకుంటే భారతంలో ప్రతి మనిషికి ఒక పోలిక గల క్యారెక్టర్ నాడు తీసుకొచ్చాడు భారతం మహాభారతం. అందులో రకరకాల మనుషులు ఉంటారు, అలాగే రకరకాల మన మనస్తత్వాలు భారతంలో క్రోడీకరించాడు వ్యాసుడు. అది పంచమ వేదం రాశాడు మహాభారతం. అందులో భగవద్గీత కూడా ఎన్నిచ్చాడు కదా. ఎవరో గురువు చెప్పినా ఆ మంత్రం మనం నేర్చుకున్నది అర్థం తెలియడం కష్టం. అంచేత ఈ వేదాల సారం తీసుకొచ్చి 18 పురాణాలు రాశాడు. అది దాటినా అష్టాదశ పురాణములు అని ఇవన్నీ కూడా వ్యాసుడి యొక్క రచన. ఇంకా వ్యాసుడి పేరు మీద చాలా రచనలు ఉన్నాయి. ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి పెద్ద ఆచార్యులు శంకరాచార్య, రామానుజం మధ్వాచార్య తర్వాత ఈ మధ్యకాలంలో సుమారు బుద్ధుడి తర్వాత శంకరుడు వచ్చాడు, శంకరుడి తర్వాత రామానుజుడు, రామానుజుడు మధ్వాచార్యుడు వచ్చాడు. అయితే ఈ ఆచార్యుడికి బుద్ధికో తేడా ఉన్నాయి. ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ ఆచార్యుల ముగ్గురు శంకర రామానుజ మధ్వాచార్యులు వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. వేదానికి భిన్నంగా ఏది చెప్పినా మీకు ఎన్ని తెలియజేస్తున్నా తీసే పక్కన పెట్టమంటారు. ఆ వేదానికి అనుకోకుండా మీరు మీ ఆలోచన మీ ప్రవర్తన మీ మాట అనుకూలంగా ఉందా లేదా చూస్తాను ఆచార్యత్రయం లేదా తీసో పక్కన పెట్టమంటాను. అంటే నూటికి నిరుపాటు వేదాలను ప్రమాణంగా తీసుకున్నారు. అయితే బుద్ధుడు ఏం చేశాడంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు. కానీ ఆయన నాస్తికులేం కాదు, కానీ వేదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు కాబట్టి నాస్తికులు అనేటువంటి ప్రచారం వచ్చింది. నాస్తికులైతే నిర్వాణ స్థితి ఏంటి చెప్తాడు, నాస్తికుడే కాదు కానీ వేదాన్ని ప్రమాణంగా ఆడి భగవంతుడు ఉన్నాడా లేడని కాదు అక్కడ ప్రశ్న. ఎవరైతే వేదాన్ని ప్రమాణంగా తీసుకోరో వాళ్ళు చివరికి నాస్తికుడనే పేరు వచ్చింది. వాళ్ళు దేవుడు ఉన్నాడా లేదని కాదు అక్కడ సమస్య. అలాగే తన బుద్ధుడి దగ్గర వచ్చేవాడికి వేదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక బుద్ధిగా తీసుకోలేదా వేదాన్ని ప్రమాణంగా. ఈ మోడర్న్ పీపుల్ అంటే మళ్ళీ లేటెస్ట్ వచ్చిన సైంటిస్టులు వాళ్ళు కూడా వేదాన్ని ప్రమాణంగా తీసుకోవటం ఒక బుద్ధిదే కాదు, బుద్ధికి లేదా నడవం ప్రయత్నం మనం. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఆయన పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఆ జీనియర్ అంటే బాగా ప్రేమీ పీపులు వేదంలో జ్ఞానం అన్న మాట నిజమే. అది ఎప్పుడో సృష్టి ప్రారంభమైనప్పుడు ఉన్న జ్ఞానం అది, సృష్టి ప్రారంభమైనప్పుడు అవి విని మహర్షిని క్రోడీకరించారు. కానీ ఇప్పుడు వేదాన్ని ప్రమా చాలా లేటెస్ట్ నాలెడ్జ్ వచ్చింది. అది ఎప్పుడు ప్రాథమిక దశలో విషయం వేదం ఈ అది ఈ మధ్యన లేటెస్ట్గా చూస్తే అది వేదాన్ని ప్రమాణంగా తీసుకోవట్లేదు అని కొంతమంది మోడర్న్ పీపుల్ కొంతమంది అంటున్నారు అందరూ కాదు. కానీ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళమంటే ట్రెడిషనల్ పీపుల్ అంటారు సాంప్రదాయ పెద్దలు. వాళ్ళు అడిగి ఏమంటారంటే మీ తలకాయ అంత పెద్దదైనా మీరు బహుమత మేధావులైనా మీరు వేదాన్ని కనుక ప్రమాణంగా మీరు వేదాన్ని కనుక ప్రమాణంగా తీసుకోకపోతే మీరు వేదాన్ని ప్రమాణంగా తీసుకోకపోతే మటుకు మీరు నాస్తికులే అని ఈ మధ్యకాలంలో వీళ్ళు బోధిస్తున్నారు. ఎవరు ఆచార్య బుద్ధులు కూడా వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. రామాయణం కూడా వేదానికి అనుసరించే ఉంటుంది. భారతం కూడా వేదానికి అనుసరించినటువంటి రచన. వ్యాసుడు అంశాల అక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా కాదు, నాస్తికత్వం ఆస్తికత్వం అంటే వేదాన్ని ఎవరైతే ప్రమాణంగా తీసుకోడో వాడిని నాస్తికుడు కింద మన పెద్దలు చెప్పారు. అందుచేత ఇక్కడ వ్యాసుడి యొక్క జన్మదినోత్సవం అంటే చాలా విజ్ఞానాన్ని సృష్టించాడు వ్యాసుడు. అంటే ఇది సముద్రుడు, వ్యాసుడు అంటే సముద్రుడు, ఆయన తెలియని బ్రాంచ్ లేదు. అన్ని విషయాల్లో గొప్ప రచయిత భక్త తర్వాత గిరీజలు ఎదుటివాడు ఎలా అర్థమైంది చేయడం ప్రజలకు ఎలా అర్థమైంది చేయడం అన్నీ తెలిసినవాడు, అన్ని బహుముఖంగా ఆ వ్యాసుడు నిరసించాడు. వ్యాసుడు భగవద్గీత చెప్పినవాడు భగవంతుడే స్వయంగా నారాయణుడు. అతని రచన చెందినవాడు అర్జునుడు. రచన చేసిన వాడు పెట్టి వ్యాసుడు భగవంతుడు. మామూలు ఓరంగా చెప్పుకెళ్ళాడు పార్టీ మీద నుంచి భగవంతుడు చెప్పేశాడు. దాన్ని తన శ్లోకపత్రం చేసి దాని క్రమంలో నియమించిన వాడు వ్యాసుడు. అయితే మనకి ఆయన స్పోర్టింగ్ చెప్పుకుపోయాడు భగవంతుడు. దానికి శ్లోకరూపం కల్పించిన వాడు వ్యాసుడు. ఇక్కడ భగవద్గీతలో ఇది కూడా వ్యాసరచనే. భగవంతుడికి భగవాన్ నివాసం అయినప్పటికీ ఇది కూడా వ్యాసరచనే. ఇందులో ఏదో నాలుగు శ్లోకాలు చదివి భక్తులైనటువంటి వీళ్ళందరికీ విద్యార్థులు ముముక్షులు అయినటువంటి వీళ్ళందరికీ వినిపిస్తాము. ప్రశాంత మనసం ఏమం యోజనం సుఖముత్తమం ఉపయోగి శాంత కలిసం బ్రహ్మ భూపం అకల్మషం. ఇది ఉత్తమ సుఖాన్ని ఎవడ పొందుతాడు క్వాలిటీ ఉన్న హ్యాపీనెస్. మనకి విషయాల నుంచి సంతోషం రావచ్చు, లేదా వరల్ని ఎంజాయ్ చేయడం వల్ల సంతోషం రావచ్చు. ఇవన్నీ కూడా మన ఇంద్రియాల ద్వారా వచ్చే సంతోషం అంతా కూడా ఏ రోజుకైనా దుఃఖం కింద మారిపోతుంది. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మనకి ఇంద్రియాల ద్వారా మనం సేకరిస్తున్నటువంటి ఈ సంతోషాన్ని, లేకపోతే ప్రపంచంలో ఏదైనా సంఘటన జరగటం వల్ల మనకు అనుకూలమైన సంఘటన జరగటం వచ్చే సంతోషం, ఇవన్నీ కూడా ఏ నాటికైనా దుఃఖం కింద మారిపోతుంది. ఉత్తమ సుఖం అంటే క్వాలిటీ ఉండాలి. అంటే బాహ్యమైనటువంటి మనుషులతో కానీ, బాహ్యమైన వస్తువులతో కానీ, బాహ్యమైన పదార్థాలతో కానీ, బాహ్యమైన సంఘటనతో కానీ సంబంధం లేకుండా నీకు స్వతంత్రంగా వచ్చే సుఖమే, అంటే ఇండిపెండెంట్గా వచ్చే హ్యాపీనెస్ ఉత్తమ సుఖం. ఆ ఉత్తమ సుఖానికి మనం అందరం అంటే వాసన కావాలి. అంటే మన స్వరూపానికి మరొక మన అందరం సుఖం కోరుకుంటాం. మనం ఏదో సంపాదిస్తాం, డబ్బు సంపాదిస్తాం, విద్య సంపాదిస్తాం, ఏదో అధికారం సంపాదిస్తాం, ఇవన్నీ కూడా ఎందుకంటే సుఖం ఉన్నా రాకపోయినా సుఖం వస్తుందనే ఉద్దేశంలోనే ఇవన్నీ సంపాదిస్తాం. ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే సుఖం అనేది ప్రపంచంలో ఏ పదార్థంలోనూ లేదు. సుఖం అనేది ప్రపంచంలో ఏ పదార్థంలోనూ లేదు. నీ స్వరూపంలోనూ ఉంది. సుఖం నీ స్వరూపంలో ఉంది. శాంతి నీ స్వరూపంలో ఉంది. ఆనందం నీ స్వరూపంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడో ఏదో ఉందని వెతుకుతున్నాం. సుఖం ఉందని, శాంతి ఉందని ఏ దేశమైనా ఎవరింటి చేసినా ఏమని లోకంలో రాగద్వేషమని తప్పించాడు. ఈ ప్రపంచంలో లైక్స్ డిస్లైక్స్ తప్పించి మీరు ఏ దేశమైనా ఎవరింటి కదినా ఏ మూలపెట్టి చూసినా రాగద్వేషమని తప్పించి కామక్రోధమును తప్పించి సృష్టిలో మీరు చూడటానికి ఏమీ లేదు. ఒక రూపంలో చెప్పాలంటే రాగద్వేషమునే ఈ కామక్రోధాలనే రాగద్వేషాలు అంటారు. అయ్యి ఎక్కడికైనా అయ్యే ఏ దేశంగా నీకు అయ్యే కనిపిస్తాయి. మనకి ఎక్కడ రాగద్వేషాలు లేవనుకోండి, ఎక్కడ మనకి ఎక్కడ ఇష్టము కానీ అయిష్టము కానీ ఎక్కడ ఏమి లేదనుకోండి, అసలు మన మనసుకి యోగాభ్యాసం అక్కర్లేదు. మనకి లైక్స్ డిస్లైక్స్ కనుక లేకపోతే మన మనసుని చెల్లించమంటే చెల్లించదు. నీకు ఎక్కడికి ఇష్టం ఉందో నీకు అక్కడ మనసు ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకపోతే మీ మనస్సు చెల్లించమని అడిగినా మీకు చెల్లించదు. మీరు ప్రాణాయామంతో సంబంధం లేకుండా మీ మనసుకి ఇష్టాయిష్టాలు లేకుండా మీరు ఉండగలిగితే మీరు ప్రాణాయామం చేసి మనస్సును నిగ్రహించుకో అక్కర్లేదు, ధ్యానం చేసి మనస్సును నిగ్రహించుకోవడం అక్కర్లేదు. దాన్ని మీరు రాగం అంటే ఆగటం లేదు. రాగద్వేషాలు లేని వాడికి మనస్సును కదలమంటే కదలదు. అంచేత మనం అక్కడికి నేర్చుకోవాలి. ఎక్కడికి నేర్చుకోవాలి? ఎక్కడ రాగద్వేషాలు లేవో, ఎక్కడ కామప్రదాలు లేవో, ఎక్కడ భయం లేదో, ఎక్కడ అశాంతి లేదో, ఎక్కడైతే దుఃఖ స్పర్శ లేదో అటువంటి స్వరూపంలోకి నేర్చుకోమని వ్యాసుడు చెప్పాడు. అంటే మీకు ఆ స్వరూప స్వభావం తెలిసే వరకు ప్రపంచంలో ఏదో మూలకి ఏదో ఉంది, ప్రపంచంలో ఏమి దానిపైనా ఏదో ఉంది, ఏదో ఉందని మనకు అనిపిస్తూ ఉంటాం. వ్యాసుడు మహాభారతంలో శ్లోకంలో ఒక మాట చెప్పాడు, వాడు ఏ మతస్థుడైనా, వాడు ఏ కులస్థుడైనా, వాడు ఏ ప్రాంతీయ వాడైనా, వాడు ఏ స్త్రీ అయినా పురుషుడైనా, వాడు ఎవడైనా సరే, వాడు ఎంత సాధన చేసినా ప్రపంచంలో ఎంతవరకు ఏ స్వార్థపరుడికి ఆత్మజ్ఞానం కాదు. స్వామి జన్మడు దీనిపై కాలే మహాత్మా ఊజ్ హార్ట్ బీట్స్ పద్ధతిలో ఇప్పుడు మళ్ళీ స్వార్థపరుడికి ఏ స్వార్థపరుడికి ప్రయత్నం చేసినా ఆత్మజ్ఞానం కలగదు, స్వరూప సుఖం తెలియదు వాడు. ప్రపంచంలో సృష్టిలో క్రియేషన్లో పూర్వ యుగాల్లో కానీ ఈ యుగాల్లో కానీ సెల్ఫిషన్ ఎవరికి ట్రూత్ రిలైజ్ చేయదు. నువ్వు ట్రూత్ రిలైజ్ చేయకుండా ఉన్న వస్తువులు ఉన్నట్టుగా ఉన్నట్టుగా నీ తెలుపులో తెచ్చుకుండా తెచ్చుకోకుండా నీకు నీకు ఫ్రీడమ్ లేదు. నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ సాగర్. నీకు నీ స్వరూప రూపం నీ హృదయంలో ఒక సత్యం ఉంది, బయట ఎక్కడ ఏమి లేదు. నీ హృదయంలో నువ్వు సత్యాన్ని నిర్వహించేయకుండా అసలు ఉందని నువ్వు గుర్తించాలి. నువ్వు ఈ దేహానికి అత్యంతంగా, మనస్సుకి అత్యంతంగా, ఇంద్రియాలకు అత్యంతంగా మన హృదయంలో ఒక ట్రూత్ంది. అది మన శరీరాన్ని స్నానం దహనం చేసినప్పటికీ కాదు, ఎందుకంటే మన ఫిజికల్ హార్ట్లో కాదు, స్పిరిచువల్ హార్ట్లో ఉంది ఆ ట్రూత్. అందుకే భగవంతుడు చెప్పాడు కదా, మీ అందరి హృదయాల్లో నేను నివాసముగా ఉన్నానని భగవంతుడి అడ్రస్ కరెక్ట్గా చెప్పాడు. భగవంతుడు ఆయన ఎక్కడ ఉంటాడో నేను అడ్రస్ కరెక్ట్గా చెప్పాడు, నేను మీ అందరి హృదయాల్లో ఉన్నాను. మనం యాత్ర కడతాం, ఎక్కడెక్కడ వెతుకుతున్నాం, ఏదో ప్యూరిఫికేషన్ వెళ్ళవచ్చు. కొన్ని దేశాన్ని చూడటం వల్ల యాత్ర తెలియడం కొన్ని కష్టకాలు తెలుస్తాయి. అక్కడ ఎంతమంది పూర్వం పుణ్యాత్మను నివసించారు కాబట్టి అనేక మంది తపస్సులు చేశారు కాబట్టి ఆ పుణ్యక్షేత్రంలో వాళ్ళు వైబ్రేషన్స్ కూడా మానవానికి పనిచేస్తాయి. అంచేది అంతవరకు అది మంచిదే. అంత మార్గం నుంచి అది పూర్తి ఫీల్ అవుతుంది. ఎక్కడ లేదు, ఈ మష్టంగా చెప్పు. ఈ బైబిల్లో చాలా రిపీటెడ్గా చెప్తాడు, నీ హృదయం వలన సత్యం నీకు అనుభవంలోకి రాకుండా నీకు ఫ్రీడమ్ లేదు. నువ్వు శవాలను మోస్తూ ఉండవలసిందే. నీకు శవాలని రాబోయే శవాలు శూన్యం అవ్వాలంటే నువ్వు నిర్వాణ సుఖం పొందవలసిందే, ఇంకో మార్గం ఏమి లేదు అని నీకు వ్యాసం చాలా భారతంలో కొన్ని సందర్భాలను చెబుతాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడ మాత్రం అంటే హృదయంలో ఎక్కడ కల్మషం ఉండకూడదు. ఈ మధ్య టీవీలో ఇంగ్లీష్ ఛానల్లో ఎవరి గురించో మాట్లాడుతూ ఈ లైక్ బ్లాక్ కాస్ట్ అన్నాడు, ఈ లైక్ బ్లాక్ కాస్ట్. అంటే బ్లాక్ కాస్ట్ అంటే నాకు అర్థం అవ్వలేదు. లండన్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, అది పేపర్లో బ్యాంకులు వచ్చాడు అమ్మాయికి అని లాంగ్వేజ్ మీద కథ అంటుంది అమ్మాయికి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏంటి బ్లాక్ కార్డ్స్ అన్నాడు మన టీవీ ఛానల్లో ఇంగ్లీషు, ఈయనకి బ్లాక్ కార్డ్స్ అన్నాడు. బ్లాక్ కార్డ్స్ అంటే నేను ఎవరో మాట్లాడుతుండను లేదు, ఏమిటని అడిగాను. బ్లాక్ కార్డ్స్ అంటే నా నోట్లో మార్పు నోట్లో ఉంది వెంటనే చెప్పేసి ఏం చేద్దాం, 4 ఏళ్ళు సింగలాండ్లో ఉంటాను. ఏమంటే బ్లాక్ కార్డ్స్ అంటే మన ఇండియాలో ఇంగ్లీష్ వాళ్ళు అది వాడకం తప్ప ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా మన ఇంగ్లీష్ లెక్చరర్స్ కూడా దాని అర్థం తెలియదు. వ్యాఖ్యాన్స్ అంటే వ్యాఖ్యాన్స్ అంటే పైకి ఒక రకంగా కనిపిస్తాడు, లోపల ఇంకో రకంగా ఉంటాడు. పైకి ఏమనిపిస్తుందంటే లోపల ఇంత పైకి ఇంత బుద్ధిమంతుడు లేడు అనిపిస్తున్నాడు. లోపలకాయ చూస్తే అంత చీటింగ్ పైకేమో మంచివాడిగా కనిపిస్తాడు, లోపల చాలా చెడ్డవాడిగా ఉంటాడు. పైకేమో గుడ్నెస్ కనపడుతుంది, లోపల కాన్స్పిరసీ కుట్ర పడుతూ ఉంటాడు. వాడి దగ్గర ఇంకో తెలియజేయకుండా వాడు నమ్మే వరకు నన్ను వెయిట్ చేస్తాడు, నమ్మిన తర్వాత మోసం చేస్తాడు, వాడిని బ్లాక్ క్యాష్ అంటాడు. అంటే నాకు అభిప్రాయం చేసింది ఇంగ్లాండ్ వాళ్ళు ఈ మాట ఎక్కువ వాడతారు బ్లాక్ క్యాష్ అని. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీకు నీకు కల్మషం ఏదైతే నటించినా పైకి లోపల కనుక కల్మషం ఉంటే హృదయంలో కనుక నీకు దౌర్బల్యం ఉంటే హృదయంలో కనుక కల్మషం ఉంటే పైకి నువ్వు జంజిన్న నటించినప్పటికీ గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ యాక్షన్ సారీ. అంటే నీ శరీరం యొక్క వ్యాయామం వల్ల కానీ నువ్వు నోటితోటి చెప్పే మాటలు కానీ దీనివల్ల భగవంతుడు మోసపోవడం ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేయటం కానీ మన అంతర్యామం ఇన్నర్ కంట్రోల్ మన కంట్రోల్ ఎక్కడో వేడు మన హృదయంలో ఉన్నాడు వాడు అంతర్యామంగా ఉన్నాడు. మనకు అంతర్యామం ఉండి మన ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు. మన దేహాన్ని ప్రారంభం ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. అంటే మనం నియమించేవాడు ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు, మన నియమించేవాడు ఎక్కడో ఉన్నాడు, ఆ స్పిరిచువల్ హార్ట్లోనే ఉన్నాడు. ఆ స్పిరిచువల్ హార్ట్లోని స్పిరిట్ ఈ బాడీని తీసుకెళ్ళి శ్మశానంలో దహనం చేసినా ఈ బాడీతో దానికి సంబంధం లేదు. నాకు లోపల స్ఫురణ ఉంటుంది, ఆ స్పిరిచువల్ హార్ట్ లోపల ఉన్నమాట నేను, కానీ అది శరీరంలో భౌతిక బాడీలో భాగం కాదు. భాగం కాదు కాబట్టి శరీరాన్ని కాల్చినా అది కాల్చబడదు. అయితే అది అధ్యయనం వల్ల కానీ అధ్యయనం కావడం లేకపోతే వీటి కేవలము ఏ జపం చేయటం వల్ల కూడా అది తెలియబడదు. అది తెలియబడి బిహేవియర్ థియేటర్ ముఖ్యం. నువ్వు ఆలోచన ఏదైతే ఆలోచిస్తున్నావో అది మాట్లాడుతున్నావా, ఏదైతే ఆలోచిస్తున్నావో అది చేతితో చేస్తున్నావు అనుకో. అంటే మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, చేత ఒక రకంగా ఉంటుంది, మాట ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ బ్లాక్ కార్డ్స్ అంటారు. అంటే వాళ్ళ లోపల మనకు రివీల్ అవ్వరు. అంటే నువ్వు లోపల కల్మషం పెట్టుకుని పైకి ఏమి కల్మషం లేని వాడి కింద బుద్ధిమంతుడి కింద నటించినా నువ్వు మనిషిని మోసం చేయగలవు కానీ భగవంతుని మోసం చేయగలవు ఇది సాధ్యం కలిగించేదా అని అంతర్యామ. నీకు ఆలోచన నీకు నీకు ఏ బలహీనత ఉందో ఆ బలహీనత నీకు తలంపు రూపంలో వచ్చేవరకు నీకే తెలుసు. కానీ ఈ తలంపు రూపంలో రాకముందు కూడా లోపల ఉన్న అంతర్యామలను నారాయణుడికి తెలుస్తుంది. నారాయణ అంటే కేవలం ఒక ఇండివైజువల్ కాదు, అంతగా వ్యాపించిన బ్రహ్మం, అంతగా వ్యాపించినటువంటి బ్రహ్మమే నారాయణం. ఇది బంధం గుర్తు చేసుకుని సాయంత్రం నిద్రపోయిందని అనుకోడు. నారాయణం పరబ్రహ్మం. నారాయణ అంటే ఒక ఇండివిజువల్గా తీసుకున్న ఆక్షేపం లేదు. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. సర్వకారణ కారణం అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరుగుతున్నప్పటికీ అది మంచిగా వచ్చు చెడ్డగా వచ్చు నారాయణుడికి తెలియకుండా జరగటానికి వీలు లేదు. ఇంతకీ సృష్టికి యజమాని ఆయన, ఈ సృష్టికి భర్త ఆయన, ఈ సృష్టికి కంట్రోల్ ఆయన. ఇప్పుడు మీ ఇంటికాడు కానీ సమాజంలో కానీ ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందా పరమేశ్వరుడికి నారాయణుడికి భగవంతుడికి తెలియకుండా జరగటానికి వీలు లేదు. అంచేత నీ నీ లోపల బలహీనతలు కూడా నీకు తెలియవు. నీ లోపల బలహీనత నీ తలంపు రూపంలో వచ్చాక తెలుస్తుంది. అంతకుముందు కూడా నీకున్న బలహీనత ఏంటో భగవంతుడు నీకు తెలియకముందు కూడా నీకు తెలియదు. భగవంతుడు ఏం చేస్తా తెలుసు అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి నీ బలహీనత నీకు తలంపు రూపంలో వచ్చేది కాదు నీకు తెలియదు. నీకు తలంపు రూపంలో వచ్చాక తెలుస్తుంది. అంతకుముందు బీజ రూపంలో ఉన్నప్పుడు అంటే కఠిన రూపంలో ఉన్నప్పుడు సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు కూడా నారాయణుడికి తెలుస్తూ ఉంటుంది. ఏ మనిషికి ఏ పరిస్థితి ఉందో, ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో భగవంతుడికి తెలియకుండా ఏ దైవం ఉంటుంది. ఇక్కడ భగవంతుడు చెప్పింది ఏంటంటే, నువ్వు కర్మక్షం లేకుండా చూసుకో, దౌర్బల్యం లేకుండా చూసుకో. నువ్వు చాలా మంది అనుకుంటారంటే వాళ్ళ అహంకారాన్ని ఆత్మవిశ్వాసం అనుకుంటారు. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. అది అహంకారం లిమిటెడ్గా ఉంటాడు, ఆత్మవిశ్వాసం ఉన్నాడు అన్లిమిటెడ్గా ఉంటాడు. ఇద్దరికి తేడా ఉంటుంది. అంచేది ఆత్మవిశ్వాసం వాడు అహంకారం మటుకు ఆత్మవిశ్వాసం కాదు. అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు వాడు చాలా విషయాలు సాధించగలడు. మనిషికి ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి, తర్వాత భగవంతుడి మీద నమ్మకం. నీ మీద నువ్వు నమ్మకం లే, భగవంతు స్వామి వివేకానంద అన్నవాడు, నీ మీద నువ్వు నమ్మకం లేకపోతే నువ్వు నాస్తికుడు, భగవంతుడి మీద నమ్మకం లేకపోతే నువ్వు నాస్తికుడే కాదు, నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు నాస్తికుడే. అయితే ముందు మనం చేసే పని మీద మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అది మనం క్వాలిటీగా చింత చేయాలి, కానీ ఏ విషయం కూడా నెగిటివ్గా చింత చేయకూడదు. అంటే ఫార్మ్ యాక్టర్ మన బాడీలో ఏదైనా ప్రవేశిస్తే వెంటనే రోగం ప్రారంభం, జ్వరం వస్తుంది, మరొకటి ఈ సూక్ష్మజీవులు. కానీ ఫార్మ్ యాక్టర్ బాడీలో ఏది ప్రవేశించినా మనకి ఏదో తేడా వస్తుంది హెల్త్లో. అలాగే నీలో కర్మశం ప్రారంభం, నీ హృదయంలో కర్మశం ప్రారంభమైనప్పుడు నీకు మామూలు థింకింగ్లో క్లారిటీ ఉండదు, ఆలోచనలో నీకు స్పష్టత ఉండదు, స్వచ్ఛత ఉండదు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో లోపల నీకు స్వచ్ఛత లేనప్పుడు అది నీకు అటువంటి పరిస్థితుల్లో వస్తుంది. అంటే నువ్వు లోపల కర్మశం లేకుండా జీవించడం నేర్చుకున్నావు అర్జున. అంటే ఇలా ఉంటే ఏమవుతుందంటే ప్రశాంత మనసం శాంతితో కూడిన ఇప్పుడు ఏ మనిషి పరిస్థితులు కూడా వాడు తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చి మంచంలోకి వెళ్ళే వరకు ఎవరి జీవితం కూడా యూనిఫార్మ్లో ఉండదు, అప్స్ డౌన్స్ ఉంటాయి. ప్రతివాడి జీవితంలో కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి, యూనిఫార్మ్గా ఎవరి జీవితం ఉండదు. ఎన్నో ఎడ్యుకేషన్లు వస్తాయి లైఫ్లో తప్పదు. ఆ ప్రారంభం తీసుకొస్తున్న అప్స్ డౌన్స్ కూడా అయితే ప్రారంభం అనేది దేహానికి సంబంధించింది, నీ లోపల స్థిరికి సంబంధించింది కాదు. నీ లోపలటువంటి అమృతత్వానికి సంబంధించింది కాదు. నీ లోపలైనటువంటి చావు లేని సత్పదార్థానికి ప్రారంభానికి ఏమి సంబంధం లేదు. ప్రారంభం అనేది కేవలం నీ బాడీకి మైండ్కే పరిమితం అది. అందుకంటే లోపల నుండి ప్రారంభం ఏమి టచ్ చేయలేదు. ఇక్కడ శాంత మనసు పరిస్థితులు ఒకలాగా ఉండవు. కొంతమంది పెద్దలు ఏమంటారు అనుకుంటారంటే, అనుకూలమైన భార్య దొరికిన వాళ్ళకి, నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళు అదృష్టం అంటున్నారు. పురుషుడికి అనుకూలమైన భార్య దొరికితే, నచ్చిన ఉద్యోగం దొరికితే, అలాగే స్త్రీకి మంచి భర్త దొరికితే, అలాగే స్త్రీకి కూడా ఏదో ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడే ప్రొఫెషన్ ఏదో దొరికితే వాళ్ళు అదృష్టం అంటారని మనం లోపంగా అనుకుంటాం. అంతే కదా అదృష్టవంతులు అనుకుంటాం. కానీ రాధాకృష్ణుడు నాకు తెచ్చుకొచ్చ సూత్రం ఏమన్నాడంటే, వాళ్ళు అదృష్టవంతులు కాదు, బాహ్యంగా అనుకుంటారు అదృష్టవంతులు, అందులో పొరపాటు లేదు, శాంత చిత్తము గల వాడు అదృష్టవంతుడు. అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఎవడైతే వాడు శాంతిగా ఉండగలుగుతున్నాడో వాడు మాత్రమే ఈ లోకంలో అదృష్టవంతుడు అని రాధాకృష్ణుని డిఫైన్ చేశాడు. నా సత్యాన్వేషణ గ్రంథంలో అలా డిఫైన్ చేశాడు. ప్రశాంత మనసం సుఖం ఉపయోగించి శాంత రజసం రజగుణం అనగాలి. తర్వాత కొంతమందికి లోకవాసన ఎక్కువగా ఉంటుంది. ఈ లోకవాసన ఎక్కువ ఉన్నవాడికి రజగుణం ఎక్కువ ఉంటుంది. లోకవాసన, దేహవాసన, ఈ శాస్త్ర వాసన, ఈ మూడు బలంగా ఉంటాయి ప్రతి మనిషికి. లోకవాసన కంటే శాస్త్రవాసన కంటే దేహవాసన మరీ బలంగా ఉంటుంది. మన శవం అంటే మనం బాగా ఇష్టపడతాం, ఎవరి శవాలంటే వారికి ఇష్టం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతే 10 మందిలో కూర్చోక్కర్లేదు, పది మందిలో కూర్చుండి మనసు ఏమో తెలియదు, మీ ఇంటికి అది ఒంటరిగా కూర్చోండి, మీకు ఏ తలంపులు వస్తూ ఉంటాయి, ఏ సంకల్పాలు వస్తూ ఉంటాయి, మీరు ఒంటరిగా కూర్చోండి ఇంటికెళ్ళి, పది మందిలో కాదు, ఒంటిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు తలంపులు వస్తూ ఉంటాయి, తలంపులు వేగం ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. మీరు మీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, మీ పూర్వజన్మల యొక్క జీవిత విధానాన్ని బట్టి ఏదో ఆలోచనలు ఏదో తలంపులు వస్తాయి. మీరు ఒకటి ఆలోచించుకోండి, శాస్త్రాన్ని ఒక పక్కన పెట్టండి, మీ అనుభవం కూడా తెలుసుకోండి. మీరు ఇంటికెళ్ళి ఆలోచించుకుంటాడు ఏదో తలంపు ఏదో ఆలోచన వస్తాంటే ఇది ఎందుకు వస్తుంది, ఈ తలంపు నాకు ఈ ఆలోచన నాకు ఎందుకు వస్తుంది, ఈ సంకల్పం ఎందుకు వస్తుందంటే చివరికి మీ దేహం కారణం. ఈ దేహము నేలనే చెట్టుకి విత్తనం ఎటువంటిదో, ఈ దేహము నేలనే తలంపు రూట్ ప్యాక్ అంటే నీకు ఎన్ని తలంపులకు వచ్చిన ఎన్ని తలంపులు వచ్చినప్పటికీ ఎన్ని సంకల్పాలు వచ్చినప్పటికీ అది తలంపు. అదేంటిది, ఆ దేహము నేలనే తలంపు మూల తలంపు, అది దాన్నే ప్రథమ తలంపు అంటారు. అంటే ఆ తలంపు వచ్చాక నీకు మిగతా తలంపులు వస్తాయి. మన గాఢ నిద్ర అందరం నిద్ర కోరుకుంటాం, అందరికీ నిద్ర అంటే ఇష్టం, నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రం నింగితాం. ఎంచుకదా ఎంత ఇష్టపడుతున్నావు నిద్ర అంటేనే, అది శరీరం పడవంటుంది, మనస్సు పడవంటుంది, ఇంద్రియాలు ఏమి అలర చెయ్యి, ఇంద్రియాలు పడవుంటాయి, మనస్సు పడవుంటుంది, మరి సినిమా చూడాలన్నా తలంపు రాదు, మనస్సు అణిగిపోయి ఉంటుంది, ఇంద్రియాలు అణిగిపోయి ఉంటాయి, నాకు దేహం ఉన్న తలంపు కూడా మీకు ఉండదు. అంటే ఆ ఇంద్రియ రహితమైన స్థితిలో, మనోరహితమైన స్థితిలో, సంకల్పరహితమైన స్థితిలో ఆ గాడి నిద్రలో మీకు శాంతిగా ఉంటుంది. ఎవరో నిద్రపోయే ముందు మీకు నిద్ర వస్తుంది, ఎవరో ముఖ్య విషయంలో చెబుతుంటే మీరు మాట్లాడదాం అంటారు. అంటే విషయం నిద్రలో వచ్చే సుఖానికి విషయ సుఖాలను పోలిస్తే నిద్రలో వచ్చే సుఖం చాలా ముఖ్యమైనది సుఖం. అయితే నువ్వు సుఖంగా ఉన్నావు అన్న సంగతి నీకు నిద్రలో తెలియకైనా అన్ని విషయాలు తీసుకుంటాయి, మైండ్ విషయాలు తీసుకుంటాయి, మీ ఇంద్రియాలు విషయాలు తీసుకుంటాయి, మీ శరీరం కూడా బాగా రిలాక్స్ అవుతుంది నిద్రలో. అంటే ప్రతివాడు కూడా నేను నిద్ర కోరుకోవడానికి అదే కారణం. అంటే నిద్రలో నీకు సుఖం తెలుస్తుంది, నేను సుఖంగా ఉన్నానన్న విషయం తెలియకైనా నీకు సుఖం తెలుస్తుంది. కొంతమంది ఏం చెబుతారన్న నిద్రలో నీకు జాగ్రత్త వస్తువు ఉన్నప్పుడు నేను ఉన్నానని తెలుస్తాను, కానీ నేను సుఖంగా లేదు, శాంతి కలిగదు, ఆనందం కలిగదు. మీరు ఏంటి ఎప్పుడు మన జాగ్రత్త వస్తూ ఉన్నా కదా, ఇప్పుడు మన అందరం ఉన్నామని తెలుస్తాం, మీరు ఉన్నారని మీకు తెలుస్తుంది, ఎవరైనా చెప్పాలి మీరు, లేకపోతే మీరు ఉన్నారా లేదంటే నేను ఉన్నారనేది అర్థంగా తెలుసుకొని చెప్తానంటారా, మీరు ఉన్నారా లేదని మీకు తెలుస్తుంది కదా, కానీ సుఖంగా లేదు, శాంతిగా లేము, ఆనందంగా లేదు. 100% నేను హ్యాపీగా ఉన్నానని చెప్పే మనిషి ఎవరు లేడు. ఒకవేళ మీరు బాగున్నారంటే చాలా మంది మేము బాగున్నాం అంటారు, అది బాగుంటాం. ఎందుకు మేము బాగలేదంటే ఎందుకు బాగలేదు, మరి కౌంటర్ ప్రశ్నలు వస్తాయి. అంచేది వాళ్ళు మీరు బాగున్నారంటే మేము బాగున్నా అంటారు, అది బాగుంటారమ్మ, ఊరికి అలా చెప్తారు, మర్యాద కోసం అలా చెప్తారు. ఎంచేదంటే బాగోలేదంటే ఇంకో ప్రశ్న వస్తుంది, ఎందుకు బాగోలేదు, మీ పరిస్థితి ఎందుకంటే బాగోలేదా, ఇంట్లో బాగోలేదా, ఒంట్లో బాగోలేదా, ఇటువంటి చాలా ప్రశ్నలు వస్తాయి. అయితే మీరు బాగున్నారంటే మీరు బాగున్నామంటే ఇప్పుడు అలా అలా చెప్తే కవర్ చేస్తారు, కానీ 100% హ్యాపీగా ఉన్న మనిషి ఒక్కడే. ఎంచేదంటే స్వరూపంలో తప్పించి స్వరూపంలో నేర్పుకున్నవాడు కానీ, అంటే భగవంతుడు నేను ఏ హృదయంలో నివాసంగా ఉన్నానని చెప్పాడు, ఆ హృదయంలోకి మనం నేర్పుని వరకు అక్కడ రీచ్ అయ్యే వరకు మనకి ట్రూ హ్యాపీనెస్ కానీ రియల్ హ్యాపీనెస్ కానీ రాయల్ హ్యాపీనెస్ కానీ పొందరు. ఈ బయట కారణాలను కూడా మనం చెప్పున్నారు, దాన్ని ప్రెజర్ అంటారు, హ్యాపీనెస్ అన్నారు. బయట కారణాలు వచ్చే ప్రెజర్ కూడా నువ్వు ఏ నాటికైనా ఈజా ఉండదు, రాబోయే జన్మలో దాన్ని ఎత్తుకెత్తి ఒట్టి ఒట్టి చూసాను నీకు చాలా ఒట్టి చేస్తుంది. అంటే దాని కారణం ఏంటంటే ప్రకృతి నియమం. వర్షాకాలంలో వర్షం కురుస్తుంది, ఎండాకాలంలో ఎండ అది నేచర్, ఇది కూడా అంతే. నువ్వు బాహ్య కారణాలు అది నేచర్ ప్రకృతి అది. అలాగే బాహ్య కారణాలు వల్ల నీకు ఏ కారణాలైనా సంతోషం వస్తే మళ్ళీ ఏదో రోజు నేను దుఃఖంగా మారిపోతుంది, అది లాదు చట్టం, భగవంతుడి చేసిన డివైన్ కాన్స్టిట్యూషన్ అది. అంటే శాంకర్ అదేశం బ్రహ్మభూతం. ఇప్పుడు మనం దేనితో ఏకంగా ఉన్నాం? శరీరంతో ఏకంగా ఉన్నాం. లోపల సద్వస్తువుతో సత్య వస్తువుతో నువ్వు ఏకంగా ఉండాలి. ఇప్పుడు దేనితో ఏకంగా ఉన్నాం మనం? ఇవన్నీ బంధువులు, స్నేహితులు, ఇరుగుదలు అన్నీ మనం కలుపుతాయి. ఎక్సెప్ట్ బ్రహ్మం ఎదురుచింది క్రియేటెడ్ బై ద మైండ్. నీ స్వారా ఏంటి ఇప్పుడంటే ఇదంతా మైండ్ క్రియేటివ్. అయ్యే బ్రహ్మభూతం మనం దేహంతో ఏకమై ఉన్నాం, మనస్సుతోటి ఏకమై ఉంటాం. మనకు ఐడెంటిఫికేషన్ తర్వాత ఇంద్రియాలతో కానీ, దేహంతో కానీ, మనస్సుతో కానీ తాదాత్మ్యం ఉంటుంది. మూడు మనం అయితే పర్వాలేదు, మూడు మనం కాదు. దేహంతో తాదాది రాంగ్ ఐడెంటిఫికేషన్, మైండ్తో తాదాత్మ్యం ఉంటుంది, అది రాంగ్ ఐడెంటిఫికేషన్. రాంగ్ ఐడెంటిఫికేషన్ అంటే రాంగ్ థింకింగ్ వస్తుంది. అది అంటే నువ్వు లోపల నీకు నీ లోపల ఒక వస్తువు నీకు తెలుసున్నా ఉంది, తెలియకపోయినా ఉంది. అసలు అది అక్కడ ఉందని తెలియటానికి అది నీకు అది తెలుసుకోలేకపోయినా, అది డైరెక్ట్గా నువ్వు దాని ఎక్స్పీరియన్స్ పొందకపోయినా, అసలు అది ఉందని నీకు తెలియటానికి అది నీకు ఆ ఫెయిత్ కలగటానికి కొన్ని పూర్వజన్మల పుణ్యం లేకపోతే నీకు రాదు. వాడు ఎంతో కొంత సత్కర్మ చేస్తుండ, వాడు సత్కర్మ కూడా నిష్కామంగా చేస్తుండాలి. సత్కర్మ కామంగా చేయకూడదు, నిష్కామంగా చూస్తుండాలి. అంటే నేను ఏదో మంచి పని చేస్తుంటే అది ఆ మంచి పని కూడా నిష్కామంగా ఉండాలి. అంతేకాని కామంతో కూడిన కామవాసనతో కూడినట్టుగా అంటే లోకంలో గౌరవం సంపాదించడానికో, మరో కీర్తి సంపాదించడానికో, లేదా ఓట్లు సంపాదించడానికో, మరొకటో మనవిటో ఏదో ఎక్కువ చేయడానికి చేస్తే నిష్కామ కర్మ కాదు, సరిపడచ్చు వరకు కాదు. అని పని కోసమే చేస్తే అది సరిపడచ్చు వరకు. అయితే గౌతముడు ఏమని చెప్పాడంటే కృష్ణుడు సపోర్ట్ ఇస్తాడు భగవద్గీత. నేనున్నాను మీకు భయం లేదు, మీరు సాధన చేయండి, మీరు ఏదైనా కర్మశ ఉన్నా మీరు నన్ను స్మరించుకోవడం నేను ఎలిమినేట్ చేస్తాను అని ఎక్కడికక్కడ కృష్ణుడు సపోర్ట్ ఇస్తాడు. బుద్ధుడు ఏం చెప్పాడు సపోర్ట్ చెప్పడం? బుద్ధుడు ఏమంటాడంటే నా లోపం కూడా మీకెందుకు, నా క్యాస్ట్ కూడా మీకెందుకు, తర్వాత నా కలర్ కూడా మీకెందుకు అది కాదు. మీరు చూడవలసింది ఒకటి, నేను నా హృదయంలో ఎలా ఉన్నాను, నేను నా హృదయంలో ఎలా ఉన్నాను, ఏదో మాట మాట్లాడుతున్నాను, నాకు ఆ తలంపు వచ్చాక మాట వస్తుందా, తలంపు లేకుండా మాట వస్తుందా, తలంపు వచ్చాక చేతితో చేస్తున్నానా, తలంపు రాకుండా చేతితో చేస్తున్నానా? మీరు చూడవలసింది బుద్ధుని ప్రేమ నుంచా క్షత్రియాస అది కాదు. మీరు చూడవలసింది నేను హృదయంలో ఎలా ఉన్నాను. నా మాట కూడా సెకండరీ, నేను హృదయంలో ఎలా ఉన్నాను మీరు గుర్తించవలసింది. అది నేను హృదయంలో ఎలా ఉన్నా, ఉన్నారు కదా, ఉన్నాను ఎలా ఉన్నాను మీరు గుర్తించవలసినది. అక్కడ నా మాట చేత అని సెకండరీ, నువ్వు ఏమో లోపల చెడ్డేశం పెట్టుకుని పైన మంచి మాట చెప్పొచ్చు కదా, అది కాదు. నేను నా మాట ముఖ్యం కాదు, సెకండరీది. నేను చెప్పి నేను నా ఆలోచన కూడా సెకండరీ, కానీ మీరు నన్ను చూడవలసింది నా హృదయంలో. నేను హృదయంలో ఉన్నాను కానీ ఎలా ఉన్నాను, నాకు ఏ ప్రేరణలో నుంచి పని చేస్తున్నాను, ఏ ప్రేరణతో మీతో మాట్లాడుతున్నాను, నా హార్ట్ మీరు నా హృదయం చూడండి. దానికి మీరు అట్మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్మోస్ట్ ఇంపార్టెన్స్ టు బి గివెన్ టు మై హార్ట్. అది బుద్ధుడు చెప్పిన మెయిన్ టీచింగ్ అది. అంటే మీరు బుద్ధుడి ముఖం చూడటం వల్ల ప్రతి సాధన లెక్కలు లేకుండా 150 మందికి 7 ఐదు సోల్స్ అయ్యారని చెప్తారు. అంటే అది ఫేస్ చూడటం, అంటే వన్ టచ్ జనం, వన్ లుక్ జనం, వన్ వరడీ జనం. అంటే అక్కడ ఆ కళల్లో మీకు ఏమి కర్మశం కనపడదు. బుద్ధుడు మీరు కళ్ళంతా చూస్తుంటే అక్కడ మీకేమి కోరిన కల్మషం కనపడదు, చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి. మీరు పెట్టిన మాసాయి వ్యక్తి చూసినా కళ్ళలో కామం కనిపించదు, ఆ లుక్స్లో కామం కనిపించదు. లేకపోతే ఏదో నాకు ప్రశ్న ఉంటే ఆ చూపు వల్ల మనకి జిజ్ఞాస కలుగుతుంది, అంటే జ్ఞానం సంపాదించాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది ఆ లుక్కు, ఆ లుక్ వల్ల అంటే చాలా ప్రశాంతంగా ఉంటాయి, తర్వాత ఏమో అందులో నిర్మలంగా ఉంటాయి. ఏ రకమైన ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి అది మీ కళ్ళల్లో కనిపిస్తాను, మీరు అశాంతిగా ఉన్నారనుకోండి అది మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది, మీరు చిరాగ్గా ఉన్నారనుకోండి అది కూడా ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. మనకి సాంగ్స్ ఉంటుంది కదా ఫేస్ ఈ ఇండెక్స్ అది మ్యాయ్ కానీ బుద్ధుడి కళ్ళల్లో ఎవరికి ఏ రకమైన వికారం కనపడదు వాడు బుద్ధుడు. మీరు వాళ్ళు కళ్ళు పరిశీలన చేసి చూస్తే బుద్ధిలే కాదు ఏ చిత్రమైనా ఏ గుణాధిష్టైనా అలా ఉంటాడు. భగవంతుడు భగవంతుడు అందరం మనుషులైనా సజ్జన సాంగత్యం చేయాల్సిన బుద్ధి చాలా మందికి ఉండదు. అందరం మనుషులైనా సంఘాన్ని ప్రేమించే మనస్తత్వం గల వాళ్ళు తప్ప మనం అంటారు. అందరం మనుషులైనా అదే ఎవరికైనా మనం అది హెల్ప్ చేసి మనం తక్కువ ఉంటుంది. అంటే యోగ్యతలేని వాడు ఎలాగ చేయగలరు, యోగ్యత ఉన్నవాడు కూడా చెయ్యాలని బుద్ధి కలగదు వాడు. అందుచేత అందరం మనుషులైనప్పటికీ సత్పూజ ఆ సత్యాన్వేషణ అందరికీ ఉండదు. అందరం మనుషులు అవ్వటం అందరం మనుషులే కానీ సత్యాన్వేషణ ఉండదు. మనకి సత్యాన్వేషణ ఈ మహిమలు చేస్తారు కొంతమంది. బుద్ధుడు తను కూడా మహిమలు చేసేవాళ్ళని ఎవరైనా ఉంటే రావద్దని చెప్పాడు. తను కూడా మహిమలు చేసేవాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని రావద్దని చెప్పాడు. తను కారణం చెప్పాడు అది అలా మనం ప్రపంచంలో నీకు ఆకర్షణ మనం పాడైపోవడానికి అందరికి అట్రాక్షన్స్ ఉన్నాయంట. మనిషి చనిపోవడానికి వందలో అక్కర్లేదు ఒక లాభం చాలు మనిషి చనిపోవటం. ఆ కిల్లర్ డిసీజ్ ఒక చనిపోతుంది ఒక లాభం వచ్చింది వెళ్ళిపోతాడు అది కిల్లర్ డిసీజ్ అయితే కానీ వంద రోగాలు అక్కర్లేదు. నువ్వు పాడైపోవడానికి వంద బ్యాడ్ హ్యాబిట్స్ అక్కర్లేదు ఒక బ్యాడ్ హ్యాబిట్స్ చాలు నువ్వు పాడైపోవడానికి. అలాగే అటువంటి అనేది ఆకర్షణలు ఉన్నాయి ప్రపంచంలో. నువ్వు ఏ ఆకర్షణకి లోన్ పడ్డా నువ్వు పతనం అయిపోతావు, అంటే స్పిరిచువల్ గానే పతనం అయిపోతావు భౌతికంగానే పతనం అయిపోతావు నీకు ఏమీ లేదు పడడం లేదు. ఈ ఆకర్షణకి ఈ భౌతిక దృష్టి ఉన్న వాళ్ళకి ఈ మిరేకల్స్ మీద ఎక్కువ ఆకర్షణ ఉంటుంది, మిరేకల్స్ మీద ఆకర్షణ ఉంటుంది. అంటే బుద్ధి ఏమన్నాడంటే అసలు మామూలుగా సహజంగా ఉన్న ఆకర్షణ నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం, మళ్ళీ ఈ మహిమలు కూడా పెట్టుకుంటే ఇది ఒక ఆకర్షణ కలిగింది మనకి. అరే ఏదో బూడి చేస్తున్నారు, ఏ బంగారం చేస్తున్నారు, ఏదో వెళ్ళి చేస్తున్నారు అనేది మన ఇటువంటి అది ఉన్న ఆకర్షణ ఇది పెట్టుకోలేకపోతున్నాం మనం. అదనంగా ఈ ఆకర్షణ కలిగితే అది మిరేకల్స్ చేసే వాళ్ళు నా కూడా ఎవరు రావు. మన హిస్టరీ చూస్తే స్పిరిచువల్ హిస్టరీ ఏసు క్రీస్తు కూడా కొన్ని మహిమని చేసినట్టుంది, వంద చేపలు వెయ్యి చేపలు చేశాడని. అలాగే కృష్ణుడు కూడా గోవర్ధన పర్వతం ఇస్తాడని కృష్ణుడి జీవితంలో కూడా చాలా మిరేకల్స్ చాలా కనిపిస్తాయి. ద్రౌపది ఒంటి మీద చీరలు కొన్ని వేలాది చీరల కింద మార్చేశాడు అలాగే కృష్ణుడి జీవితంలో. కానీ గౌతమ బుద్ధుడి జీవితంలో ఆయన 80 ఏళ్ళు జీవిస్తే 80 ఏళ్ళు ఆయన శరీరం భూమి మీద అటు తిరిగాడితే ఒక మహిమ కూడా ఎదురించాడు. అంటే ఆయన మహిమలు చేసే శక్తి ఎందుకు చెప్తుంది ఆకర్షణ కరగ చేయకూడదు మానవ జాతికి యోమరెడ్డిగా ఆకర్షణ కాదు. అంటే వాడు వాడి సత్య సాక్షాత్కారం మీదే అంటే వాడి నిర్వాణ సుఖం పొందడం మీదే అండైలిటీ హ్యాపీనెస్ కంటిన్యూటీ హ్యాపీనెస్ అన్బ్రోకెన్ హ్యాపీనెస్ పెర్మనెంట్ హ్యాపీనెస్. అంటే ఇప్పుడు మనందరికీ నేను ఉన్నానని అనుకుంటున్నాను ఉన్నాను అనుకుంటున్నాను శరీరం పోతే ఉండం అనుకుంటున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా వినండి. మీరు శరీరం మనం ఇప్పుడు అందరం ఉన్నాం అనుకుంటున్నాం, శరీరాన్ని చావొస్తే భయం వేస్తున్నాం ఎందుకు వస్తాను భయం. మనకి మనకి ఎకరం పొలం ఎకరం పొలం ఉండాలి ఎకరం వేసుకుని రాజకీయ వెళ్ళిపోతున్నాం వైద్యం చేయించుకోవడానికి. అంటే పొలం కంటే మన ఆరోగ్యానికి ఎక్కువ బతకాలి, ఎక్కువ కాలం బతకాలని ఎవరికి చచ్చిపోవాలనిపించడం లేదు. ఇంకా బతకాలి ఇంకా బతకాలి అందరికీ బతకాలని ఉంది. అంటే ఈ చలి చావు మన శరీరం మీదకి వచ్చి దుమ్ముకినప్పుడు, శరీరం మీదకి వచ్చి పడినప్పుడు మనకు భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుంది? కారణం ఉంటే కారణం, అంటే మనం ఉండవండి. శరీరం ఉంటే ఉంటాం, శరీరం పోతే ఉండవు. కానీ శరీరం పోతే ఉంటామని అనుభూతికి వస్తే నేను ఉన్నాను, నేను ఉన్నాను. శరీరం పోయినాను ఎలా ఉన్నాను? అలాగే ఉన్నాను. శరీరం ఉండొచ్చు, శరీరం పోవచ్చు. అయ్యా మనం దేవుడంటే రాముడని కృష్ణుడని అలా అంటారు, లేకపోతే వాళ్ళు ఎగువ అంటారు క్రైస్తవులు, లేకపోతే వీళ్ళు మహమ్మదీదము అల్లా అని ఏదో పిలుస్తూ ఉంటారు. దేవుడి గురించి బైబిల్లో డిఫైన్ ఏం చేశారంటే యహోవ దేవుడని రాముడి దేవుడని అల్లా దేవుడు అలా చెప్పలేదు. అయ్యా నేను ఉన్నాను, నీకు ఉన్నట్టు ఇష్టంగా ఉందా లేదా ఉండాలి లేదా, అందరికీ ఉండాలండి. అయితే ఆ ఉండాలని అనుకోవటమే దేవుడు. అయ్యా అంటే అదే కాదు, నిర్వచించిన బైబిల్ అలా చెప్పాడు. వండర్ఫుల్ డెఫినేషన్. ఒక వ్యక్తి పేరు చెప్పాడు దేవుడు అంటే, అయ్యా మన అందరికీ ఉండాలని ఉందా చనిపోవాలి ఉందా? ఉండాలిగా ఉంది, ఉండాలిగా ఉంది. కాబట్టి మన శరీరంతో శరీరంతో తాదాత్యం పొందినాం కాబట్టి ఆ ఉండటమే అది శరీరం అనుకుంటున్నాం. కాబట్టి శరీరానికి మరణం వచ్చినప్పుడు ఎప్పుడైతే ఫీల్ వేసుకున్నారు కదా, దాన్ని మరణ భయం అంటారు. ఏమంటారు? మరణ భయం అంటారు. అంటే వాళ్ళు ఎందుకు ఫీల్ వస్తుందంటే శరీరం పోతే మనం ఉండవా, వాడు ఉంటాడు, అసలు జరిగేదాడు ఉంటాడు. కానీ ఉండవని అనుకోవటం ఒక తలం, ఆ తలం కూడా ఎప్పుడైతే పెయిన్ వస్తున్న వాడికి సాల్వ్ అవుతుంది. అయితే గాంధీ గారి భార్యకు ఒకసారి జబ్బు చేసింది ఎప్పుడైతే, ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. డాక్టర్ గారు గాంధీ గారి భార్యకు వైద్యం చేసిన ఏమన్నా చేయండి, మీరు అర్జెంటుగా వచ్చేది మంచిది, కస్తూరిబా ఎంతో కాలం జీవించలేదు లేదని. అలాగే కస్తూరిబాబు ఒక లెటర్ రాశాడు, ఇప్పుడు నేను అర్జెంట్ పనిలో ఉన్నాను, దేశం పని ఆయన పని, సమాజం యొక్క పని ఆయన పని. మనకి బాధ ఉంటే సమాజాన్ని పంచిపెడతాం, సమాజం బాధ మనం తీసుకోం. మనకి దుఃఖం ఉంటే మనకి ఊరందరికీ పంచిపెట్టవచ్చు, ఎవరి దుఃఖం మనం తీసుకోం. అంటే మనం అలా తయారీ అందులో మన ఇండియన్స్ ఉన్నారో అది పేట్రియాటిజం అసలు లేదు. వాడు జరంగా అంటాడు, ఇంకో ఒకటి రాష్ట్రం ఉంటాడు, ఒకటి నాగపూర్ అంటాడు, వెళ్ళా అంటాడు, ఒకటి తెలుగు అంటాడు, ఇంకో ఇంగ్లీష్ అంటాడు, ఇంకో అసలు పేట్రియాటిజం ఏమి లేదు. దేశం భారతదేశం పూర్వం కూడా చెప్పుకుంటుంది, పూర్వం కూడా దేశంలో పేట్రియాటిజం ఒక కల్చర్ గొప్పదే ఉండొచ్చు, పేట్రియాటిజం దేశంలో పూర్వం లేదు, ఇప్పుడు లేదు. ముస్లింస్ ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఓ రాజును ఆకర్షించి ఇంకో రోజు ఇంకో రాజుతో యుద్ధం చేసి వాళ్ళని వెళ్ళి మనకి బానిసలుగా తయారు చేసుకోండి. ఆ టీఎస్సీ త్యాగం కదండి, దగ్గర తుపాకులు ఉన్నాయి. తర్వాత టీఎస్సీ త్యాగం ట్యాక్ట్ ఉపయోగించుకుని తుపాకులు ఉపయోగించుకుని దేశంలో దాకా చూశారు. అది అది అటువంటి హిస్టరీ, అది కదా చెప్పి. అది దేశభక్తి అనేది నీకు లేదు నాకు లేదు, మనం పరిపాలించే రోల్ అవసరం లేదు, ఉందని చూసుకోండి. దైవభక్తి విషయం అటువంటి అది దేశభక్తి మనకు లేదు. ఇదేమో నా జిల్లా అనుకుంటాం, మరి ఇది నా జిల్లా అంటే ఇది మిగతా దేశం కాదు, నాకు హైదరాబాద్ అనుకుంటాం, లేకపోతే ఇంకోటి అనుకుంటాం, నా రావు ఇవ్వదు రావు. దేశంతో తాదార్థం లేదు, ఒక ప్రాంతంతో తాదార్థం ఉంది, ఒక కులంతో తాదార్థం ఉంది, ఒక మతంతో తాదార్థం ఉంది. నీకు అది భారతదేశం నాది అనేటువంటి అది భారతదేశం అంటే నాదైనటువంటి నేను మొట్టమొదటి దేశం యొక్క పౌరుల తర్వాత ఆంధ్రుని అనేటువంటి భావన ఈ దేశంలో ఎక్కడ ఏ ప్రాంతం అనేది. అయితే దీన్ని నాయకులు ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలను కూడా ఈ దేశభక్తి కలగడంలో ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు ఎడ్యుకేట్ చేయటం లేదు ప్రజలు, దేశభక్తి లేదు. మనం చూసుకున్నాం దేనికి ఇప్పుడు అలా ముక్కలు ముక్కలు కింద జిల్లా జిల్లాకి ఓ సామెతం ఎక్కడికి డిగ్రీ శిక్ష అవుతాయి. ఇలా మనం జిల్లాల జిల్లాల కింద ఓ జిల్లా ఓ దేశం ఓ జిల్లా ఓ దేశం కింద పూర్వం ఏదో మొడంతూరు రాజుగారు పెట్టాపురం రాజుగారు ఉన్నట్టు ఓ జిల్లా ఓ దేశం కింద ఓ జిల్లా ఒక దేశం కింద ఎలా మారిపోతే జరిగింది ఏంటంటే ఈ దేశాన్ని మళ్ళీ వచ్చి చైనా ఆక్రమించుకుంటుంది. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు తినేస్తా ఉన్నాడు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే మన ఇండియా పరిస్థితులు బాగా క్లీన్గా గమనిస్తున్నారు. అప్పుడు అస్సాం రాష్ట్రం ఏయో హిమాచలం ఏయో కొన్ని రాష్ట్రాలు తరగతి రాష్ట్రం మాయా అంటున్నాడు. అంటే వాడు ఎదుటి అవకాశం కోసం ఏదో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దేశ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉంటే తప్పనిసరిగా ఈ చైనా ఆక్రమించి చైనా పరిపాలించే రోజు ఇండియా పరిస్థితులు అసలు లేదు. అక్కడ నుంచి అందించామంటాడు, ఇక్కడ డాలర్ తగ్గించామంటాడు, ఇక్కడ 2 రూపాయలు బియ్యం ఇచ్చామంటాడు, 1 రూపాయి బియ్యం ఇచ్చామంటాడు. ఇప్పుడు కూలి పని చేసి 300 రూపాయలు తెచ్చుకుంటున్నారు, ఆయన 2 రూపాయలు వాడు శుభ్రంగా తాగేస్తాడు 300 రూపాయలు పెట్టి. అంటే మనిషి పని అంటే ప్రభుత్వం ఏం చేస్తారంటే మనిషి పని పెద్ద కష్టం, పని దొంగలు. మరి ఇండియా వాళ్ళు అందరూ పని దొంగలు, మళ్ళీ పని అంటే ఇష్టపడరు, అది వర్క్ కల్చర్ లేదు ఇక్కడ. ఇది మళ్ళీ ప్రభుత్వం ఆ సోమలతనాన్ని రెచ్చగొడతారు. స్వామి అంటుంది సోమలు అలా చావండి, మీరు స్వామరులై బతకడం కంటే చావండి, సోమరులారా చావండి. అలాగే మన ఇండియాలో ఏది తిన్నంత అలవాటు అయిపోయింది, పని చేయకుండా డబ్బు సంపాదించేయాలి, ఏది కష్టపడకుండా చదువు వచ్చేయాలి. ఇలా ఇది నేర్చుకున్నాం, ఈ విద్యను నేర్చుకున్నాం. ఏది పని చేయకూడదు, డబ్బులు వచ్చి మీద పడిపోవాలి, ఐశ్వర్యం రావాలి. మరి ఏది కష్టపడకూడదు, చదువు వచ్చేయాలి. ఎంతకొంత శ్రమ లేకుండా ఇటువంటి కదా వస్తుంది అని అలా తయారు ఆలోచన విధానం తయారు. ప్రభుత్వం కూడా సామర్థ్యాన్ని ప్రేరేపిస్తాను. ఇప్పుడు మాకు ఓరది ఏరియా చూస్తున్నాను కదా, 10 ఎకరాలు ఉన్న రైతు కంటే రోజుకు 300 రూపాయలు తెచ్చుకునే కూలి పని వాడి పరిస్థితి బాగుంది. అయితే వాళ్ళు ఎందుకు బాగుపడలేదంటే వాడు తాగేస్తాడని మొత్తం తాగేస్తాడు, ఇంటికాడ తేడా అడిగి ఇంట్లో పట్టి కొట్టేస్తాడు. ఈ 2 రూపాయలు బియ్యం 1 రూపాయలు బియ్యం చివరికాలు బాగు చేయలేదు, పాడు చేస్తున్నాయి, సోమర్థనం నేర్చుకున్నాయి. వాళ్ళకి ప్రజలందరూ పాడైపోయిన పర్వాలు ఓటు వేస్తుంటారు. మీరు కొన్ని అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ లక్ష్యంలో నేను ఎలా జయిస్తానన్న సమస్య తప్పించే వాళ్ళకని దేశం గురించి ఆలోచన లేదు. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో నేను ఎలా నేను విని చేస్తాను అదే ఆలోచన, కానీ ఆ దేశం గురించి ఆలోచించడం లేదు. ఎంచాలంటే అయితే దేశం గురించి ఆలోచించడానికి ఈ సత్యాన్ని విషయానికి సంబంధం ఏంటి? మీరు అనవసరంగా ఈ సబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పచ్చు. అయితే ఇందులో రహస్యం ఉంది. మీరు దేశం కోసం పని చేస్తాంటే ఎంతో కనుక మనం హార్ట్ వైదలు. మీ కుటుంబం కోసం మీరు ఎలా పని చేసుకుంటున్నారో, మీ కుటుంబం క్షేమం కోసం శ్రేయస్సు కోసం మీరు ఎలా పని చేసుకుంటున్నారో, అలా కంట్రీ కోసం మనం ఎంతో కొంత పని చేస్తుంటే ఎంతో కొంత మనం పని చేస్తుంటే అంతవరకు హార్ట్ వైదలు అంటే మన హార్ట్ డీప్న అయ్యకొంది, మన ఆలోచన విధానం డీప్న అయ్యకొంది, హార్ట్ వైడన్ అయ్యకొంది, థింకింగ్ డీప్న అయ్యకొంది, సక్సెస్ఫుల్ పనికి దగ్గరలో పడిపోయి. మీరు దేశభక్తికి దైవభక్తికి సంబంధం ఏంటని అడగొచ్చు. దేశభక్తి వల్ల ఏంటంటే కొన్ని సరిహద్దులు పడిపోతాయి. మీరు కట్టుకున్నట్టు గూళ్ళు మీ మనసులో మీరు కల్పించి పట్టుకున్న గూళ్ళన్నీ కూడా ఇక్కడ పడిపోతుంది. ఇక్కడ చిన్న శ్లోకం ఉంది మీకు. ఇక్కడ భగవంతుడు 4 యోగాలు కూడా ఒక శ్లోకంలో చెప్పాడు, అది గుర్తొస్తుంది నాకు. అంటే ఒకే శ్లోకంలో 4 యోగాలు చెప్పేశాడు ఇక్కడ. అంటే వాడు హార్ట్ వైరంగా ఉండటానికి ఇక్కడ ప్రమాణం చూపిస్తున్నాడు. ఇక్కడ మత్ కర్మకు మత్ పరమ మత్ భక్త సంఘవర్జిత నిర్వైర సర్వేషు భూతేషు యహ సహ మాం ఏతి పాండవ. ఇది భగవద్గీతలో సారం ఏంటంటే సర్వేషు కార్యేషు నిరంతరము అన్ని కాలాల్లో ఎన్ని దైవ్యాలు చిన్న ముక్కలు చెప్పాడు భగవద్గీత సారంతా కూడా భగవంతుడు. మీరు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో సర్వేషు కార్యం అంటే శనివారం ఒకలాగా ఆదివారం అక్కడ యూనిఫారం బాగుండాలిగా. అన్ని కాలాల్లో మీరు నన్ను స్మరించుకోండి. కీప్ మీ నెంబర్ హార్ట్, మీ గుండెలో మిమ్మల్ని దాచుకోండి. ఇప్పుడు మీ గుండెలు ఏముంది, ఏముంది మీకు ప్రపంచం? మీ గుండెలు దేవునికి స్థానాలు. ప్రపంచం మన హృదయం నుంచి లోపం ఖాళీ చేయబోతు దేవుడు అక్కడ స్పేస్ అది కూర్చోడం దేవుడికి. అయితే మన గుండెలు ఏముంది ఇప్పుడు అసలు? ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, నిరంతరము అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో అర్జున రిమంబర్ మీ మోర్ రిమంబర్ మీ ఆల్వేజ్ రిమంబర్ మీ కీప్ మీ ఈ హార్ట్. ఇప్పుడు పని చెయ్యి, హృదయంలో నాకు చోటు చేతులతో పని చెయ్యి. ఇదే భగవద్గీత స్థానం. నువ్వు చేతులతో పని చెయ్యి, హృదయంతో హృదయంలో నేను కాపాడుకో. నేను చెప్పిన మాటలు నువ్వు మంచి మాటలు నేర్చుకుని, మంచి విషయాలు నేర్చుకుని, మంచి విషయాలు అధ్యయనం చేసి ఇతరులకు నువ్వు బోధించాలి. స్వాధ్యాయం, అధ్యయనం, ప్రవచనం ఈ రెండు నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఇన్నికి ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు, తెలిసినప్పుడు ఇతరులకు టీచ్ చేయడానికి ప్రయత్నం చేయి. ఇతరులకి నువ్వు టీచ్ చేయడానికి ప్రయత్నం, అది ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, కోట అవ్వచ్చు, కోట అవ్వచ్చు. అంచనా నువ్వు మంచి విషయాలు నేర్చుకో, మంచి విషయాలు నేర్చు, మంచి విషయాలు అధ్యయనం చెయ్యి. నువ్వు నేర్చుకుంది, నువ్వు అధ్యయనం చేసింది ఇతరులకు కూడా బోధించండి, ఇతరులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇతరులకు కూడా వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే అప్పుడు కూడా నా అనుగ్రహం నా ట్రైకి నువ్వు పాపులర్ అవుతావు. అంటే టీచింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు, టీచింగ్ కూడా భగవంతుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అర్జున, ఈ సృష్టిలో నాకు ఎవరు నియరెస్ట్, ఎవరు డియరెస్ట్? నేను ఎవరంటే ఎక్కువ ఇష్టపడతాను, ఎవరు నా హార్ట్కు క్లోజ్గా ఉంటారో, ఎవరు నా క్లోజ్గా ఉంటారో. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు ఈ డైలాగు, నువ్వు నేను మాట్లాడుకున్నాం ఈ శాస్త్రాన్ని, ఈ శాస్త్రాన్ని ఎవరైతే వాడు అధ్యయనం చేసి అర్థం చేసుకుని వాడు చేయగలిగినంత ఆచరణ చేసి ఇతరులకు అర్థం ఇలాగ బోధించగలిగితే ఈ సృష్టిలో వాడు నా హార్ట్కి క్లోజ్గా ఉంటాడు. వాడి వాడి ఈ వెరీ నియత్యమే అండి, ఈ వెరీ నియత్యమే. ఎవడో నా హృదయానికి క్లోజ్గా ఉంటాడు ఎవడో. ఈ గీత కోసం, ఈ గీతను ఇతరులకు అర్థం ఇలా చెప్పినా కూడా వాడు నా హృదయంలో సమీపంలో ఉంటాడు. అంటే క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. రవీంద్రనాథ్ టాగోర్కి క్వాలిఫైడ్ కాదు, కానీ గొప్ప ఎడ్యుకేషన్ ఇష్టం. బంకిం చంద్ర చటర్జీ క్వాలిఫైడ్ అని ఎడ్యుకేషన్ ఇష్టం, వందే మాత్రం రాజరాయన. టాగోర్ ఎడ్యుకేషన్ ఇచ్చే కానీ క్వాలిఫైడ్ కాదు. ఆయన చదువు ఆడవచ్చు, చదివి మానేశాడు. అక్కడతో కూర్చోవడం ఇష్టం లేదు. వాళ్ళు బాగా డబ్బులు కొట్టడంలో కూర్చాడు. ఏదో మొత్తం మీద ఆ పిల్లలో బండి, అప్పుడు ఈది బండి ఉండింది. ఈ కాంగ్రెస్ కూర్చోలు ఏమి లేవు. ఆ ఈది బండి కూర్చోడానికి మామ ఇచ్చాడు. ఫాదర్ ఏం చేశాడంటే, మానేశాడు ఏమనుకో, ట్యూటర్స్ పెట్టి, ఇందుక టీచర్స్ని పెట్టి చెప్పించాడు. చదువు చెప్పించాడు, చదువు చెప్పించాడు. కానీ క్వాలిఫైడ్ కాదు, ఎడ్యుకేషన్, హైలీ ఎడ్యుకేటెడ్. అది ఎడ్యుకేషన్కి క్వాలిఫికేషన్కి సంబంధం లేదు. ప్రతి ఎడ్యుకేషన్ ఇచ్చి క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి. నేను మా కర్మకు నాకు సంబంధించిన పని చెయ్యి. అంటే నీకు నీ పొట్ట తప్పించేం అక్కర్లేదా? నీకు నీ పొట్ట తప్పించేం అక్కర్లేదా? నీ శరీరాత్రకు ఏదో పని చేసుకుని నువ్వు, నీ శరీరం నీకు పొట్ట ఉంది, పొట్ట ఉంది కాబట్టి ఏదో తినాలి నువ్వు. నీ శరీరయాత్రకు ఏదో పని చేసుకుని నువ్వు శరీరం మెయింటైన్ అవటం, అదే నేను మెయింటైన్ అవటం. నువ్వు సరిగా పక్కివైతే నీకు సాధన బాగా జరగాలంటే కొంత ఏకాంత వస్తువులు కూడా ఉంటాం నేర్చుకో. అంటే ఏకాంత వస్తువులు ఉన్నప్పుడు మన లాభం ఏంటంటే నీ లోపలు ఎలా ఉన్నారో నీకు తెలుస్తాను. పది మందిలో కూర్చున్నప్పుడు మనకేం తెలియదు. ఏకాంతంలో ఉన్నప్పుడు భగవంతుడు చెప్పేది ఎవరు చూస్తారు, నీ ఎవరో చూడరు. అర్జున, నీ మనసుతోటి నువ్వు నేను చూసుకో. అర్జున, నువ్వు తలుపులేసుకుని ఏకాంతంగా కూర్చున్నప్పుడు నువ్వు ఎవరు చూస్తారో, ఎవరో చూడరు. నిన్ను నువ్వే చూసుకో, నీ మనసులో ఏముందో నీ మనసుతో చూసుకో, అది పరిశీలించుకుని అర్థం చేసుకో. తీని అర్థం చేసిన అవసరం నీ ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో మనకు పది మందిలో కూర్చున్నప్పుడు తెలియదు, ఏకాంత వాసంలో కూర్చున్నప్పుడు తెలుస్తుంది. తినడం తక్కువ తిని సరిపడి తిను అంటే మన అందరం కూడా మన శరీరానికి అవసరం నేను తినేస్తాను. మనం గొప్ప ఏటర్స్ మనం పనంటే ఇష్టం కాదు, మంచి ఏటర్స్. మళ్ళీ చిన్నది అడగడానికి వాకర్స్ మళ్ళీ ఏటర్స్ వాకర్స్ అని చెప్పి అది మన శరీరం మనకు అవసరమైన దానికంటే అందరూ ఎక్కువ తింటుంది. మన మన శరీరం కూడా గురివే. మనం తినేటప్పుడు సరిపోతుందని బాడీ చెప్తుంది, మనకి బాడీ చెప్తుంది. అది రుచి ఎక్కువ అంటే రుచి ఎక్కువ అంటే ప్రమాదం, రుచిని తింటే ఎక్కువ తినేస్తాం. బాడీ చెప్పింది వినాము అని చేత ఫుడ్ విషయంలోని మాటల విషయంలో ఎప్పుడు ఏది మాట్లాడాలి ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడకూడదు అది బాగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఫుడ్ విషయంలో అది మితంగా ఉండదు అంటే ఇప్పుడు కృష్ణుడు అనేది మితం ఉండదు అత్యం ఉండదు చెప్తూ ఉన్నాయి మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది యుక్తంగా ఉండాలి, ఫుడ్ అనేది యుక్తంగా ఉండాలి. తర్వాత నిద్ర కూడా అతి పనికిరాదు, నిద్ర కూడా అతి అంటే తిండి ఎక్కువైతే నిద్ర కూడా ఎక్కువ వచ్చేస్తుంది. మనకి తిండి ఎక్కువైనప్పుడు నిద్ర కూడా ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత తిండి ఎక్కువైనప్పుడు అది బ్రెయిన్కి వెళ్ళి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. కానీ మనం తినేసి మాత్రమే పడిపోతాం అంటే ఎక్కువ తినటం వల్ల అంటే మనం ఎక్కువ తింటామని మన బ్లడ్ ఇక్కడ తిరుగుతాము పొట్ట చుట్టూ అంటే బ్రెయిన్ తిరిగి బ్లడ్ సప్లై కలుగుతుంది. సప్లై కలిగిపోయి మన చేసి మంచమే పడిపోతాం. ఈ మధ్యన ఎవరిని అడిగారు ఈ రాజుగారు ఏం చేస్తారు? మా రాజుగారు చేసేదే ఉంటే కంచాలను సరిపడి తిండి మంచాలను సరిపడి మనిషి ఉన్నాడు. మా రాజుగారి పని ఎలా ఉందంటే కంచాలను సరిపడి తినేస్తాడో మంచాలను సరిపడి పడుకుంటాడో అదే పని. ఈటింగ్ స్లీపింగ్ అని అందుకంటే పని లేదు మా రాజుగారికి ఒకటి ఈటింగ్ రెండు స్లీపింగ్ అని అంటే దాని వల్ల ఎవరికైనా టైం వేస్ట్ చేసుకుంటాం, ఎవరికి వేస్ట్ చేసుకుంటున్నాం. అంటే మన హ్యూమన్ బాడీని దీనికి ఒక సామెత చెబుతారు. మీ ఇంటికి ఏమైనా బంధువులు వచ్చారనుకోండి గ్యాస్ పెట్టి కాకుండా తర్వాత ఏమో పొలంతో కాకుండా మీ ఇంట్లో 1000 రూపాయలు కాచారని బయటకు తీసి 1000 రూపాయలు పరం చేసి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందో. 1000 రూపాయలు పెట్టి అవి భరం చేసి కాఫీ కాసిస్తే అది ఎలా ఉంటుందో మన హ్యూమన్ బాడీని చిల్లర విషయాలు వేస్ట్ చేసుకోవడం కూడా అటువంటి ఇది చాలా రూపం అనమాట. చాలా విలువైన శరీరం హ్యూమన్ బాడీ. తర్వాత మనకు ఆలోచన శక్తి ఇచ్చాడు, తర్వాత మనకి ఆలోచన శక్తి ఇచ్చాడు, తర్వాత రైట్ ఇది రాంగ్ అనేటువంటి డిస్క్రిమినేషన్ ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడు ఇచ్చాడు కదా, కానీ మనకు ఆరోగ్యం ఇచ్చాడు, తింటానికి సరిపడి తిండి ఇచ్చాడు. అంత ఎక్కువగా మన ఇండియాలో పూర్వం యావరేజ్ ఫ్యామిలీస్ ఉండే, ఇప్పుడు యావరేజ్ ఫ్యామిలీస్ అది తగ్గిపోతున్నాయి. అయితే రిచ్డ్ అయితే పూర్వం యావరేజ్ ఫ్యామిలీస్ స్లోగా తగ్గిపోతున్నాయి. అంటే గవర్నమెంట్ విధానాన్ని బట్టి ఉంటే పూర్వం ఉన్నారు లేకపోతే రిచ్ ఉన్నారు, కానీ మధ్యతరగతి కుటుంబాలు తగ్గిపోతున్నారు. అప్పుడు ఇక్కడ ఈ విషయం ఎందుకు చెబుతున్నారంటే ఇప్పుడు నువ్వు ఆ తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్లో ఈ స్పోకెన్ ఎక్స్ప్రెషన్లో కానీ రిటర్న్ ఎక్స్ప్రెషన్లో కానీ నువ్వు చాలా ఆలోచించు, మాట్లాడ ఆలోచించకూడదు, ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే 10 సార్లు ఆలోచించకుండా ఆ మాట మాట్లాడకు, అది ఆలోచించి మాట్లాడాలి. అది ఈ మూడు యాక్టులు అతి జాగ్రత్తగా ఉండాలి మనం సాధన మెయిన్ ఏంటంటే ఒకటి ఆహారం, తర్వాత ఏమో 2 నిద్ర, 3 మాటలు. అంటే మాట్లాడే మాట ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలంటే ఇతరులు ఎడ్యుకేట్ అవ్వాలి. తర్వాత నీ మాటలు ఇతరులను ఉద్రేకపరచకూడదు. మనం మాట్లాడే మాట ఎమోషనల్గా ఉండకూడదు, రీజనబుల్గా ఉండాలి, డివోషనల్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. నన్ను నన్ను చెప్పాను కదా గివింగ్ అనే మాట తీసేది షేరింగ్ అనే మాట పెట్టడం. గివింగ్ అనే మాటలో సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, షేరింగ్లో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. అంటే గివింగ్ అనే మాట కంటే షేరింగ్ అనే మాట ఎక్కువగా ఉంటుంది. షేరింగ్ అనే మాటలో ఈక్వాలిటీ కనిపిస్తుంది, ఉద్రేకం కనపడుతుంది, ఎమోషన్ రాదు. గివింగ్ గివింగ్ అంటే ఆడు రిసీవర్ నేను గివర్ని అనుకుంటాడు. అయితే గివర్ గివింగ్ అనే మాట తీసేసి షేరింగ్ అనే మాట మంచిది. దీని బదులు షేరింగ్ అనే మాట చెప్పడం మంచిదని కొంతమంది రైటర్స్ ఇలా రాస్తున్నారు. గివింగ్ అనే బదులు షేరింగ్ అనే మాట పెడితే నా కర్మకు నీ పని నువ్వు చూసుకుని, నీ దేహయాత్రకు సర్వమైన పని చూసుకుని, జుట్టు కోసం ఇతరుల మీద ఆధారపడకు. ఇతరుల మీద ఆధారపడితే నీకు శ్రేయం అంటే అడ్డు వస్తుంది, బానిస మనస్తత్వం వస్తుంది. నీ కాళ్ళ మీద నీ దేహయాత్ర నడవడానికి నీ పాదాల మీద నువ్వు నిలబడి తర్వాత నీకు మిగతా టైం, మిగతా కాలం, మిగిలిన టైము అది నన్ను స్మరించుకో, అదే నాకు ఇష్టమైన పని అది చేసుకో. అంటే సెల్ఫ్లెస్గా చేసేదే మీరు స్వార్థరహితంగా ఏ పని చేసినా దేవుని పని. ఈ ప్రపంచ రూపంలో ఉన్నాడు భగవంతుడు. విష్ణు సహస్రనామాల్లో మొదటి శబ్దం విశ్వం. విష్ణు సహస్రనామాల్లో మొదటి శబ్దం ఏంటి? విశ్వం. అంటే విశ్వరూపంలో ఉన్నవాడు ఎవడు? విశ్వేశ్వరుడు. విశ్వరూపంలో ఉన్నవాడు విశ్వేశ్వరుడే. అంచేతను రమణ మహర్షి గారు గొప్ప స్తోత్రం చెప్పారు, ఎవరి వాడు ఎవరికైనా ఏదైనా సహకారం చేస్తే అది ఎవరిపై చేశాను అనుకుంటున్నా, అదంతా నువ్వు చేసిందంతా రిటర్న్ అయ్యి నీకే వచ్చేస్తున్నా నీకు తెలిస్తే ఇతరులకు ఎవరికైనా నువ్వు ఎంత చేయకుండా ఉండగలవా? నీవు ఎవరికైనా ఏదైనా ఇస్తే అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే నీకే తిరిగి రిటర్న్ అయి వచ్చేస్తుంది. ఈ జన్మలో రావచ్చు, ఈ ఇన్కార్నేషన్ రావచ్చు, నెక్స్ట్ ఇన్కార్నేషన్ రావచ్చు. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు నేను తిరిగి రిటర్న్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అది నీ ఇష్టం. భగవంతుడు నిర్ణయించుకుంటాడు, అది విధానం భగవంతుడు నిర్ణయించుకుంటాడు. అంచేత నువ్వు ఇతరులకు ఏది ఇచ్చినా అది నీకే తిరిగి వచ్చేస్తున్నావు తెలియక ఎవరికే ఏదో చేశాను, ఎవరినో ఉద్రయించాలని నువ్వు అనుకుంటూ ఉంటావు. అంటే నీ లోపల తత్వం తెలియకపోవటం ఉండదు. అంటే నీ దేశం కోసం కానీ సమాజం కోసం కానీ స్వార్థం లేకుండా, లేకపోతే గౌరవాలు కాంక్షించకుండా, మీరు క్యాస్ట్తోటి రాంచీ తప్పనితో సమాజం లేకుండా వివేకానంద అనుకోడు నీళ్ళు తోటం చోట నీళ్ళు తప్పనంటే ఎవరో తవ్వుతారు, అందరూ మీ గంగలను పక్కన తవ్వుతా ఉంటారు ఇంటి. అక్కడ నీళ్లు దొరకటాలి కదా, నీళ్లు తవ్వండి అంటే అక్కడ రావం గంగా గంగాల పక్కన నీళ్ళు ఎందుకు, గంగా నీళ్లు ప్రవహిస్తాను. అంటే ఆ ఉపయోగించి కూడా సద్వినియోగం చేయటం లేదు. నీళ్ళు దొరకదు కాదు, నీళ్ళు తవ్వితే ప్రజలకు ఉపయోగపడదు, గంగాల పక్కన నీళ్ళు ఎందుకు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు స్వార్థం లేకుండా, అంటే అందరూ లేకుండా ఉన్నవాడు ఆయన, మనం ఏదో ఆ వ్యక్తి చేసేవాడు స్వీకరించేవాడు ఆయన, వాక్త ఆయన. ఎవరికైనా అన్నం పెట్టావంటావు, ఏ ఎల్లమ్మ తిన్న పుల్లమ్మ తిందని అనుకుంటావు, కానీ ఎల్లమ్మ తినలేదు, వాక్త ఆయనే. లోపల ఎంజాయ్ ఆయనే, నువ్వు పెట్టిన ఫుడ్ తినేవాడికి లోపల ఎంజాయ్ చేసేవాడు ఫుడ్ భగవంతుడే. అహం వైశ్వానరం భోక్తవ, నేను అగ్ని రూపంలో ఉండి మీ హృదయంలో ఉండి మీ శరీరం అంతా వ్యాపించి అగ్ని రూపంలో మీరు చిన్న అన్నం కూడా నేనే పరిచయం చేస్తున్నాను. మనం ఎవరైనా మనం ఫుడ్ ఇస్తే వాళ్ళు సంతోషిస్తాడు, లోపల వాడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరు ఈస్టర్ అంతర్గామంలో ఉన్నాడే ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ మీరు తర్వాత ఏదైనా పూజ వేరు ఇవ్వటం వేరు. భగవంతుడు హారతి పడిన మనం టెంపుల్ కలుపుతాం, హారతి పడిన రూపాయలు 2 రూపాయలు వేస్తాం. నేను భగవంతుడికి దానం చేశాను ఎవడని అనుకుంటాడా? నేను భగవంతుడికి దానం చేసేస్తాను ఎవడని అనుకుంటాడా? మీరు 1 రూపాయలు 2 రూపాయలు హారతి పడిన వేసి వచ్చి భగవంతుడికి దానం చేసి వచ్చామంటారా? పూజ చేసి వచ్చాను. ఏమంటారు? పూజలు. నువ్వు మనిషికి చేసేది కూడా అలాగను, మనిషికి చేసింది కూడా అలా నువ్వు పూజ అనుకో, దానం అనుకోవద్దు. ఆ గుళ్ళో గుళ్ళో పూజనే, ఆ గుళ్ళో ఏ మనస్తత్వం తోడు చేస్తున్నావు, నీ తోటి మానవులు కూడా అదే మనస్తత్వం తెలియదు. ఇక్కడేమో దానం అంటున్నావు, అక్కడ పూజ అంటున్నావు, నీకు తెలియకపోవటం వల్ల ఇది కూడా పూజ దానం కాదు, ఇది కూడా వర్షకే నలు రూపంలో ఉన్నాడు అందరూ నారాయణుడే నారాయణుడే. అంటే లోపల ఎంజాయ్ ఈస్టే అనే విషయం మర్చిపోతూ నువ్వు స్వార్థరహితంగా ఎక్కడ ఏ పని పని చేసిన నా పని చేసుకున్నట్టు. నువ్వు స్టెప్లెస్ వర్క్ చేయటం వల్ల నీకు మైండ్లో క్లారిటీ వస్తుంది. కానీ సెల్ఫ్లెస్ వర్క్ నువ్వు చేసి ఉండకపోతే నీ మైండ్ ఎప్పుడు స్పష్టత రాదు, ఎప్పుడూ కన్ఫ్యూజ్. అసలు నువ్వు సత్కర్మ చేయకపోతే నీకు అసలు దారే కనపడదు. నీ హృదయంలో ప్రవేశించడానికి, హృదయంలో స్పిరిచువల్ హార్ట్లో ప్రవేశించడానికి నీకు దారి కూడా కనపడదు. అసలు ఈశ్వరాన్ని నువ్వు పొందాలి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి. ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా ఏదైతే ఉందో దాని పాలు డైరెక్ట్గా మనం ఎక్స్పీరియన్స్ పొందాలనేటువంటి ఆ ప్రేరణ కూడా నీకు కలగదు. ఎప్పుడు ఏదో సత్కర్మ కూడా కామరహితంగా చేయాలి. అది కూడా కామరహితంగా, సత్కర్మ కూడా కామరహితంగానే చేయాలి, నిష్కామంగానే చేయాలి. నా పని చేస్తా ఉండవు, చేతులు కూడా నన్ను పని చేయాలి, నన్ను ధ్యానం చేయాలి. భగవంతుని రూపంతో చేయొచ్చు, రూపం లేకుండా చేయొచ్చు. భగవంతుడు రూపం లేకుండా ఉండగలడు, రూపంతో కూడా ఉండగలడు, రెండు సాధ్యమే. భగవంతుడు రూపాన్ని ధరించి ఉండగలడు, రూపం లేకుండా ఉండగలడు, ఓ ఫారం తోడు ఉండగలడు, ఓ ఫారం రెస్ట్గా ఉండగలడు, ఓ నేమ్ తోడు ఉండగలడు, నేమ్ రెస్ట్గా కూడా ఉండగలడు. అయ్యా ఆల్పేరు వెళ్ళింది, ఆయన ఆల్పేరు వెళ్ళింది. కానీ భగవంతుడు ఏమన్నాడంటే అది రూపం లేని భగవంతుని ఆరాధించడం కష్టం. ఏదైనా ఒక రూపంతో నా దేవుని ఆరాధిస్తే నీకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పాడు. కానీ అధ్యాయం సపోర్ట్ అంటే మనం నరసాపం పెడితే నది ఈదుకునే వెళ్ళచ్చు. మనకి ఏక శాపం అయితే ఈదుకునే వెళ్ళచ్చు నరసాపంలో. మనం ఏదలేమనుకోండి, నామ మీద కూడా దాటచ్చు. అది 10 పైసలు ఇస్తే నామ మీద కూడా దాటిస్తాడు. ఇది నువ్వు భగవంతుడి రూపరహితంగా ఆరాధిస్తే నీ ఈదుకుని వెళ్ళటం లాంటిది. పడవగా కూర్చొని వేవి దాటితే ఈ భక్తి యోగం అంటే రూపాన్ని సపోర్ట్ తీసుకుని రూపాన్ని సపోర్ట్ తీసుకుని వెళ్ళటం. అంతే ఈ రూపాన్ని సపోర్ట్ పెట్టుకుంటే మంచిదే. అయితే నాకు రూపరహితంగా నామరహితంగా నేను ధ్యానం చేయగలను, ఉపాసన చేయగలనంటే చేసుకుంటే చేసుకో. నీకు అది ఎనర్జీ ఉంటే చేసుకుంటే చేసుకోను. కానీ ఏదో రూపాన్ని సపోర్ట్గా తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఇందులో రహస్యం ఏంటంటే మనం ఏదో రూపంతో తాదార్థ్యం పొందుతున్నాం. ఈ రూపానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతో తాదార్థ్యం పొందుతున్నాం. అంచేది మనం ఒక రూపంతో ఒక పేరుతో మనం తాదార్థ్యం పొందినప్పుడు దేవుని విషయం దగ్గరికి వచ్చేప్పుడు ఏదో రూపంతో ఏదో పేరుతో కానీ తాదార్థ్యం పొందకుండా ఉండాలి. మనం నేమ్లెస్గా ఫారంలెస్గా ఉంటే నేమ్లెస్ ఫారంలెస్ దేవుని కూడా ఆరాధించవచ్చు. అందులో పొరపాటు లేదు, కానీ ఆ శక్తి మనకు సరిపోదు. అలాగే దాంట్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫలానా శరీరం నాది, ఫలానా మనసు నాది, ఫలానా పేరు నాది అని అనుకుంటున్నాం కదా, అనుకుంటున్నాం. అలాగే భగవంతుడిని కూడా ఏదో రూపంలో ఏదో పేర్లు ఆరాధించడం వల్ల పేరు లేదు. అసలు ఇంకోటి మనం పాడైపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫలానా శరీరం నాది, ఫలానా మంది పేరు నాది. అక్కడి నుంచి అంటే పేరు చెప్తారు ప్రారంభం. ఆ శరీరం ఇచ్చారు. శరీరానికి పేరు లేకుండా శవం ఉండదు. ప్రతి శవానికి ఏదో పేరు పెడతారు. అందువల్ల ఆ పేరుతో వాళ్ళు తాదాక్ష్యం పొందుతాడు. ఆ పేరుతో వాడు ఐడెంటిటీ అవుతాడు. వాడికి ఆ పేరు వస్తాడు, పని చేస్తాడు, పేరు లేకపోతే పని చేయడు. దీన్ని ఫాల్స్ నాలెడ్జ్ అంటారు. ఏంటంటారు ఫాల్స్ నాలెడ్జ్ అంటారు అంటే నీకు ఏదో పేరు ఉన్నది శవానికి, ఆ పేరుతో నువ్వు చేస్తే నీకు ఏదో ఒక సంతృప్తి ఉంటుంది. ఆ పేరు నాది కదా, నాకు పేరు వస్తామని అంటాడు. ఈ పేరు అనేది సత్యము కాదు, నిత్యము కాదు. పేరే కాదు. ఇప్పుడు ఇన్ని రూపాలు ఉన్నాయి ఇక్కడ. ఒక 50 సంవత్సరాలు ఇందులో చూస్తే 100 సంవత్సరాలు ఇందులో ఒక రూపం కనపడదు. 100 సంవత్సరాలు ఎన్నిందలో చూస్తే ఇందులో ఒక రూపం కనపడదు, ఒక నామం కనపడదు. ఇక మొదట్లో లేవు, చివరిలో ఉండవు, ఈ మధ్యలో కనిపించేది నిజమా. ఈ మధ్యలో కనిపించేది సత్యమ భగవంతుడు అడుగుతాడు. మొదట్లో లేవు, చివరిలో ఉండరు. ఈ సృష్టి నీకు మధ్యలో కనిపిస్తుంది. 100 సంవత్సరాల తర్వాత ఇందులో ఎవడన్నా ఒకడన్నా మిగిలిపాడా, ఎవడన్నా కనిపిస్తాడా? ఏదైతే నిత్యము కాదో, ఏదైతే నిత్యం అదే సత్యము, ఏదైతే సత్యము అదే నిత్యము, ఏదైతే ట్రూత్ అదే పర్మనెంట్గా ఉంటుందో, ట్రూత్ కానీ ఏది పర్మనెంట్గా ఉండదో, వేళ కనిపించి నీకు రేపు నశించిపోయి శరీరం మీద ఉన్న తాదాత్మ్యం ఈశ్వరుడి మీద లేదు, అంతర్యామి మీద లేదు. అంటే దానికి కూడా కొన్ని సత్కర్మ చేసుకుంటారు. మీరు అంటే గేట్నారు మీ శరీరాలు ఎక్కడున్నా సత్పురుషులతోటి మహాత్ములతోటి మహర్షులతోటి మానసిక అనుబంధాన్ని పెట్టుకోండి. మీ శరీరాలు ఎక్కడున్నాయో మీకు అక్కర్లేదు, ఒకరి కంటే ఆ సత్పురుషులతోటి మహాత్ములతో మానసిక అనుబంధం సరిపోతుంది. అంటే దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు ప్రపంచంలో అనేక మంది రియలైజ్ చేసే ఉన్నారు, ట్రూత్ రియలైజ్ చేసిన వాళ్ళు ఎవరితోటైనా మన మానసిక అనుబంధం పొందితే అప్పుడు ఏమవుతుందంటే వాడికి వాడు ఏమి పొందారో అది మనం పొందాలని కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంటే వాడు ఏదో ఏ చూసే దాన్ని రియలైజ్ చేశారో అది కూడా మనం రియలైజ్ చేయాలని ఇన్స్పిరేషన్ వస్తుంది లోపల. ఇది అంచేగా మన హృదయంలో ఒక నిజం ఉంది, మన హృదయంలో ఒక నిజం ఉంది. కనీసం హృదయంలో నిజం ఉందని కూడా మనకు తెలియటం లేదు. అంటే శరీరాన్ని శ్మశానంలో ఖాళీ చేస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. ఈ శరీరాన్ని ఖాళీ చేస్తే జీవితం అంతమైపోతుంది. వాడు ఏమంటాడు జీవితం అంటే లైఫ్ అది, అంటే ఆ శరీరం అంతమైపోతుంది. లైఫ్ ఎండ్ అవ్వదు, లైఫ్కి ముగింపు లేదు, లైఫ్కి ముగింపు లేదు. ఆ శరీరం మట్టికి ముగింపు వచ్చేస్తుంది. అంటే ఆ శరీరం పోయినప్పుడు వాడు పోతున్నాడు పోడు. ఇక్కడ గాంధీ గారు ఇందాక మిస్ చేయను, ఒకటి పొరపాటు మిస్ చేయను, అంటే మర్చిపోయాను అది. అది జ్ఞాపశక్తి తగ్గుతుంది. గాంధీ గారు భార్యకి లెటర్లు ఏమి రాశాడంటే నీకు సీరియస్గా ఉంటామని డాక్టర్ నాకు ఉత్తరం రాశారు, ఇది జాగ్రత్తగా వినండి. ఒకవేళ నేను రాలేకపోవచ్చు, చేతిలో పని ఎక్కువగా ఉంది నాకు, అది దేశం కుటుంబం అంచేది. నువ్వు గాంధీ గారు దగ్గరలో పాపించి దగ్గర లేదు చనిపోతున్నావు సమస్యలు ఏం పెట్టుకోద్దు. నువ్వు చనిపోయినా ఉంటావు, నువ్వు ఇప్పుడు నా గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు చనిపోయినా ఉంటావు కానీ చనిపోయినా మనం ఉండవనుకోవటం వల్ల నీకు భయం వస్తుంది. చావు అంటే భయం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావని తెలుస్తాను కదా, నీకు తెలుస్తుంది. చనిపోయిన తర్వాత కూడా అలా ఉంటావు, చనిపోయిన తర్వాత కూడా అలా ఉంటావు. అయితే నువ్వు 10 రోజులు బతికినా 20 రోజులు బతికినా ఇప్పుడు నేను ఉంటున్నావని ఎలా తెలుస్తుందో, చనిపోయిన తర్వాత కూడా అలా ఉంటావన్న సంగతి నీకు అనుకూలకు రావాలి. దాని అమృతత్వం పిలుస్తారు కానీ మీరు జాగ్రత్తగా పోలేదండి. మీరు ఉన్నారని ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు. అలాగే చనిపోయిన తర్వాత కూడా మీరు ఉంటారు. అది దేహరహితం, దేహం ఉండదు. పైగా అదనంగా నీకు లాభం ఉంది, చేతలు చేయక్కర్లేదు. కాబట్టి దేహాన్ని 3 కోట్ల స్నానం, 3 కోట్ల స్నానం, టిఫిన్లు, కాఫీలు, మళ్ళీ రోగాలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరగటాన్ని సినిమాలు, ఈ దేహాలను చేసి చాకరీ మనిషి అది తెలియటలేదు. వాడు చేసి చాకరీ రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే పైగా ఇది 3 కోట్ల స్నానం, 3 కోట్ల భోజనం, కాఫీలు, టిఫిన్లు, పైగా బాగా కస్తూరి బాల బాగా పిలిచాడు. కాబట్టి నీ శరీరానికి సంబంధించి చేతలు తప్పుకుంటే నువ్వు ఉంటావు, నీకు ఉండాలని ఉంది కదా, నువ్వు ఉంటావు తప్పనిసరిగా ఉంటావు. కానీ ఈ లోపల మధ్యలో నీకు శరీరం పోయిందని ఉండవనుకోకు. దాన్ని ఇమోషనల్ స్టేట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్టేట్ ఉన్నమాట లేదు. అది నువ్వు బతుకుండగా బాపు దగ్గర లేని వాడి దగ్గర లేని వీళ్ళ అది ఏం చేయకుండా శరీరం పోయినా నేను ఉంటానని అనుకోవడం ఉంటావు. ఆ ఉంటానంటే నోటి చూడాలంటే చెప్పదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయ్యి ప్రయత్నం చేసి నీకు ఇది కడతాను కన్నా ఇది లాస్ట్ పట్టం. రాబోయే శరీరం అనేది నేను శూన్యం అయిపోతాడు. అంటే అక్కడ మన శరీరం చనిపోయినప్పుడు 100% హ్యాపీగా ఉంటారు. అంటే భౌతిక కారణాలు అక్కడ సంసార పరిస్థితులు బాగున్నాయి, అందరూ బాగున్నారు, అంతేకాని హ్యాపీగా ఉన్నారు. అలా ఈ మధ్యలో ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు కనిపించారు. పూర్వం ఆయన 20 ఏళ్ళ తర్వాత నాకు కనిపించారు. ఎక్కడ గెలవాళ్ళ మీటింగ్ ఏమంటే మీరు ఎలా ఉన్నారు ప్రిన్సిపల్ గారు, మిమ్మల్ని చూసి చాలా కాలం ఉన్నాను. ఆ పిల్లలు అది వాళ్ళందరూ మాకు తెలుసు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారంటే ఏమన్నారంటే వాళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నా. అయితే వాళ్ళందరూ బాగుపోతే నీకు బాగుండరా అన్నాడు. బాగుండరు అన్నాడు. పాపం కరెక్ట్గానే చెప్పాడు, నిజమే చెప్పాడు. అందరూ బాగున్నారు కాబట్టి మేము కూడా బాగున్నాం. దాముని నేపథ్యం అందరూ వాళ్ళు బాగోపోతే మరి మీరు బాగుంటారు అన్నాడు. మరి మేము బాగుండం కదండి, అందరూ బాగున్నారు కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాడు. అది కరెక్ట్ స్టేట్ కదా. ఇది నాట్ ఎ ట్రూ స్టేట్, ఇది నాట్ ఎ కరెక్ట్ స్టేట్, ఇది నాట్ ఎ లాయల్ స్టేట్, ఇది నాట్ ఎ ఫెయిత్ఫుల్ స్టేట్. అది కరెక్ట్ కాదు. అంటే బాహ్య పరిస్థితులతో అంటే బంధుత్వాలు, స్నేహాలు, విరోధాలు ఇవన్నీ మైండ్ క్రియేషన్. ఆచార్య వారు మాట్లాడి గుర్తించుకొని రాసుకోండి, ఎవరు ఎవరికి ఏమీ కాదు. ఇది సూత్రం, ఇది ఒకటే రాసుకోండి. నేను నేను చెప్పేది మర్చిపోయిన ఇబ్బంది లేదు. ఎవరు ఎవరికి ఏమీ కాదు. కాదు తత్వం కాదు, తెలియకపోవడం ఉంది. అటాచ్మెంట్ పెట్టుకుంటున్నారు. అటాచ్మెంట్లో చిన్న వస్తుంది. అటాచ్మెంట్ లేని వాడు ఎవరు పాపం చేయక్కర్లేదు. ఇది అటాచ్మెంట్ బ్రింగ్స్ వచ్చేది. ఇది అటాచ్మెంట్ బ్రింగ్స్ జరగదు. ఇది అటాచ్మెంట్ బ్రింగ్స్ జరగదు. ఒక మనిషి ఏదైనా పాపం చేస్తే అటాచ్మెంట్ అని వాడే చేస్తాడు. అది అటాచ్మెంట్ లేని వాడు వాడు సిని చేస్తే పని అవుతుంది. వచ్చాడు శరీరం ఉన్నవాడి పాపం, కానీ శరీరం లేని వాడికి పాపం ఏంటి? అటాచ్మెంట్ ఉన్నవాడికి సిని, కానీ అటాచ్మెంట్ లేని వాడికి సిని ఎక్కడండి? సిని లేదు. అటాచ్మెంట్ వాళ్ళు ఈ మనిషి ఏదైనా పొరపాటు చేస్తే అది చెయ్యాలి, చేయాలి. పొరపాటు అని తెలుస్తున్నా చేస్తాడు. ఏంటి అటాచ్మెంట్ కాదు అది. మెదడి మనకి అటాచ్మెంట్ వల్ల వస్తుంది. అటాచ్మెంట్ లేని వాటికి మెదడీదే. కొంతమంది చోట్ల వాళ్ళు ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు కనిపోతే వీళ్ళు కూడా కనిపోతారు. అది పాయిజన్ తీసుకోవడం కాదు. అలాగా అవి ఇష్టంగా అవి అటాచ్మెంట్ వల్ల అవి వస్తుంది. అది అటాచ్మెంట్ వల్ల మెదడి వస్తుంది. అటాచ్మెంట్ లేని వాడు పాపం చేసి పని కంటే ఏం పడలేదు. అటాచ్మెంటే బంధం. అటాచ్మెంట్ బాండే కలిపి ఆ అటాచ్మెంట్ కూడా నీకు కల్పించే అటాచ్మెంట్ కూడా మనకు ముసలితనం మంచిగా ఆడు చూస్తారు, ఏది చూస్తారు అనుకుంటాం. ఆ ఈశ్వరుడు మనం ఎవరైతే చూస్తారు అనుకుంటామని చూడరు. మనకి సంబంధం లేదు వాడు వచ్చి మనం చూస్తారు. ఒకసారి మనం ఎవరి కోసం అయితే సంపాదిస్తున్నాడు వదిలేస్తారు. మనం మనకు సంబంధం లేనివాడు మనం ఏ రకమైన హెల్ప్ చేయని వాడు వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. అది అటువంటి సంఘటన అనేక చూశాను నేను. మనం ఏదో వాళ్ళు సంపాదన ఇచ్చాడు అందరూ మనం ఓల్డేజ్ వచ్చాక మనం చూస్తాను గారంటీ ఏం లేదమ్మా. అంటే మానవుడు గ్రాటిట్యూడ్ తక్కువ ఉంటుంది. అసలు సహజంగా మనిషి యొక్క తత్వంలో గ్రాటిట్యూడ్ చాలా తక్కువ ఉంటుంది అమ్మా. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, నా పరమహంభూ నన్ను గోల్చని పెట్టుకో. నువ్వు ప్రపంచంలో విషయాలు చాలా ఉన్నాయి, నీ పనులది నువ్వు చూసుకో. నీ పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడు. ఇతరుల మీద ఆధారపడితే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఏమంటారు, చెడ్డ కూడా చేయమంటారు. వాళ్ళ కోసం ఉంటాడు కందుకూరి వీరేశం ఉంటారు. అది కందుకూరి వీరేశం గురగాడ అప్పారాడు. ఈ గురగాడ అప్పారా గారు విజయనగరం రాజుగారులే కదా. ఆయన తెలుగులు ఎక్కాడు విజయనగరం కాలేజ్. వాళ్ళ ముందు మనవాడికి నాకు స్నేహం. ఆ విజయనగరం గురగాడ అప్పారావు గారు ఆ పిండి చేపల కొన్ని నోట్స్ రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు చూపించాడు, చింపేయమని చెప్పాను. అందులో ఏమని రాసుకున్నాడంటే ఆయన పెర్సనల్ విషయాలు రాసుకున్నాడు. రాజుగారు గురపసారం చేయొచ్చు అంటే పీవీ రాజు గారు తాతగారు. రాజుగారు గురపసారం చేయొచ్చు చచ్చిపోయాడు. చచ్చిపోతే రాజుగారు శిక్షణ అడిగింది, వాడి ఆస్తులన్నీ మీరు కాపాడను. సరే నేను మాట ఇచ్చాను, ఆ కాపాడటానికి మాట ఇచ్చాను. మెడ్రాస్ హైకోర్టు రోజు తిరిగివని ఎందుకంటే అబద్ధాలు చెప్పాలని రాసుకున్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని రాసిన వాడు ఆయన. దేశం అంటే మట్టి కాదు, దేశం అది ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహం పెట్టారు గొప్పవాడే. కానీ ఆ రాజుగారి శిస్త్రకి ఇచ్చిన మాట పోషించడం కోసం హైకోర్టు వెళ్ళి అన్ని అబద్ధ మొత్తం నేను చెప్పి అన్ని అబద్ధాలే అని రాసుకున్నాడు. ఆ పుస్తకంలో అన్ని అబద్ధాలు చెప్పొచ్చి రాజుగారి ఆస్తులు కాపాడాను. రాజుగారు ఆస్తులు కాపాడక రాజుగారి సిస్టరు ఇంత బంగారం తెచ్చింది. రాజుగారి బంగారాలు ఎక్కువండి. అందులో ఈ నిజాం నవాబు గారు చాలా గోల్డ్ ఉందని చెప్తారు. అలాగే ఇంత బంగారం తెచ్చిచ్చాక దాన్ని అప్పలాగారు మాస్టర్ని కాపాడారు. అప్పారావు గారి జీర్ణశక్తి తక్కువ. బంగారం ఇస్తే అప్పారావు గారు అన్నారంటే బుర్రగాడు అప్పారావు గారు ఏమన్నా నాకు చారమ్మారంటారు. నాకు పప్పు కాదు కానీ కొద్ది రసం వేసుకున్నాను, రసం అన్నం మధ్యకాలం కూడా అరగటానికి పప్పు కలుపుకుంటాను అక్కడికనే. ఈ చారమ్మ అరటానికి బంగారం నాకు ఎక్కడ అడుగుతుంది బాబు, బంగారం వస్తాను అప్పారావు. ఈ బంగారం నాకు అరగదు, అదేంటి మా బాబు ఇన్ని అబద్ధాలు చెప్తాను నేను సేవ చేశాను. పైగా నీకు దేశంలో చాలా చాలా గౌరవం, దాని పేరు గౌరవం పోతుందనే అది ఆ భయం కూడా లేకుండా సమాజం సంబంధించిన భయం లేకుండా ఎన్ని అబద్ధాలు చెప్పాను మా ఆస్తిని నిర్వహించుకోవడానికి. అంటే నేను ఏదో స్వీకరించాను కానీ నేను ఇక్కడ నీ ఇంటికాడి నుంచి బయటకు వెళ్ళాను అని చెప్తే అప్పుడు అప్పలవారు అన్నారంటే ఏమన్నా నీకు అంత చెయ్యాలంటే నాకు ఇల్లు లేదు, నాకు విజయనగరం ఇల్లు లేదు, పోనీ ఇల్లు కట్టి పెట్టండి అంటే అప్పుడు ఆ రాజుగారి కుటుంబం మీరు ఇల్లు కట్టి పెట్టారు విజయనగరంలో. ఆ ఇల్లు తర్వాత గవర్నమెంట్ స్వాధీనం చేశారు. అప్పారావు గారు చనిపోయాక అది పిల్లలు గవర్నమెంట్ లైబ్రరీ దగ్గర ఇచ్చేశారు. మీరు ఎందుకు చెప్తున్నాను కానీ మనవాడు తీసుకొచ్చి అది నోట్స్ పుస్తకాలు ఇస్తే నాకు ఆశ్రయం చేసి అన్ని అబద్ధాలు పైగా ఎక్కడ ఏ సందర్భంలో ఎన్ని అబద్ధాలు చెప్పాను. ఆ రాజుగారితో అటాచ్మెంట్ వరకు చెప్పాను. ఆ రాజుగారు అనుకోనట్టండి అప్పారావు గారు నాకు నిద్ర పట్టే వరకు కూర్చోండి అని ఎప్పుడు నిద్ర పడుతున్నా అప్పారావు గారు నాకు నిద్ర ఇంకా రావటాలు నాకు నిద్ర వచ్చేవారు కంటే స్నేహం మీద అంటే గీతలో చెప్తాడు స్నేహం కూడా అతిగా ఉండకూడదు. స్నేహం ఉండొచ్చు కానీ అతిగా ఉండటం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అంటే అప్పారావు గారు రాజుగారు అనువరెడ్డి ఆనందంగా అయిపోతాను అనుకుంటాను నేను. ఆయన అనువరెడ్డి నాకు నిద్ర వచ్చే వరకు నిద్ర రావటం వచ్చి పడుకుంటా మీకు నిద్ర ఎప్పుడు వస్తుందో. ఇంటికి వచ్చి రాత్రి పన్నెండుకే వచ్చి తలుపులు కొడితే పెళ్ళం తిట్టేది వస్తుంది అప్పారావు గారి పెళ్ళం. ఆవిడని కట్టింది అప్పారావు గారి పెళ్ళం. ఏమన్నా నీ తెలుగులు ఎచ్చిన ఉద్యోగం చేసుకొని రాజు కొన్ని ఎప్పుడు చేయొద్దు, రాజుగారి దగ్గర ఉద్యోగం చేయొద్దు. ఎంచాలంటే వాళ్ళకి అనుగ్రహం వస్తే తట్టుకోలేము, ఆగ్రహం వస్తే తట్టుకోలేము. రాజు కొన్ని ఎప్పుడు చేయకూడదు. మీరు తెలుగులు ఎచ్చిన ఉద్యోగం కానీ చేసుకుని అంటే మరి రాజుగారు నన్ను ఇంటి పెట్టాలి ఎందుకంటే రాత్రి పన్నెండుకి వచ్చి తలుపులు కొడితే ఇదేంటంటే మాకు ఇంట్లో అందరికీ ఇద్దరు చనిపోతుంది కదా, మీకు సంపాదన ఏది ఉండేది తలుపులు కొట్టడం రాత్రి పన్నెండుకి వచ్చి తాగిపోతుందా అని ఆ తలం తిట్టి కట్టి అంటే ఎందుకు చెప్తానంటే ఆ అటాచ్మెంట్ ఆ రాజుగారితో ఉంది స్నేహం పడింది. ఆ అటాచ్మెంట్ బట్టి చాలా గ్రేట్ దాన్ని ఆయన అసలు ఆ కుటుంబతోటే మహాత్ములు విరోచమన్నారు. పగలంతా రాజుగారి దగ్గర బలి వచ్చి రాత్రి ఫోన్ చేసి ఎప్పుడు పదిన్నరకి పన్నెండు దాకా కలుస్తాం రాస్తున్నాడు ఆయన. అయ్యి అప్పారావు గారు నచ్చడు అది చెప్పి ఎనిమిది విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఆ రాజుగారితో స్నేహం అంత పెద్ద మనిషి. ఆ రాజుగారితో స్నేహం వల్ల మెడ్రాస్ అయిపోతుంది తిరిగి ఉన్న అప్పుడు మనకు మెడ్రాస్ అయిపోయి కాంపోజిట్ చేసి మనం అబద్ధాలు చెప్పి రావడం అంటాను. అప్పుడు నేను అన్నాను ఇంకా చాలా రాసుకున్నాడు అందులో ఆయన పెరసన విషయాలు ఏమన్నా ఈ మోసులు చింపేదని చెప్పాను వాళ్ళు ముందు మనం ఈ పుస్తకాలు మోసుకొస్తున్నారు దస్తావేజుల కింద ఇందులో కొన్ని విషయాలు తెలిస్తే గౌరవానికి భంగం వస్తుందంటే ప్రింట్ చేయాలని జాగ్రత్త పెట్టుకుంటాం అని హ్యాండ్ రైటింగ్ అయ్యాలన్న అది ఇప్పుడు చింపేస్తాం అనుకోండి భంగం చేస్తే హ్యాండ్ రైటింగ్ కనపడదు కదా ఇది ప్రింట్ చేయలేదన్న ఇంకా అన్ని నోట్స్లన్నీ తీసుకొచ్చి నాకు నాకు చూపించాడు. అంటే ఇప్పుడు నీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే స్నేహం వల్ల కూడా అప్పారావు గారు లాంటి పెద్దాన్ని కూడా స్నేహం వల్ల రోజు అబద్ధాలు చెప్పు అంటే దాన్ని దర్శనం ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇందులో ఒకటి ఆలోచించాలి మనం అందులో ఆయన స్వార్థం ఏం లేదు. ఇప్పటికే స్నేహం మీద అలా చెప్పడం అందుకంటే నాది ఆశించింది ఏంటి 100% అన్సల్ఫిషన్. అప్పారావు గారు అది సెల్ఫిష్నెస్ లేదంటే అది అలా గేయాలని అది ఉండదని తెలుస్తూ ఉంటుంది కానీ ఈ స్నేహం వల్ల అంచేత నీకు సర్వత్రా నువ్వు ఎక్కడ అతిగా స్నేహం చేయకు స్నేహాలు ఉండొచ్చు తదు మాత్రంగా ఉండాలి అతిగా ఉండకూడదు అని రెండా ఇచ్చాడు భగవంతుడు చెప్తాడు. అంచేత ఇక్కడ గాంధీ గారు బాధ్యత చెప్పింది ఏంటంటే నువ్వు ఉంటావు చనిపోయినా ఉంటావు ఆ ఉంటావు అనే విషయం నీకు అనుభవం ఒక రావాలి. ఇప్పుడు ఎప్పుడు శరీరం పోయిన తర్వాత కాదు శరీరం ఉండగానే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అదే దాన్ని బ్రాహ్మిస్తుందని పిలుస్తారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే నీ ముక్కులో దారి తిరుగుతున్నప్పుడు ఆ స్టేజ్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ స్టేజ్ ఎక్స్టైన్ చేస్తే శరీరం చనిపోయే టైంలో శరీరం పోతుంది నేను ఉంటానని అనుకుని కలుగుతుంది అయ్యాముగా. నీ బైబుల్ నుంచి చెప్పాడు వండర్ఫుల్ డెఫినేషన్ బైబుల్ నుంచి చెప్పాడు అయ్యా మన అందరికీ ఉండాలన్నా చనిపోవాలన్నా అందరికీ ఉండాలి అదే దేవుడు. దేవుడి యొక్క కరెక్ట్ నిర్వచనం అలా బైబిల్ బైబిల్లో చెప్పిన నిర్వచనం నాకు బాగా నచ్చింది. దేవుడు ఇంకా డిఫైన్ చేయటం, మనం విద్యను సంపాదించేటప్పుడు అది ఏ మతంలోంచి వచ్చినా, అది ఏ ముఖంలోంచి వచ్చినా, ఏ సోర్స్ నుంచి వచ్చినా మనం రిజెక్ట్ చేయకూడదు, స్వీకరించాలి. విమానం మనకు కనిపెట్టలేదు, విమానాలు వాడుకుంటున్నాం. సైకిల్ ఏం మనకు కనిపెట్టలేదు, సైకిల్ వాడుకుంటున్నాం. కార్లు మనం ఏం కనిపెట్టలేదు, కార్లు మనం వాడుకుంటున్నాం. ఎవరు రిజర్వేషన్ కనిపెట్టి మనం వాడుకుంటున్నాం. పెన్సిల్ అయిన ఇంజెక్షన్ మనం కనిపెట్టలేదు, ఇంగ్లాండ్ వాళ్ళు కనిపెట్టారు, మనం వాడుకుంటున్నాం. అలాగే మంచి మాట ఏ చేసిన వాళ్ళు చెప్పినా మనం హృదయపూర్వకంగా దాన్ని తీసుకోవాలి. మత్ కర్మకు మత్ పరమహ, మత్ పరమహ అంటే నన్ను గోల్కి డెస్టినేషన్ ఏమే, నీకు డెస్టినేషను నేనే. అంటే నదులు ఏంటి సముద్రం ఎలా కల్పిస్తున్నావు, ఈ దేవకోటంతా నాలుగు ఐక్యం వాళ్ళు నాలుగు ఇంకే ఇవి వచ్చినాయి, నాలుగు ఇంకే అవి వచ్చినాయి. అంతేకాదు మరి సముద్రంలోంచి నదులన్నీ వెళ్ళి మళ్ళీ సముద్రంలోకి వచ్చే వరకు అది కలిసే వరకు రెస్ట్ తీసుకోదు కదా, మరి ఒక చూడదు చూడమన్నా. అది సముద్రంలో వెళ్ళే వరకు దాని ప్రవాహం అలా కంటిన్యూ అవుతుంది. అలాగే భగవంతుని రీచే వరకు చనిపోవడం కొట్టడం కొట్టడం చనిపోవటం, దీనికి ఒక సూత్రం ఉంది, మీరు రాసుకోండి. మనకి చనిపోతే నష్టపోతే మనకుంటున్నాం, చనిపోతే నష్టపోవడం మీకు అనుకుంటా ఉంటాయి, అది ఫీలింగ్, అది థాట్. చనిపోతే నష్టపోతున్నామని మనం అనుకుంటాం కానీ నిజం కాదు, ఏం నష్టపోవడం. మళ్ళీ ఎక్కడ పుడతాం, పుట్టడం ఏదో లాభం వచ్చిందనుకుంటాం, ఏం లాభం లేదు. ఇక్కడ నష్టం లేదు, అక్కడ లాభం లేదు. ఏంటంటే నీ కూడా అజ్ఞానం అలాగే ఉంటుంది. ఏ శరీరంలో నువ్వు ఉంటే ఆ శరీరం కూడా కాలాక్యం పొందుతావు, ఇది నేను అనుకుంటావు. ఈ శరీరం పోతుంది, కొత్త శరీరం వస్తుంది, అప్పుడు మళ్ళీ ఆ శరీరాన్ని నేను అనుకుంటావు. నీ ఇది అవిద్య, నీ అజ్ఞానం ఎక్కడ దేంతో అలా కంటిన్యూ అవుతావు. ఇంకా పుట్టడం చావటం దేనికి వస్తుంది, ఇది చావటం వల్ల నీకేమి నష్టం లేదు, పుట్టడం వల్ల నీకేం లాభం లేదు, ఇది నీకు అజ్ఞానం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శవాన్ని వేసి తిరుగుతున్నావు నాది నాదని, ఈ శవాన్ని నువ్వు నాది నాదని వేసి తిరుగుతున్నావు, ఈ శవం పోతుంది కొత్త శవం వస్తుంది, మళ్ళీ నాది నాదని మోసం తిరుగుతావు. ఆచార్య వాళ్ళు చిన్న సీక్రెట్ చెప్తారు, నేను లేచి నాది వస్తుంది. మీరు కూడా ఆలోచించిన ఆచార్య వాళ్ళు చెప్పారండి, ఎక్కడైతే నీకు నాది అనే కరెంట్ ఉంటుందో, ఎక్కడైతే నాది అనే కరెంట్ ఉంటుందో అంటే నీకు ప్రీతి బయట చాలా గొప్ప విషయం చెప్పాడు ఆచార్యుడు. పరమ ఆచార్యుడు నీకు ఏ ఆచార్య, మనకి ఆచార్యుడు శంకరాచార్య ఆదిశంకరుడు చెప్పాడు. ఇది ఏమని చెప్పాడంటే, ఈ బంగారం నాది, ఇల్లు నాది, ఈ ప్రాపర్టీ నాది, నీకు నాది అనుకున్నట్టు నీకు నాది అని ఏ వస్తుంది అక్కడ నీకు ప్రీతి కలుగుతుంది. నీకు నాది అనే తరంపు ఏ వస్తుంది లేదో అది నీ ఎదుర్కొన్నాను, దానిపై నీకు ప్రీతి కలుగుతున్నాడు. నాది బంధిస్తుంది, నేననే తలంపు నాదనే తలంపు మనిషిని బంధించి రెండు, అంటే రెండు రూట్ థాట్స్. నేననే తలంపు లేకుండా నాదనే తలంపు రాదు. మీరు కూడా జీవితం అర్థం చేయండి, ఆచార్యులు వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు నమ్మదక్కర్లేదు. నాది ఆ ఇల్లు నాది, ఆ బంగారం నాది, ఆ పదవి నాది, ఆ ప్రాంతం నాది, ఆ పొలం నాది అని నీకు ఎక్కడైతే నాదని ముద్రేసుకున్నారో అక్కడికి మీకు ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతి మిమ్మల్ని బంధిస్తుంది. ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. మీకు ఎక్కడైతే ప్రీతి లేదో అది దాని మీద మీకు ఆకర్షణ కలగదు, శ్రద్ధ కలగదు, దాన్ని కాపాడుకోవాలని బుద్ధి కలగదు. నాది అని వచ్చేటప్పటికీ ఇంక 24 గంటలు దాన్ని కాటి కాపడ కాస్తా ఉంటాను. నాది అంటే మేము మీకు ఎక్కడ ఇష్టం, ప్రీతి ఎక్కడ కలుగుతుంది, నాది అని ఏ వస్తువు మీద నాది అని మీకు ముద్రపడిందో అక్కడ మీకు ప్రీతి కలుగుతుంది. కానీ నాది కానీ సంపద మీకు ఎంతున్నా అది నాది కాదని నీకు తెలిసినప్పుడు ఆ సంపద ఎంతన్నా నీకు అడిగిన ఇంట్రెస్ట్ ఎంతైనా సరే, ఎంత రాజ్యం మీకు కూడా నీకు ఇంట్రెస్ట్ కాదు. నాది నేననే తలంపు, ఈ నేననే తలంపునే మూల తలంపు అంటారు, ప్రథమ తలంపు అంటారు, దీన్నే కొంతమంది అహంకారం అంటారు. యేసుక్రీస్తు మతస్థులు నేననే తలంపుని సైతాన్ అంటారు, దీన్నే నేననే తలంపుని కొంతమంది జీవుడు అంటారు, మనస్సుని జీవుడు అని సూచిస్తారు. రామకృష్ణ పరమహంస గారిని ఒక డైరెక్ట్గా ప్రశ్న అడిగారు, బంకిం చంద్ర వందే మాతరం రాసినాడు బంకిం చంద్ర చటర్జీ, జనగణ మనం రాసినాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ బంకిం చంద్ర చటర్జీ ఏమడిగాడంటే, గురిదేవా పరమహంస దేవ అన్నది గురిదేవా, నేను ఒకే ప్రశ్నలో అడుగు ఒకే ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం కూడా ఒక వాక్యంలో సమాధానం చెప్పాలి. మీరు నాకు ఈ పురాణాలు ఉపనిషత్తులు పోర్చేసి నాకు, నేను మిమ్మల్ని అడిగింది ప్రశ్న ఒక వాక్యంలో ఉంటుంది, మీ సమాధానం కూడా ఒక వాక్యంలో ఉంటుంది, ఎప్పుడై చెప్తున్నాడు బంకిం. కానీ గురిదేవుడు ఏమని అడిగాడంటే, జ్ఞానం అంటే ఏమిటన్నాడు, అంటే బుక్కిష్ణ అడిగితే అడిగిన ప్రశ్న ఏంటంటే బంకిం చంద్ర చటర్జీ జ్ఞానం అంటే, జ్ఞానం అంటారు కదండి, జ్ఞానం అంటే ఏంటి అంటే ఇన్ఫర్మేషనా, ఎవరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు దగ్గర ఉంటుంది, అంటే అది జ్ఞానమా, ఇన్ఫర్మేషన్ జ్ఞానమా, నువ్వు పుస్తకాలు చదివింది జ్ఞానమా, జ్ఞానం అంటే ఏమంటే అని ప్రశ్నించాడు ఎవడు బంకిం చంద్ర చటర్జీ. ఆయన ఒకేసారి ఆయన ఒక సమాధానం చెప్పింది ఏంటంటే, ప్రతి వాడు కూడా దేవుడు ఉన్నాడా లేదా వదిలేదు, నీవు కాదు దేవుడి విషయం అడిగించండి, ప్రతి మనిషి నేను 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 అంటాడు, ఆ నేను అనే తలంపు లేకుండా మనిషి ఉండడు, పశువునికి ఆ నేనన్న మాట ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే దానికి లోపం నేనన్న తలంపు ఉంది కానీ దాన్ని నోచుకోలేడు, అది ఎక్స్ప్రెస్ చేయలేదు, నేనన్న తలంపు ఉంది కాబట్టి మనిషిలో వికారాలన్నీ పశువులు కూడా ఉంటాయి. ఇక్కడ రామకృష్ణుడికి చెప్పిన రిప్లై ఏంటంటే, ప్రతి మనిషి నేను 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 లేదు, నేను లేదని దేవుడు లేదని చెప్పుకోవడం చాలామంది ఉండొచ్చు, నేను లేనని ఎవరో చెప్పడు, నేను నేను అంటాడు, ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావో ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అంత అయిపోయింది ఒకే వాక్యం చేసి వండర్ఫుల్ రిప్లై, బ్యూటిఫుల్ రిప్లై, చాలా రిప్లై. ఇంకా ఏది పోల్చేది అన్నాడు, ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఏమి పోటీ, రామాయణం కానీ ఏది పోల్చేది, నేను ఒకే నేను 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 అందరూ ఉపయోగిస్తాను, పైగా మంచి నీళ్ళు వాడుకుంటుంది ఎక్కువ ఉపయోగిస్తారు, అది నేననే సగం వాడకం, ఐఎమ్ డన్ దిస్ ఐఎమ్ డన్ దట్ అని అందరూ ఉపయోగిస్తూ ఉంటారు, నేను అది సాధించాను ఇది సాధించాను అని, నేను అందరూ నీళ్ళకంటే ఎక్కువ వాడకం అంటే మన ఇంట్లో నీళ్ళకంటే వాడకట్టు నేనే. ఇక్కడ రామకృష్ణుడు చెప్పింది ఏంటంటే, నేను నేను అని ప్రతి మనిషిలో అంటాడు, కలం కాదు నిజం కాదు, అది ట్రూత్ కాదు, నువ్వు చెప్పే నేనే తలంపు బాడీకి పరిమితం, ట్రూత్ లిమిటెడ్గా ఉంటుంది, అన్లిమిటెడ్గా ఉంటుంది, ఇప్పుడు నువ్వు చెప్పే నేను బాడీకి పరిమితం, నీ మైండ్కి పరిమితం అంతే, అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నావో ఆ నేను నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం అంతే. ఒకే వాక్యం ఒక వాక్యం ఒక ఉపనిషత్తు అయిపోయింది, అది ఉపనిషత్తు అయిపోయింది అంటే ఒకే సెంటెన్స్ అది ఉపనిషత్తు అయిపోయి కూర్చున్నాను. మీరు ఏమంటున్నాను, నన్ను గోల్గా పెట్టుకో, నీకు ఎందుకంటే 90 ఉంటుంది మీరు చూసుకోండి, కానీ గోల్ ఏమిటి, గమ్యం నన్ను పెట్టుకోవచ్చు, నీకు ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కానీ మీకు నన్ను లోపల మీకు ఉన్న గమ్యమేది ఏది తెచ్చిదేది, మీరు ఎక్కడికైనా అడుగుతున్నారనుకోండి ఎక్కడికి వెళ్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలియదే, నేను తెలియదని మీరు అంటారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి ఎక్కడికి వెళ్తున్నాం మాకే తెలియదంటే మాటకు అర్థమేంటి, అలాగే జీవితంలో మీరు పొందవలసింది నేనే, నన్నే గమ్యంగా పెట్టుకోండి, నన్నే డెస్టినేషన్గా పెట్టుకోండి, నన్నే గోల్గా తెచ్చుకోవాలండి, నన్ను రీచ్ అవ్వడానికి ఎఫర్ట్ చేయండి, అదే తపస్సు. తపస్సు అంటే మనస్సుని శరీరాన్ని ఎన్నింప చేయండి, తపస్సు అంటే మన జండని శిశుని జన్మల నుంచి మోసుకొస్తున్నటువంటి ఈ జండని శిశుని ఎన్నింపజేయటం తపస్సు అంటే ఎన్నింపజేయటం. అయితే మనలో వాసన ఎంత లోతుగా ఉన్నాయో అంత లోతుగా సాధన చేస్తేనే కానీ బయటకు రాదు. ఒకసారి రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, ఏమైనా భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు కదా, ఉంటే నాకు ఎందుకు కనపడ్డారు, ఇది ప్రశ్న, భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు కదా ఇంకే నాకు ఎందుకు కనపడ్డాను, అంటే ఆయన రిప్లై ఏంటంటే, నేను రాంగ్ థింకింగ్, రాంగ్ హ్యాబిట్స్, నువ్వు అంత ముందు అందులో నుంచి బయటపడ, నీకు దురాలోచనలు ఉన్నాయి, దురాలవాట్లు ఉన్నాయి, నువ్వు పైకి చెప్పకపోతే ఉన్నాదని నువ్వు చడిని చూసుకో, తర్వాత ఆలోచన రాంగ్ థింకింగ్ అంటే ఫాల్స్ టైప్ పాలస్థాయి మీద ఆధారపడి నువ్వు ఆలోచిస్తున్నావు, ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన బేస్ అయింది, నీ ఆలోచన పాలస్థాయి ఆర్టిఫిషియల్ అయ్యి బాడీ బాడీ బాగుంటాయి. అంతేకాదు దాని మీద బేస్ అయ్యి నువ్వు ఆలోచిస్తున్నావు, దాని మీద బేస్ అయ్యి నువ్వు ఆలోచిస్తున్నావు బాడీ బాగుంటాయి. ఇప్పుడు ఏం చెబుతున్నావు అమ్మప్పుడు, ఏం చెబుతున్నావు, ఏం చెబుతున్నావు, కాంటాక్ట్ చేయండి. గట్టిగా చెప్పాలి, నాకు చెవుడు అది చెవుడు బాగా వదిలిపోయింది నాకు. ఇంకా ఎవరైనా మాట్లాడుకుని వినపడదు, ఒక ఒక ఇంద్రియం పారిపోయింది.
రమణుడు చెప్పాడు కదా, నాకు దురాలోచన లోపల దురాలోచన వస్తున్నప్పుడు రమణుడు
అది రమణుడు కాంటాక్ట్ చేయండి అంటే రమణ భగవంతుడు ఉంటే నాకు ఎందుకు కనపడ్డావు అని కృష్ణ. నీకు రామును చూసుకొని దురాలు పడుతున్నాను, ఆలోచిస్తాను. ఆలోచన దేని మీద బేసి ఆలోచిస్తున్నాను, బాడీ బాగుంటాయి ఆలోచిస్తున్నావు కదా. దేహము నేననే తలం మీద బేసి ఆలోచిస్తున్నావు, అదే రాంగ్ థింకింగ్. నీకు రాంగ్ థింకింగ్ ఉండే తర్వాత ఎక్స్ప్రెషన్, రాంగ్ ఎక్స్ప్రెషన్. నీ ముందు బయటకు చెప్పవు, పైగా నుంచి తెలియదని ఉండకుండా బయట అదనంగా తెలియజేటట్టు కలుపుతారు. మేము చాలా తెలియజేటట్టుగా మాట్లాడుతున్నాం, దాన్ని టీఎస్సీసీ ట్రాక్ట్ అంటారు, పెద్ద పెద్ద మాటలు వాడుతూ ఉంటారు చాలా ట్రాక్ట్గా మాట్లాడేవాడు. అయితే భగవంతుని చీట్ చేయలేము, మనం భగవంతుని చీట్ చేయగలము అనుకుంటున్నాం. భగవాన్ చెప్పింది ఏంటంటే నీ హ్యాబిట్స్ నుంచి, రాంగ్ థింకింగ్ నుంచి, రాంగ్ హ్యాబిట్స్ నుంచి నువ్వు బయటకెళ్ళాలి. నీకు ఉన్న మానసిక బలహీనతలో నీ బయటకెళ్ళాలి. ఒక దేవుడు ఉన్నాడు లేదు నీకు చూపిస్తాను, నీకు కావాల్సిన దేవుడు కదా. నేను నిన్ను ఎలా చూస్తున్నాను, నన్ను ఎలా చూస్తున్నావో మరి బొకారం వాళ్ళని ప్రేమించి ప్రేమించి జ్ఞానేశ్వరం ఆ మహారాష్ట్ర భక్తులందరూ ప్రేమించి పోయి దర్శించారు కదా, దర్శించారు కదా. అలా నీకు ముందు నీకు అసలు దురలవాట్ల నుంచి, దురాలోచన నుంచి, రాంగ్ థింకింగ్ నుంచి ముందు బయటకు వచ్చాను. ఎలా దేవుడు ఉన్నాడు కదా నీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను నీకు కనపడతాడు కదా కదా, ముందు అందరూ నీ బయటకు రా. తర్వాత ఓ రహస్యం ఉంది ఇందులో, సీక్రెట్. మీరు అందులో బుక్స్ నోట్స్ బుక్స్ ఉంటే రాసుకోండి, ఏదైనా చెడ్డాలు వాటి నేర్చుకోవడానికి ఒక నిమిషమే నేను చెప్పుకుంటాం. మనకి ఏదైనా చెడ్డాలు వాటిలోకి వెళ్ళాలనుకోండి, మనం ఒక 5 నిమిషాలు వచ్చేస్తాం చెడ్డాలు వాటి. ఎవరైనా చూస్తే అలా మనం కూడా ఉండాలనుకోండి, కాపీ కొన్ని కొట్టుకోవడం మనం అనుకరణ అనేది తిరిగి వాళ్ళు అక్కడ ఇదిగో వాళ్ళు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, మనం కూడా అలా ఉన్నాం, మనం మనలా ఉండాలి. కానీ అనుకరణ పనికిరాదు, ఏ మనిషి పద్ధతిగా ఆ మనిషి అంటాడు, ఇది కూడా ఆలోచించుకోండి. మీరు రాసుకోండి నోట్స్ ఉంటాడు, మనం ఒక ఏదైనా చెడ్డల వాటి నేర్చుకోవడానికి 5 నిమిషాలు కాదు. కానీ ఆ చెడ్డల వాటిలో నుంచి బయటికి రావడం ఒక జీవితం సరిపోదు. ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ నేర్చుకున్నామనుకోండి మనం 5 నిమిషాలు చాలు, 5 నిమిషాలు పతనం అయిపోతాం. కానీ మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్ అని తెలుస్తున్నాను, అయ్యో మనం ఇటువంటి అలవాటులోకి వచ్చామని తెలుస్తుంది. అలవాటు బ్యాడ్ మనసు, మన శరీరాన్ని మానసికంగా బలహీన పడుతుందని తెలుస్తుంది అలవాటు. కానీ అందులో ఈ బయటకు రావడం ఒక లైఫ్ సెల్ఫ్ అంటే పతనం అవడానికి 5 నిమిషాలు చాలు. అందులో మళ్ళీ ఆ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, ఆ రాంగ్ హ్యాబిట్స్ నుంచి విడుదల పొందడానికి ఒక లైఫ్ కృషి చేసినా బయటకు వస్తామని చెప్పండి. అంటే పతనం అయిపోవడం తిరిగి బాగుపడిపోయి ఒక జీవితం పోయిందని కష్టపడి పని చేసి ఒడ్డుకు వస్తామని చెప్పడం, ఈ ప్రమాదం ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమన్నాడు నాకు పరమహ, నువ్వు ఒక మా శరీరానికి ఒక పని ఉంటుంది, ఒక శరీరం ఒక ప్రారంభాన్ని బట్టి ఒక శరీరం అన్ని శరీరాల్లో పని చేయదు, ఒక శరీరం ఒక పని చేస్తూ ఉంటున్నాడు. నాకు భక్త నాకు నాకు భక్తునిగా ఉంటుంది అంటే నన్ను జ్ఞాపకం పెట్టుకోను, నీ హృదయంలో నాకు కొంత చోటు, నీ హృదయంలో నాకు కొంత చేతి, నన్ను ఎప్పుడు రిమంబర్ మీ తర్వాత రండి, నన్ను ఎప్పుడు నువ్వు జ్ఞప్తిలో పెట్టుకో, నువ్వు నాకు ఎప్పుడు చెప్తే. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకుంటే మానసిక అనుబంధం వస్తుంది. ఈశ్వరుడు నామం, రామనామం కానీ కృష్ణనామం కానీ ఏదో ఒకటి మనం నామం లోపం చేసుకుంటా అంటే నామ సిద్ధాంతంలో సిద్ధాంతం ఉంది, నామ సిద్ధాంతం అంటారు. నామం చేసుకుని తరించిన వాళ్ళు మహారాష్ట్ర భక్తులు అందరూ నామం చేసుకుని ధరించిన వాళ్ళు, వాళ్ళందరూ నామం చేసుకుని ధరించిన వాళ్ళే. వాళ్ళ యోగాభ్యాసం ఏమి చేయలేదు. ఇప్పుడు ఈ అహంకారం గురించి నేనే తలంపులను బయటకు రావడం కోసం రమణ మహర్షి గారు ఎక్కడ పుస్తకం రాశారు. నేనేమన్నాను పుస్తకం, దీనికి తుకారం ఏమన్నాడంటే ఆ దేహగతం నేను, మరి నేను డబ్బులు దేహమే కదా మనకు ఎక్స్ప్రెస్ అయితే ఆ పాండు రంగుల పట్ల నాకున్న భక్తిలో డివోషన్ ఏమి ఎమోషన్ లేదు. చాలామంది ఎమోషన్ డివోషన్ అనుకుంటారు, కానీ డివోషన్కి ఎమోషన్కి సంబంధం లేదు. ఈ డివోషన్ చదువుకున్నానికి దారి చూపిస్తుంది. అది పాండు రంగుడు ఏమన్నాడు, తుకారం ఏమన్నాడు ఒక అభంగంలో, ఈ మేలైన తరంపు ఎప్పుడు జరిగిందో జరిగిన దారిపోయింది. ఒకసారి చూడండి, మన జైల్లో పరుసం ఎక్కడో ప్రయాణంలో పోతాం, ఇంటికెళ్ళి అక్కడ చూసుకుంటాం అది పరుసు పోయిందని. ఇంట్లోకి పోట ఎక్కడో పరుసు కనపడదు, అప్పుడు అనుకుంటాం దారి అక్కడ పోయిందని. అలాగే నీ పట్ల ఉన్నటువంటి నాకున్న విశ్వాసంలో, నీకున్నటువంటి నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ ప్రవాహంలో, భక్తి ప్రవాహంలో రంగ ఓ పాండురంగ, ఈ దేహగతంగా నేను ఎప్పుడు పోయిందో పోయింది, పోయేప్పుడు నాకు తెలియలేదు, పోయాక తెలుస్తుందని చాలా వండర్ఫుల్గా చెప్పాడు ఒక అప్పుడు పాండురంగ. ఎవడో తుకారాం చెప్పాడు, తుకారాం అబంగళాలు అని రమణ మహర్షిగారే విచారణ ఏమి చెప్పారు. అంటే ఆయన ఇచ్చారు రమణ మహర్షి గారు విచారణ మార్గం చెప్పారు. అది పాండురంగకి తుకారానికి అది శరణాగతిన పోయి, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా ఇష్టం, నా సంకల్పం నాకు ప్రత్యేకంగా ఇష్టాలనుకుంటలేవు. నీ నీకు అయిష్టమైతే నాకు కూడా ఇష్టమే, నీకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే, నీ నీ సంకల్పమే నా సంకల్పం. ఏది నా జీవితంలో ఏది జరిగినా నాకు నా మంచి కోసమే చేస్తానని నాకు తెలుసు, నాకు తెలుసు. ఒకసారి ఆ టర్నింగ్ పాయింట్ మన జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్స్ వస్తాయి, కంగారు పడద్దు. మరి ఈ షేక్స్పియర్ కూడా డ్రామాలో చెప్పాడు, ఏం చెప్పాయంటే నీకు ఎప్పుడొకప్పుడు జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తున్నప్పుడు నీకు భయం వస్తుంది, కానీ భయం ఏం భయపడదు, అది నీ జీవితంలో మార్పు తీసుకొస్తున్నాను. భయపడకండి, అంటే ఎప్పుడో డెస్టినీ, ఎప్పుడు మన జీవితాన్ని ఎటు మలుపు తిప్పుకోదు, దిరిజ్ డెస్టినీ, దట్ షేప్స్ అవర్ లైఫ్. అది నువ్వు కంగారు పడదు. ఒకవేళ నీకు ఒకసారి ఏంటి సంఘటన ఇలా చెడ్డగా జరిగిందని నీకు అనిపిస్తుంది, కానీ ఆ సంఘటన ఇంకో మంచిది దారి తీయచ్చు. మీరు ఏంటి మన ఇంటిగా ఇటువంటి సంఘటన జరిగిందని మీకు అనిపిస్తుంది తాత్కాలికంగా, కానీ ఆ చెడ్డ సంఘటన ఇంకో మంచిది మీరు దారి చేయొచ్చు. ఏమో ఈశ్వర సంకల్పం ఎలా ఉందో తెలియదు, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది మన సంకల్పం, అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. మన ఇష్టం మనం అనుకోవచ్చు, కానీ జరిగేది ఈశ్వర సంకల్పం. నీ సంకల్పం జరగదు అనుకోవచ్చు. ఒకసారి మనిషికి గతం ఎప్పుడు వస్తుందంటే ఈశ్వర సంకల్పం నీ సంకల్పం ఒకసారి కలుస్తాయి. ఆ గంగారాజు యమునాజీ కలిసినట్టు ఆ కలిసినప్పుడు ఏమి గొప్ప ధనకారణం చేశాననుకుంటాను, అది ఒక ప్రమాదం. మరి అంటే నీ సంకల్పం ఈశ్వర సంకల్పం కలిసినప్పుడు జరిగింది ఈశ్వర సంకల్పం, కానీ అది నీకు తెలియక నా ప్రయత్నం వల్ల నేను ఇదంతా సాధించాను అనుకుంటావు, అది కూడా ఈశ్వర సంకల్పం. ఈశ్వర సంకల్పం జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది నీ సంకల్పం. మనిషి అనుకోకుండా ఉన్నాడు కదా, న్యాయం ఉంది కదా అడిగి, ఇది జరిగేదంతా ఈశ్వర సంకల్పం. అయితే ఊరికే గొడవ పడకుండా ఊరకు ఉండటం ఉత్తమం. ఏంటది ఊరికి శరణాగతి ఎవరిని, ఈశ్వర సంకల్పాన్ని నోటికి వెళ్ళిపోవాడు, నిరగాల్సి లేకుండా ఈశ్వరుని ప్రశ్న ఇది ఎలా ఎందుకు చేసావు, అది ఎలా ఎందుకు చేసావు, కానీ శరణాగతి ఎలా వచ్చింది. ఇప్పుడు భగవంతుని నువ్వు ఆ పని ఎందుకు చేసావు, ఆ పని ఎలా ఎందుకు చేసావు, ఆ పని ఎలా ఎందుకు చేసావు అంటే శరణాగతి అవ్వడం, అది శరణాగతి కాదు భక్తి కాదు. ఆయన ఆయన అంచేత ఆయన ఇష్టమే మన ఇష్టం, మన ప్రత్యేకంగా ఇష్టాలు అక్కర్లేదు. ఆయన ఇష్టమే మన ఇష్టాన్ని సంకల్పం మన సంకల్పం అనుకుంటే మన ఇండివిజువల్ అయిపోతాం. ఏది ఇప్పుడు మన ప్రత్యేకంగా బాడీతో ప్రాధాప్యం పొందుతున్నాం కదా, ఇండివిజువల్ నెమ్మదిగా జారిపోతుంది. అలా శరణాగతి మార్గంలో తుకారానికి పోయింది, అంటే ఒక విచారణ మార్గం అక్కర్లేదు. అన్ని మార్గాల కంటే శరణాగతి మార్గం చాలా గొప్పది. శరణాగతి సరెండరు, ఆ శరణాగతి మార్గంలో అయితే శరణాగతి చాలామంది తేలికనుకుంటారు, దానికి బాగా ఈశ్వరుడి పాదాల పట్ల ఈశ్వర భక్తి శుద్ధి దాన్ని భయాలు ఇవ్వమండి. ఆ ఈశ్వర భక్తి ఈశ్వరుడి పాదాల పట్ల ఎంతో డివోషన్ ఉంటేనే కానీ శరణాగతి కుదరదు. అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఏం చెప్తారంటే, ఉడయవడు రామానుజులు ఏం చెప్పారంటే, గతంగా ఒకే గతంలో మనిషికి అని ఇచ్చన్నారు. ఇన్ని రకాల మార్గాలు లేవు, గతంగా ఒకే గతి అది శరణాగతి. రామానుజులు ఉడయవడు, రామానుజులు ఉడయవడు అంటారు, అది వైష్ణవ సాంప్రదాయంలో అని చెప్పారు. మరి భర్త మరి నన్ను ప్రేమించు, ఆయన అంటే ఇష్టపడమని ఆయన అడుగుతున్నాడు చెప్పారు. ఆయన అంటే ఇష్టపడి నన్ను అంటే నన్ను నన్ను చూసి ఇష్టపడి నన్ను ప్రేమించు, నన్ను నాకు డివోషన్గా ఉంటుంది, నన్ను ప్రేమించడం ఆలోచించాలంటే ఆయన నన్ను ప్రేమించడం ప్రారంభిస్తే మనకు అక్కడనే తలంపులనే కోట ఇది రాజస్థానం. భగవంతుడిని ప్రేమించడం ప్రారంభిస్తున్నాం అనుకోండి, మన దేహభావం తగ్గిపోతుంది. ముందు దేహభావం తగ్గిపోతుంది కదా, తర్వాత మనకు విశ్రేక్తాడు వస్తాయి, లేని తాడు వస్తాయి, తర్వాత అక్కడనే ఆలోచన ఏం తీసుకొని తలంపులు వస్తున్నాయంటే అడ్డీ తాడు వస్తూ ఉంటాడు. మన ఆలోచనలే మన భావశుద్ధి లేదు మనకి. అంటే భావశుద్ధిని భగవంతుని ప్రేమించడం వల్ల, భగవంతుని పట్ల భక్తిగా ఉండటం వల్ల కూడా నీకు భావశుద్ధి కలుగుతుంది. నీకు ఎప్పుడైతే భావశుద్ధి కలిగిందో చిత్తశుద్ధి కలిగి, అంటే చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే ప్రతివాడు ఎవరైనా మోక్షానికి వెళ్ళాలి, కానీ చిత్తశుద్ధి అనే గేటు తప్పించుకో గేటు ద్వారా మోక్షానికి వెళ్ళలేదు. ముందు నువ్వు సంపాదించిన చిత్తశుద్ధి అది సంపాదిస్తే ఆ గేటులోంచి నువ్వు ఎంటర్ అవ్వాలి. ఇంకో గేటు 90 గేట్లు అక్కడ లేవు. అంచేత నీకు ఇవన్నీ నన్ను ప్రేమించడం వల్ల నీకు సెన్స్ ఉంటుంది, నాన్ సెన్స్ ఎంత పోతుంది. నీకు సెన్స్ మిగులుతుంది, నాన్ సెన్స్ ఎంత పోతుంది. ఒకసారి రైతాంగం ఏ శ్రీనివాస శాస్త్రి గారు రామాయణంలో ప్రశ్నించాను, ఆయన అంటే మెడ్రాసులో ట్రిపులకేనా ఉంటుంది, ట్రిపులకే చాలా ట్రిపులకే చాలా కాలం ఇంటర్నేషనల్ గాంధీ గారు ఇంగ్లీష్లో ఏమైనా బుక్స్ రాస్తే ఆయన కొంత ఉండడు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేయమని. ఆ రైతాంగం విషయం చేస్తే మెడ్రాసు సెంట్రల్ స్టేషన్ దగ్గరలోనే హాస్పిటల్ ఉన్నాడు, చివరి చచ్చిపోయింది 10 రోజులు. అప్పుడు గాంధీ గారు ఎక్కడో ఢిల్లీ నుంచి చూడటానికి వచ్చారు, శాస్త్రి గారు ఎంతో కాలం వీరెందుకంటే అప్పుడు గాంధీ గారిని ఎలా చూసి నా కోసం ఇంత దూరాన్ని చూస్తాను పడిచాడు అని ఆయనకి తన్మయత్వం వచ్చేసింది. ఎవరికి శాస్త్రి గారికి, రామాయణాన్ని చూడటానికి వచ్చాడు అంటాడు రామాయణ. ఏమంటాడు, రాముడు నాన్ను చూడటానికి వస్తే మిస్టర్ శాస్త్రి వాట్ నాన్ సెన్స్ యూఆర్ స్పీకింగ్, ఏం నువ్వు సెన్స్ మాట్లాడుతున్నావు, నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, రాముడితో నన్ను పోలిస్తావా, బాబుజీ వచ్చాడని గాంధీ వచ్చాడు రాముడు వచ్చాడంటాడండి, రాముడితో నన్ను పోల్చుకో, రాముడితో నన్ను పోల్చుకో, నాకున్న బలగం ఏంటో నాకు తెలుసు, నన్ను ఇప్పుడు దేశం అందరూ మహాత్ముడు మహాత్ముని అంటున్నారు, నాకే సిద్ధేస్తుంది, ఇంకా మహాత్ముడనే గురించి అందుకునే స్థాయికి నేను ఎదగలేదు. ఇంకా అది మొట్టమొదటి మహాత్ముడని పేరు పెట్టింది అది నా తేడు, ఆ పేరు పాపులర్ అండి. అంచేది నాకు మహాత్ముడన్న పదవికే నేను తగునా తగుదునా తగదాని నేను అనుకుంటున్నాను. పైగా నువ్వు రాముడితో పోలుస్తున్నావు, రాముడుకున్న ఏ దేవత పేరు జంట్లీ నన్ను ఘాట అంటాడు, జంట్లీ నన్ను ఐన్స్టైన్, జంట్లీ నన్ను సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, జంట్లీ నన్ను పొలిటీషియన్ రాజేంద్ర ప్రసాద్, జంట్లీ నన్ను సైంటిస్ట్ ఎవరు, జంట్లీ నన్ను ఘాట ఒకడన్నాడు, ఆ జంట్లీ నన్ను ఘాట రాము, రాముడికి ఒక్కడికే జంట్లీ నన్ను ఘాట అంటారు. మిగతా దేవతలు మనకు చాలా మంది ఉన్నారు, కానీ జంట్లీ నన్ను ఘాట అనే పేరు ఏమీ లేదు. అంటే రాముడితో నన్ను పోల్చుకో, ఒకవేళ నువ్వు నీ మైండ్ నీ కంట్రోల్ లేదము, నువ్వు సెన్స్ మాట్లాడాలి, సెన్స్ మాట్లాడతారు శాస్త్రి, నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు అంటే అది కొన్ని పోల్చుకున్నాను, నన్ను కంపేర్ చేయకు, నాకు భక్తగా నాకు భక్తుడిగా ఉండు, నువ్వు నా పట్ల డివోటెడ్గా ఉండు, అంటే నువ్వు నాకు ఇష్టంగా ఉంటే నా హృదయానికి నువ్వు క్లోజ్గా ఉంటే నీకు యూస్లెస్ థాట్స్ ఏమి రావు, అవసరమైన కదంబులు అవసరమైన మాటలు మాట్లాడకూడదు. మనం లగ్జరీ కోసం కొన్ని మాటలు మాట్లాడతాం, ఆ మాట అవసరం లేదా లగ్జరీ కోసం మాట్లాడతాడు. తర్వాత ఇంకోటి నువ్వు అవసరం మాట్లాడుతున్నావు, అవసరం లేని మాట్లాడుతున్నావు చూసుకో, అవసరం లేని మాటలు మాట్లాడుతుంటే అది మన ఈగో సెన్స్ ఏం చెప్తా, మన అవసరం లేకుండా ఏదో మాట్లాడతాం అనుకో, ఇంటికాడ కూర్చున్నప్పుడు కదా అది మన అహంకారాన్ని పెంచేస్తాం. ఇప్పుడు మన రవీంద్ర బాబు గారు మరి చాలా తప్పు మాట్లాడతాడు, ఆయన చాలా తప్పు మాట్లాడటం వలన నీ ఇంటెలిజెన్స్ ఎక్కువ అంటే ఎనర్జీ వేస్ట్ అవుతాయి కలిగి, అలాగే తక్కువ మాట్లాడతాం, మనం తక్కువ మాట్లాడితే ఎక్కువ ఆలోచించాలి. ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ తెలుసు. తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడతారు, మౌనంగానే ఉంటారు, మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరో తప్పు మాట్లాడతారు, మాట్లాడేవాళ్ళు అతిగా మాట్లాడేవాళ్ళకి ఏం తెలియదు. అంతేగా ఎంతవరకు మాట్లాడారో మాట్లాడుకుంటారు తెలిసిన వాళ్ళు. అలాగే ఆంగ్లేయత్వం ఎక్స్ప్రెషన్ కూడా అటువంటిదే, ఆంగ్లేయత్వం తెలుసు, ఎక్కడైనా మాట్లాడడం బాగా తెలుసు. ఇదే రాముడు లక్ష్మణ్తో చెప్తాడు వాడు ఎక్స్ప్రెషన్ చూడాలి, ఫాల్ట్లెస్ ఫాల్ట్లెస్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఎక్కడ గ్రామర్ తప్పులు ఏముండో ఫాల్ట్లెస్ ముందా ఇన్ఫర్మేషన్ తర్వాత ఆలోచన. నేను సుప్రీంకోర్టు దగ్గర మంత్రిని చెప్తున్నాడు, ఆడు చెప్పి ఇన్ఫర్మేషన్ తర్వాత చూద్దాం. ఆడు మాట్లాడిన భాషలో ఉన్న అందాలకు ఎక్కడ ఒక పొరపాటు, ఒక పొరపాటు మాట్లాడదు. ఆ కర్త ఎక్కడ ఉండాలో, కర్మ ఎక్కడ ఉండాలో, క్రియ ఎక్కడ ఉండాలో అక్కడ తెలుసు. మనం ఆడు రాముని సీతను చూసి వచ్చాడు, రాముడు రాముడికి రావణాసుడు లంకలో వెళ్ళి సీతను చూసి వచ్చాడు. రావణాసుడు ఆయన వచ్చాను సీతను చూసి వచ్చి ఒక వాల్మీకి రచన చూడండి ఇక్కడ మనం ఏమంటాం, రామ సీతను చూసి వచ్చామంటాం. ఆంజనేయస్వామి సీతను చూసి వచ్చాను, చూశాను సీత అంటాడు. సీతను అంటాడనుకోండి మొట్టమొదటి చూడొచ్చు చూడకూడదు, అది ఎస్తో చెప్పను. కానీ వాడు సీతను చూశాను అన్నాడు ఎవడో ఆంజనేయస్వామి రాముడితో చెప్తే ఇన్ఫర్మేషన్, నేను సీతను చూశాను అని అన్నాడు. చూశాను సీత ముందు క్రియ చెప్పాడు, ముందు క్రియ చెప్పేసి తర్వాత కర్త చూస్తున్నాడు. అంతేగా వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటాయి, ముందు క్రియ ఎక్స్ప్రెక్ట్ చేశాడు, తర్వాత ఏం చెప్తున్నాడు చెప్తున్నాడు. సీతను అంటాడు చూడొచ్చు చూడకూడదు, రాముడికి అక్కడ టెన్షన్ రాకుండా. అంటే ఆ మాటలు మనం నేర్పు చూడండి, అది అంటే లాంగ్వేజ్ మీద కొంతమందికి కమాండ్ ఉంటుంది, అది కూడా చెప్తున్నాడు, అది కూడా చెప్తుంది. చూశాను ఎవరిని చూశాడు తర్వాత చెప్పాడు సీతను, అంటే క్రియ ముందు చెప్పాడు కరెక్ట్ తర్వాత చెప్పాడు. అది ఆంగ్లేయ భాషా శాతం, ఆయనకి వ్యాకరణ పండితుడు ఆంజనేయస్వామి, వ్యాకరణ పండితులు. తర్వాత మనం మోక్షం కావాలంటే రాముడి దగ్గరికి వెళ్ళాలి, కానీ మనకు చిల్లర చిల్లర కోరుకుంటే ఆంజనేయస్వామి సరిపోతాడు. మాకు ఇప్పుడు ఆంజనేయస్వామి ఇచ్చాడు, మనకి ఏదైనా చిల్లర దుకాణం ఉంటే సరిపోతాడు రాదు. ఎక్కడో మోక్షం, ఎక్కడో లిబరేషన్ శాలివేషన్ కావాలంటే రాముడి దగ్గర వాళ్ళు అదే భగవన్ మన ప్రారంభ విషయంతో ఆ ఇంట్లో వాళ్ళు ఇచ్చాము ఆ ఇంట్లోకి మనం సిద్ధమయ్యాము అనేది భగవంతుడు వీడు భగవంతుని చెప్పిన అదే ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు డ్యూటీ చేయాలి. కానీ అక్కడ కూడా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, అటాచ్మెంట్ పెట్టుకోవడం వాళ్ళు కూడా పాడైపోతారు, అంచేత ఒక మనిషికి 10 రూపాయలు ఇవ్వడానికంటే వాడు జీవించే వాడు ఎలా జీవించాలో నేర్పడం గొప్పది. ఒక 10 రూపాయలు మనం ఎవరికి ఇస్తామనుకోండి, అందుకంటే వాడు వాడు ఏదైనా జీవించే విధానం నేర్పి అనేక కష్టం కావచ్చు తట్టుకునే శక్తి కనుక వాడికి ఇవ్వటం మంచిది. ఎంతకంటే కూడా అంటే ఆ లైఫ్లో నేను పోరా, లైఫ్ అంటే పోరాటం అనేది హెచ్చు దగ్గర వస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం తట్టుకోగలాలి, ఇవన్నీ చూసి మనం వరీ పెట్టుకుంటే బీపీ వచ్చేస్తుంది తొందరగానే. అంచేది మనం జాగ్రత్తగా కూల్గా ఉండే పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్న అనుకూలంగా ఉన్నాం. దీనికి ఆచార్య వారు ఒక మాట చెప్పారు, నీ దేహానికి ఒక మంచి ప్రారంభం ఉండొచ్చు, ఒక దేహానికి చెడ్డ ప్రారంభం ఉండొచ్చు. మనిషి యొక్క మిక్చర్ రెండు, జీవితం పొడిగినా మంచి ప్రారంభం ఉండదు, జీవితం పొడిగినా చెడ్డ ప్రారంభం ఉండదు. అది కొంత భాగం, ఇది కొంత భాగం. మనం కాఫీలో పాలలో పౌడర్ పాలలో కాఫీ పౌడర్ కలిసినట్టే అది మనం శరీరం వచ్చేటప్పుడు నూటికి రెండు పాటు పుణ్య ప్రారంభం ఉండదు, నూటికి రెండు పాటు పాప ప్రారంభం ఉండదు. అది ఇది కొంత కలిపి పంపుతాడు శరీరం బయటకు భూమి మీదకి. కొంత పుణ్య ప్రారంభం ఇలా ప్రారంభం వచ్చినప్పుడు పుణ్య ప్రారంభం అనుభవంలోకి వచ్చినప్పుడు పొంగిపోకు, పాప ప్రారంభం నీకు అనిపించుకున్నప్పుడు పొంగిపోకు. పుణ్యము సంతోష రూపంగా ఖర్చు అయిపోతుంది, పెయిన్ రూపంలో ఏమో పాప ప్రారంభం ఖర్చు అయిపోతే ప్రెషర్ రూపంలో పుణ్య ప్రారంభం ఖర్చు అయిపోతుంది, అది ఖర్చు అయిపోతుంది, ఇది ఖర్చు అయిపోతుంది. నీ దేహానికి ఈ సూత్రం ఆది శంకరాచార్య వారు చెప్పాడు, ది గ్రేట్ ఆచార్య, ప్రథమ ఆచార్యుడు, మొదటి ఆచార్యుడు. అరే ఉపనిషత్తులు ఏముందో భగవద్గీతలు ఏముందో మనకు తెలియదు అసలు. ఆయన కామెంట్రీస్ రాసి, భగవద్గీత కామెంట్రీ రాసి, బ్రహ్మసూత్రాలకు కామెంట్రీ రాసి, భగవద్గీత కామెంట్రీ రాసి దేశం అంతా 3 సార్లు తిరిగి ప్రచారం చేశాడు. హిమాలయ రైలు అందుకని భగవద్గీత ఇంత పాపులర్ అవడానికి కారణం కేవలం ఎప్పుడో కృష్ణుడు 5 వేల సంవత్సరాలు కృష్ణుడు బోధించాడు కాదు. భగవద్గీత ఇంత పాపులర్ అవడానికి కారణం శంకరాచార్య కారణం. అంటే కామెంట్రీ రాశాడు, దేశం అంతా తిరిగి దాన్ని బోధించాడు. ఆయన రాసిన కామెంట్రీ బోధించాడు. అంటే గీత కింద పాపులరిటీ రావడం కారణం అది. అయితే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఒక భగవద్గీత చిన్న సైజు పాకెట్ సైజు నీ జేబులో ఉంటే, నాలుగు వేదాలు నీ జేబులో ఉంటాయి. ఒక భగవద్గీత ఒకటే నీ జేబులో కనుక ఉంటే 4 వేదాలు నీ జేబులో ఉన్నట్టే. మనకి ఆ వేద 4 వేదాలు ఉన్న సారణం అది కృష్ణుడు చెప్పాడు అర్జునుడు. నేను కొత్తగా కనిపెట్టేయని చెప్పడం లేదు నీకు. సనాతన కాలం నుంచి అదే మన హిందూ మతానికి సనాతన ధర్మం అనే పేరు ఉంది. ఆ సనాతన కాలం నుంచి సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి జ్ఞానం మరుగున పడిపోయింది. ఆ మరుగున పడిపోయింది మళ్ళీ ఆవిష్కరిస్తున్నాను నీ ద్వారా లోకానికి. అందుకని నేను కొత్తగా ఏం కనిపెట్టి భగవంతుడు వాడు ఇంత విరాహం కాదని చెప్పాడు భగవంతుడు. భగవంతుడు ఇవి ఏదైనా కనిపెట్టి నేను చెప్పడం లేదు, సనాతనంగా ఉన్నదే. కానీ మరుగుపడిపోయినది మరుగుపడిపోయిందని మళ్ళీ మనం తిరిగి నీ ద్వారా నేను లోకానికి మళ్ళీ దాని జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి ఆవిష్కరిస్తున్నాను అని అంతేకాదు నేను కొత్తగా కనిపెట్టలేదని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. సంఘ వర్జితగా ఎక్కడ ఆసక్తి పెట్టుకోదు. పని చెయ్యి. ఒక మనిషి మీద అటాచ్మెంట్ పెట్టుకుంటే ఎలాగో ఒక పని మీద అటాచ్మెంట్ పెట్టుకున్నా అంతే. అంటే పని చెయ్యాలి కనుక ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి పెట్టుకుంటే బంద్ ఇస్తుంది, ఆసక్తి పెట్టుకుంటే బంద్ ఇస్తుంది. గీతలో ద్వారా చెప్తాడు, నువ్వు బట్టలు మార్చుకుంటే సన్యాసివా, బట్టలు మార్చుకుంటే యోగివా, బట్టలు మార్చుకుంటే నువ్వు సన్యాసి అయిపోతావా, బట్టలు మార్చుకుంటే నువ్వు యోగి అయిపోతావా, నువ్వు స్వార్థం లేనివాడు సన్యాసి. నీకు స్వార్థం లేకుండా పని చేస్తేనే నువ్వే సన్యాసి, నువ్వే యోగి. అంతేకాని బట్టలు మార్చుకున్నంత మాత్రం లేదు, బట్టలు మార్చుకుని బజార్లో తిరిగితే నువ్వు సన్యాసి అయిపో, నువ్వే యోగి, నువ్వే సన్యాసి. ఎప్పుడు స్వార్థం అయితుందా పని చేసినప్పుడు, ఆసక్తి దోషం లేకుండా నువ్వు పని చేసినప్పుడు నువ్వే యోగి. అంటే ఏమిటంటే ఇది ఓ రహస్యం ఏంటంటే శాస్త్రం చెప్పింది, పనిని మనం ఇచ్చి పెట్టకూడదు, పని మనం ఇచ్చి పెట్టేస్తే ఇబ్బంది లేదు. గుణాతీతుడిని పని ఇచ్చి పెట్టాడు అది ఆ శరీరం ద్వారా. పని జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. అంటే భర్తకు సోమర్థం వల్ల జ్ఞానికి అంటే గుణాతీతుడు కదా, గుణాలకు గుణాలను బంధించబడ్డం పని. ఈ గుణాల లోపల బంధింపబడ్డం అంటే ఎవరిని పని ఇచ్చి పెట్టడం, పనిని ఇచ్చిపెట్టేస్తే పర్లేదు, నువ్వు పని ఇచ్చి పెట్టకూడదు. ఒక నువ్వు బలవంతాన్ని కనుక వర్క్ ఇచ్చి పెట్టేస్తే నీకు మొట్టికాయలు మొట్టి భగవంతుడు ఈ పని వచ్చింది అనుకో నీకు అప్పగిస్తాడు. ఏం చేత నువ్వు బలవంతాన్ని ఎస్కైపోవడం అని చూస్తున్నావు. అంటే భగవంతుడు మన శరీరానికి ఏ వర్క్ అయితే కేటాయించాడో, ఏ ప్రారంభాన్ని అయితే కేటాయించాడో, నీకు విసుగు లేకుండా, చిరాకు లేకుండా, కోపతాపాలు లేకుండా ఆ ప్రారంభాన్ని శాంతిగా కనుక నువ్వు అనుభవించగలిగితే ఈ ప్రారంభం నీకు రాబోయే తన ఎదురవ్వదు. ఇప్పుడు అనుభవించి ఎలాగే తప్పదు. మీ ఇంట్లో ముసలిళ్ళు ఉన్నారంటే కాఫీ కాల్చుకుంటే ఎలాగే తప్పదు. అది తిరిచి ఎందుకని అయిస్తు మీ ఇంటికాడికి ఏంటి గీతం రహస్యం అంటే మీ ఇంటికాడ ముసలిళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని కనిపెట్టుకుంటుంటే చచ్చిపోయిన గురించి దుఃఖపడకండి, బతుకున్న వాళ్ళ గురించి ఎదురు చూడకుండా వెళ్ళిపోతాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు, గది ఖాళీ అవుతుంది. అంతేకాదు ఎవరైనా చచ్చిపోతే ఇంట్లో గది ఖాళీ అవుతుంది కదా. అది గది ఎప్పుడు ఖాళీ అవుతుందో ఎదురు చూడకండి. భగవంతుడు రెండూ చెప్పాడు, కేజీ మనలో పీజీ వరకు చెప్పుకొచ్చాడు. అంటే భగవంతుడి కదా అందరూ బిడ్డలే, ఆయనకి అందరూ బిడ్డలే భగవంతుడి కదా. ఆయనకి అన్ని మార్గాలకు ఉన్న సంబంధమే భగవద్గీత ఉన్న సంబంధం ఎక్కడన్నా మలయాళ మాట్లాడుకోరు. ఈ రాత బాగకపోతే ఎవడని చెప్పినా గీత కలవడం, ఈ రాత ఎవడక ఇబ్బంది బాగుందో వాడికి గీత చేతికి వస్తుంది, ఈ రాత కనుక బాగపోతే గీత చేతికి రాదని అది మలయాళ శ్లోకం. అందుచేత నువ్వు ఏం చేస్తావంటే సంఘం ఆసక్తి ఏమి ఎట్లా పెట్టుకో, పనిచేయి పనిచేయి. కానీ నువ్వు నువ్వు స్వామర్థం వల్ల పని ఇచ్చిపెట్టేస్తే జీతంలో చెప్పి రాసిపెట్టి మళ్ళీ ఆ పని నేను వెంటాడు, అది నేను ఇచ్చిపెట్టేస్తే ఇబ్బంది లేదు. నేను జీతంలో రాసిన ఉంటే మరి ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే గీతం రాసిన అంతా తెలిసిపోతుంది. మరి మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అశక్తుల వాళ్ళు, వాళ్ళకి మీకు ఇష్టం లేకపోయినా కాఫీ, వాళ్ళకి కాఫీ ఇవ్వాలి ఇవ్వాలి కదా. కొంతమంది మూలికి ఇస్తారు, వీడు ఇంకా వెళ్ళిపోవటాలి కంటే మూలి చేయించాలంటే వాళ్ళకి పని చేసే శక్తి లేదు. కానీ తింటారు, నోరుతో తింటారు, చేతులు పని చేయవు, కాళ్ళు చేసిపోయి పని చేయవు, అంటే అలా మంత్రమే పడుకుంటారు. మీరు అన్ని వాళ్ళు తినేస్తారు, వాళ్ళు జీర్ణశక్తి ఉంటుంది తింటారు, కానీ పని చేయడానికి చేతులు ఉండవు పాపం. ఇక్కడ రహస్యం ఉండేది కృష్ణుడు చెప్పాడు రహస్యం. మీరు కాఫీ ఇష్టం లేకుండా వాళ్ళ రోడ్డు మీద వేస్తారా? కానీ మీ తాతగారు ముత్తాతగారు ఉన్నారు, వాళ్ళు ప్రారంభాన్ని బట్టి ఎక్కువ కాలం బతుకుపోయాడు అయితే రోడ్డు మీద వేస్తారు. మీ కోపం ఎక్కువ కాలం బతుకున్నాడు మీరు కాఫీ ఇవ్వాలి. అయిష్టంగా ఇచ్చేవాళ్ళు ఇష్టం చేయకూడదు, ఇది వర్క్లో సీక్రెట్. అయిష్టంగా ఇచ్చినా తప్పదు కదా కాఫీ, అయితే అయిష్టంగా ఇచ్చే బదులు ఇష్టం లేకపోవడం. ప్రేమ లేకుండా ఇచ్చే బదులు ఎలాగా తప్పదు కదా, ప్రేమ లేకుండా ఇచ్చే బదులు ప్రేమతో ఇవ్వండి. వాళ్ళు రోడ్డు మీద వదిలేరు కదా, మీ తాతగారు రోడ్డు మీద రాస్తారు, రోడ్డు మీద రాస్తారు. నేను ఈ మధ్యన హైదరాబాద్ హాస్పిటల్లో ఎప్పుడో నెలలాడుతుంటే రెండు నెలల కింద ఎప్పుడైతే ఆ తాతగారు అంటున్నారు, మనరాజు నిన్ను కష్టపెడుతున్నావమ్మా, రోజు ఇంటికాన్ని భోజనం చేస్తున్నావు, నిన్ను కష్టపెడుతున్నావమ్మా అని అంట మనోరాలు వేరే తాతగారు. అది నా ప్రదర్శనలో జరిగింది. ఆ తా మనోరాలు ఏమంటానంటే మా కష్టం మీకు అందిస్తుంది, ఇంత చిన్న పిల్లల కానీ మమ్మల్ని పెంచారు, మమ్మల్ని చదువు చెప్పించారు, మరి మీరు పడ్డ కష్టం ఏంటమ్మా, మా మేము పడ్డాక మీరు పడ్డ మీరేదో కష్టపడిపోతున్నారు మీరు చెప్తున్నారు, మీరు పెంచకుండా మేము పెద్దవాళ్ళు అయిపోయాము, మీరు చదువులు చెప్పించకుండా మాకు చదువులు వచ్చినాయా, అయితే మా కష్టాన్ని మీరు చూస్తున్నారు కానీ మీరు మా గురించి పడ్డ శ్రమ మీరు చూడటం లేదు, అది కూడా చూసుకుంటే నన్ను ఎక్కువ శ్రమ పెట్టేస్తున్నామని మీకు అనిపించదు అన్నట్టు వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. తాతగారు కూడా మౌనంగా ఉండిపోయారు. అయితే కృష్ణుడు చెప్పే సీక్రెట్ ఏంటంటే, మీరు ఏదైనా పని చేసినప్పుడు పని అలాగే తప్పక చేయటం, అయిష్టంగా చేయకండి, ఇష్టంగా చేయండి. లివింగ్ లవ్, లివింగ్ లవ్. మీరు ఆయన ప్రేమగా ప్రేమ లేకుండా ఇచ్చేప్పుడు ప్రేమ చోట ఇవ్వండి, అది ప్రేమ చోట ఇవ్వండి. అయితే వాడు చావు కోసం ఎదురు చూడకండి, వెళ్ళిపోతే బాగుండి, వెళ్ళిపోతే బాగుండి, గది ఖాళీ అవుతుందని అలా ఎదురు చూడకండి. అయితే వాడు ప్రారంభ ఆడి దేహంలో ఆడి ఎంత ఆయుష్ ఉందో అంతకాలం వాడు జీవిస్తాడు. చనిపోయిన వాళ్ళ నుంచి దుఃఖపడకండి, బతుకున్న వాళ్ళ గురించి ఇంకా ఎందుకు బతుకున్నారని వాళ్ళ గురించి మీరు బాధపడకండి. బతుకున్న వాళ్ళ గురించి బాధపడకండి, చనిపోయిన వాళ్ళు అప్పుడే చనిపోయారంటే దుఃఖపడకండి. అదంత మైనస్ పాయింట్, ఇది అంతే మైనస్ పాయింట్. దానివల్ల కూడా మీ మనసు చెక్క అలా బాధపడటం వల్ల మీ మనసు చెక్కబడుతుంది, కానీ మనసు కలటపడదు. అలా జ్ఞానం రావాలంటే ముందు మనసు చెరగాలి కదా, అహంభావన చెరగకుండా దేహము నేననే భావన చెరగకపోతే జ్ఞానం కూడా రాదు, అది చెరగాలి. బట్ట చిక్కినట్టు తిరిగితేనే కానీ ఆ యూగో చెక్ చెరగకుండా జ్ఞానం వచ్చే అవకాశం లేదు. మీరు వైరస సర్వం పూర్తి విషయం ఇప్పుడు ఎవరితోటో విరోధాలు నాకు ఎవరైనా అపకాశం చేశారనుకోండి, వాళ్ళతో వైరం పెట్టుకుంటాం అంతే కదా. అంటే నువ్వు వైరం పెట్టుకోవడానికి తగిన కారణం ఉన్నా, మన ఎవరిపడానికి విరోధం పెట్టుకోవడానికి తగిన కారణం ఉన్నప్పటికీ కారణాలు ఉండొచ్చు, ఉండవని చెప్పడం లేదు అక్కడ. మనం ఉన్నా కానీ అక్కడ నువ్వు స్నేహ భావంతో కానీ విరోధ భావంతో ఉండదు అక్కడ. అంటే దాని భగవంతుడు చెప్పే సీక్రెట్ ఏంటంటే, వాడి చోటు వైరం పెట్టుకోవడానికి కారణం ఉన్నప్పటికీ వాడి చోటు వైరం పెట్టుకోండి. నిర్వైరహ సర్వభూతి వటవహీనేమి ఏ కారణం, మీకు అది అపకారం చేసి ఉండొచ్చు, ఆ మనిషి తత్వం మంచిది కాకపోవచ్చు, వాడితో వైరం పెట్టుకోవచ్చు. ఎంచేటంటే కారణం ఏంటంటే మైండ్ పొందుతుంది, మీకు ఎక్కడ విరోధం ఉంటే అక్కడ ద్వేషం వచ్చేది. ద్వేషం వచ్చేసి మీరు ప్రాణాయామాలు చేసిన యోగాభ్యాసాలు చేసిన మైండ్ అక్కడ, అంటే మనస్సు బాహ్య ముఖానికి రావడానికి కారణం మెయిన్ కారణం రాగద్వేషాలు. మీకు అది ఏదో నాకు అపకారం చేశాడు అపకారం చేశాడంటే స్థూత అక్కడ ద్వేషం పడుతుంది, అక్కడ ఏమవుతుంది ద్వేషం అక్కడ పడుతుంది, ద్వేషాన్ని బట్టి మైండ్ అక్కడ వెళ్ళిపోతుంది. మీరు ప్రాణాయామం చేసిన మైండ్ అక్కడ వెళ్ళిపోతుంది. ప్రాణాయామాన్ని తాత్కాలికంగా కంట్రోల్ చేస్తుంది, అది పెరమాణిక్షుడు కాదు, ఇది మెయింటెనెన్స్ డోస్ అంటే ప్రాణాయామం. నీకు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలిసే వరకు లేదు ఉన్నట్టు కనిపిస్తాను, నీకు నిజం అర్థమయ్యే వరకు ఇవ్వలేదు, నిజం నీకు అర్థమయ్యేటప్పుడు అర్థమయ్యే వరకు నిజం కాదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసావు నిజం కింద కానీ అని చెప్తా రియలైజ్ చేసుకుంటుంది. బాడీ లెస్ మైండ్ లెస్ అని వరగడు, నువ్వు ఎంత ప్రయత్నం చేయి ఏది నీకు నిజం అర్థమయ్యేవో కాదు నిజం అది నీ ఉదయంలో నిజం నీకు అది అండర్స్టాండ్ అయ్యే వరకు అండర్స్టాండ్ అయితేనే కానీ అనుభవంలోకి రాదు. ముందు అండర్స్టాండింగ్ తర్వాత ఎక్స్పీరియన్స్, అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు నిజము కాని దానిలో నిజం అనుకోని అన్నాడు మాట. అంటే నీకు ట్రూత్ తెలియదు, ట్రూత్ తెలియనప్పుడు ట్రూత్ కానీ ట్రూత్ అనుకుంటూనే ఉంటా ఈ జన్మలో కానీ రాబోయే జన్మలో కూడా. ఎప్పుడో డివైన్ ఇంటర్ఫీరియన్స్ వచ్చినప్పుడు ఒక మానవుడు ఒక మనిషి యొక్క ఇంటర్ఫీరియన్స్ నీకు వచ్చినప్పుడు ఎప్పుడో ఎక్కడో వాడి స్పర్శ నీకు తగినప్పుడు వాడి బేసి నీకు చెప్పిన అనుకూలంలోకి వచ్చినప్పుడు అవతార పురుషుడే కాదు, అవతార పురుషుడు అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చర్ కార్డు అవ్వచ్చు, లేకపోతే రియలైజర్ సోల్ అవ్వచ్చు, లేకపోతే రిఫైన్ సోల్ అవ్వచ్చు, అందరం రియలైజర్ సోల్ కావు మనకంటే ఎవరికి సోల్స్ ఉండొచ్చు వాళ్ళకి ఏమన్నా మనకు సరిపోతాయి. వాళ్ళందరూ మ్యానుఫ్యాక్చర్ కార్డు అవ్వక్కర్లేదు, మనకంటే ఎవరికి సోల్స్ పెట్టి మనకంటే రిఫైన్ ఆ సోల్స్ తోటి మనకు సహవాసం దొరికినా సరిపోతుంది. అంటే అవతార పురుషుడు రోజు లభ్యం కాదు కదా అది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, 25 సర్వ పూజలు 5 ముగించేద్దాం. మనకి మన ఇండియాలో టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు, ఆ రెండు నాకు అలవాట్లు వచ్చాయి. మన ఇండియాలో టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు. ఇది రామకృష్ణం అట్టు వాడు ట్రీట్ చేస్తారు, వాడు గడియారం దగ్గర పెంచుకుంటారు, శ్లోకంలో పాదం మిగిలిపోయింది ఇంకో పాదం ఉందనుకోండి ఆపేసేది మళ్ళీ నెక్స్ట్ సమయం అంటారు అది కరెక్ట్. అది నిజంగా మీకు అనేక పనులు ఉండవు, మాది 1/3 ఉంది, మాది టైం సెన్స్ లేదు అక్కడ మాకు. మాకు తర్వాత ఇంకోటి కారు స్టార్ట్ చేయడం చేస్తున్నాం కానీ బ్రేక్ లేదు చేస్తారు చివరికి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది. మాకు ముగింపు అలా ప్రారంభిస్తాం కానీ ముగింపు ఎక్కడ ఏ స్థాయిలో ముగింపు ఏ పాయింట్లో ముగించాలో తెలియక అది క్లీన్ చేస్తూ ఉంటాం. అంటే ముగింపు చేస్తా ఉంటుంది తెలియదు, ఎంతసేపు ఒక గంట గంట ప్రవచనం అసలు అక్కర్లేదు. నిర్వహ సర్వ పూజేషు అంటే నా పని ఎవడైతే చేస్తున్నాడో, అంటే నా అనుగ్రహం సంపాదించే పని ఎవడైతే చేస్తున్నాడో, అంటే నా ప్రీతి అంటే నా లవ్ సంపాదించే పని మీరు మీ పొట్ట కోసం మీరు పని చేసుకుంటున్నారు, అలా దేవుని దయ సంపాదించడానికి కూడా కొంత పని చేసుకోండి. ఇక్కడ చెప్పడం నా గ్రేస్ సంపాదించుకోవడానికి కూడా మీరు వాళ్ళు జ్ఞాపకం కూడా నీకు ఎన్ని తెలివి చేయకున్నా ఎంత సాధన చేసినా ఆ ఈశ్వరుని యొక్క దయ ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా ఇంతవరకు ప్రపంచంలో ఎవరికి రిలైజ్ చేసి రాదు. ఆ డివైన్ ఇంటెలిజెన్స్ రావాలి, లాస్ట్ మినిట్లో ఆ ఇంటెలిజెన్స్ రావాలి. అది ఆ డివైన్ ఇంటెలిజెన్స్ రాదనుకోండి మనం తెలివి చేయకుండా కష్టపడి సాధన చేసినా ఏం ప్రయోజనం ఒకటి లేదు చూడండి కానీ ఒకటి లేదు చూడండి పక్కన ఒకటింటే చూడలకు విలువ కానీ లేదా చూడలకు విలువే ఉండే ఒకటి ఉంటే విలువ అంచేది. మనకి ఎంత ఎఫర్ట్ అక్కడ మనం పెట్టినప్పటికీ ఎవడో మార్పు ఇంటర్ఫీరియన్స్ డివైన్ ఇంటర్ఫీరియన్స్ గాడ్ ఇంటర్ఫీరియన్స్ మనకు లేకపోతే కూర్చొని నిర్వహించేది ఇచ్చేది. దీనికి ఉపనిషత్తులు ఒక మాట ఇది చాలా సీక్రెట్ అండి. ఓ ఋషి చెప్పాడు మీరు ఏ సూత్రాన్ని నిర్వహించాలనుకుంటున్నారో దాని అనుగ్రహం లేకుండా దాని గ్రేస్ లేకుండా దాని దయ లేకుండా దాన్ని పొందలేదు బాగా గుర్తు పెట్టుకోండి. అంటే మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ వస్తువు తాలూ గ్రేస్ మీకు లేకుండా ఆ వస్తువు తాలూ అనుగ్రహం మీకు లేకుండా దాన్ని మీరు పొందలేదు, దాన్ని మీరు పొందలేదు. కానీ మీరు పొందాలని ప్రయత్నం చేసినా మీ ప్రయత్నాన్ని ఫెయిల్ అవుతారు కానీ సక్సెస్ అవ్వదు. ఆ వస్తువు తాలూ మీరు ఏదైతే పొందామనుకుంటున్నారో ఆ ఏ ట్రూత్నైతే మీరు అచీవ్ చేద్దామనుకుంటున్నారో ఏ ట్రూత్నైతే రియలైజ్ చేద్దామనుకుంటున్నారో దాని దయ లేకుండా దాని కంపాషన్ లేకుండా దాన్ని పొందటం అనేది మీకు సాధ్యం కాదు. ఒక పాండవ ఏం చెప్తున్నాడు, నా కర్మ చెయ్యి, నన్ను గోలుగా పెట్టుకో, నన్ను డెస్టినేషన్గా పెట్టుకో, నాకు భక్తులుగా ఉండి అది అడుగుతున్నాడు, నాకు భక్తులుగా ఉండు, ఎలా సండవ లోకంలో అనేక అనేక విషయాలు ఉంటాయి, అది ఎక్కడ ఆసక్తి పెట్టుకోవద్దు, ఆసక్తి పెట్టు ఆసక్తి దోషం వల్ల నీ మైండ్ పొల్యూట్ అయిపోతుంది, ఆసక్తి దోషం వల్ల తర్వాత మీకు మామూలుగా ప్రాపర్ థింకింగ్ రైట్ థింకింగ్ రాకపోతుంది, తర్వాత పొల్యూట్ అవుతుంది. మనం మనకు అవసరమైన విషయాలు అన్నింటికోటి సాధారణ పొందంటే మైండ్ పొల్యూట్ అవుతుంది. అంతేగా సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎవరైనా అడిగితే నువ్వు సరగా చెప్పవచ్చు, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవలు నువ్వు కలం చేసుకోవద్దు. మనం ఒకసారి మంచి జరిగే చట్టంలో అంటే దానివల్ల ప్రతి విషయానికి మనమే కలపడిపోకూడదు. మనకు అన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఏదైనా సలహా అడిగితే మనం చేత అనేది చెప్పవచ్చు, మనకు చేత కాకపోతే మాకు తిరిగి ఏ ప్రయోగం అడగడానికి చెప్పవచ్చు. అందుకని సాధ్యమైనంతవరకు ఇతరుల గొడవలు నువ్వు జరగటం వల్ల నీకు తెలియకుండా బాడీ బాగుండ్ అయిపోయింది. ఎక్కడైతే నువ్వు ఎక్కడ ఆసక్తి పెట్టుకోవద్దు, అంటే ఎక్కడ వైద్యానికి కారణాలు ఉండొచ్చు, నీకు చాలామంది అపకారం చేసి ఉండొచ్చు, వైరానికి కారణం ఉండొచ్చు, ఉండదని నేను అంటాను. వైరానికి కారణం ఉన్నప్పుడు వైరాన్ని పెట్టుకోవద్దు, మైండ్ అక్కడ నీ మైండ్ పాడవుతుంది. పైగా నువ్వు సాధన చేసింది మైండ్ అంటే అక్కడ వాడు ఎక్కడైతే ద్వేషం ఉందో, అది ఎక్కడైతే వైరం ఉందో అక్కడ ద్వేషం కూడా వస్తుంది. నీ మైండ్ అయితే అక్కడ వాడుతుంది. అంచేత నువ్వు ఎక్కడైనా వైరానికి కారణం ఉన్నప్పటికీ ఆ వైరానికి వైరం దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఇంకా రెండు మాటలు చెప్పి వదిలేస్తున్నాం. అంటే ఒక శ్లోకం అర్థం అయితే శ్లోకం పోతుంది, శ్లోకాలు ఎందుకంటే శ్లోకం పోవటం. నీకు ఒక శ్లోకం అర్థమైతే శ్లోకం 500 శ్లోకాలు కృష్ణుడు చెప్పిన మొత్తం గీత 700 శ్లోకాలైనా కృష్ణుడు హృదయంలో వచ్చిన 500 శ్లోకాలు మిగతాది ధృతరాష్ట్ర వాచండి, అర్జున వాచండి, సంజయ వాచండి. కానీ సుమారు 500 శ్లోకాలు భగవంతుడు చెప్పినవి ఉన్నాయి. ఒక శ్లోకం నీకు అర్థమైతే చాలు, మొత్తం శ్లోకం అంతా పడుతున్నాయి. అంటే యోగయుక్తు విశుద్ధాత్మ విజితాత్మ ఇదే నిజ సర్వభూతాత్మ భూతాత్మ పూర్వంగా నాలుగు ఇచ్చతే యోగయుక్తుడంటే అంటే కర్మను యోగంగా చేసేవాడిని యోగయుక్తుడు అంటారు. మీరు కర్మ చేసేది ఆ కర్మ మీరు చేసే కర్మ యోగం అవ్వాలి. ఏం అవ్వాలి మీరు కర్మ మీరు అటాచ్మెంట్ లేకుండా చేస్తే ఆ కర్మ యోగం. మీకు రమణ మహర్షి గారు చెప్పిన కథ చెప్పారు, కథ చెప్పాను కదా. అటాచ్మెంట్ వల్ల ఏమొస్తుందంటే మెడ్రాసులో ఒక యూరేజ్ నిజమైన కథ ఇది రమణ మహర్షి గారు చెప్పిన. మెడ్రాసులో ఒక న్యూరో సర్జన్ ఉండేవాడు, అది మంచి సర్జన్ పేరెట్ని బ్రెయిన్ అంటే అన్ని సర్జరీస్ కంటే బ్రెయిన్ సర్జరీ చేయడం కష్టం. అంటే దానికి సర్జికల్ ఫింగర్స్ ఉండాలి, దానికి చాలా డెలికేట్గా ఉంటుంది ఆ సర్జన్. హార్ట్ సర్జరీ కంటే న్యూరో సర్జరీ కష్టం, ఆయన చాలా సర్జరీ చేశాడు. ఇక్కడ తర్వాత ఆయన మనవడకు చేయవలసి వచ్చిందంట, ఎవరికి ఆ న్యూరో సర్జన్ కత్తులు ఉండడం పెట్టిందా చేతులు ఉండడం మరైపోయింది. అంటే ఆ న్యూరో సర్జన్ వాడు ఎక్స్పెక్టే, కానీ మనవడు కానీ వెళ్ళతోటి చేయటం వచ్చినప్పటికీ చేతులు ఉండడం మొదలు పెడితే ఇంకా చేయలేమని అర్థమయ్యి ఏంటి కొన్ని వందలు చేసినటువంటి సర్జరీస్ అప్పుడు మనవడికి చేయటం నిజమైన కథలు చెప్పారు భగవాన్. అప్పుడు ఇంకో సర్జన్ తీసుకొని చేయించారు, చేయించారు అటాచ్మెంట్ కాదు. అంటే షేకి షేకి ఇచ్చినాయి అంటారు, ఆ కత్తిని ముట్టుకోకుండానే ఎటు కాకుండా జరుగుతుంది. మనం మనవడకు మనం చేయలేమంటే ఇంకో సత్యం అడ్డాసులు ఇంకో సత్యం తీసుకొని చేయించారు. అక్కడ కారణం ఏంటి, అక్కడ కర్మను యోగంగా చేయలేకపోయాడు. ఇతరుల దగ్గరికి వచ్చేప్పుడు కర్మను యోగంగా చేశాడు, కానీ తన మనవడి దగ్గరికి వచ్చేప్పుడు కర్మను యోగంగా చేయలేకపోయాడు. అప్పుడు ఏ దగ్గర వచ్చింది అటాచ్మెంట్ అడ్డచ్చు. ఎన్నో వందలు చేశాడు సర్జరీ, ఇక్కడ మనవడి దగ్గరికి వచ్చేటప్పుడు ఫెయిల్ అయ్యాడు. అంటే కర్మను ఇక్కడ యోగంగా మనకి చేయలేకపోయాడు. అంటే అటాచ్మెంట్ అడ్డొస్తుంది వాడు యూజ్ అవుతాడు, వాడి అటాచ్మెంట్ వాడికి అడ్డొస్తుంది. అంటే యోగయుక్తులని నువ్వు చేసే కర్మ యోగం అవ్వాలి, నువ్వు చేసే పని యోగం అవ్వాలి. తర్వాత నువ్వు చేసే పని నీ మైండ్ ప్యూరిఫై చేయాలి. ఇందులో రహస్యం అంటే 100% మైండ్ ప్యూరిఫికేషన్ వస్తే జ్ఞానం దగ్గరికి వాడక్కర్లేదు, వాడి దగ్గర జ్ఞానం వస్తుంది. మీ ఇంటి తలుపులు కొడుతుంది, అది వచ్చి మీ ఇంటి తలుపులు కొడుతుంది. మైండ్లో ఇంద్రియాలతో కంట్రోల్ వచ్చి మైండ్లో 100% ప్యూరిఫికేషన్ వస్తే నేను డాక్టర్ గారి కోసం వెళదామని బొమ్మను తీసినప్పుడు ఆయన ఎదురొస్తే నాకు ఎలా ఉంటుంది. నేను డాక్టర్ గారి కోసం బయలుదేరాను, బొమ్మను తీశాను, అంతవరకు ఆయన ఎలా ఎదురొస్తే ఎలా ఉంటుంది. అలాగే నీకు నువ్వు చదివితే రిజర్వ్ అయితే, నువ్వు నీకు యోగ్యత ఉంటే అడగతుంటే, నువ్వు అది పొందడానికి రిజర్వ్ అయ్యంటే నువ్వు జ్ఞానం దగ్గరికి అక్కడ అదే నీ ఇంటికి వచ్చి తలుపులు పడుతున్నాను. అని నేను ఎవరి కోసం వెళ్తానో వాళ్ళు ఎదురు వచ్చినట్టు. అంటే ఇక్కడ సీక్రెట్ అంటే ప్యూరిఫికేషన్ ఏంటది, ప్యూరిఫికేషన్ ఇక్కడ యోగయుక్తుడు అంటే కర్మయోగి. కర్మయోగి అంటే వాడు ఏమవుతుందంటే ఆ సెల్ఫ్లెస్ వస్తువు ద్వారా వాడు యోగ డెస్టినేషన్ చేరుకుంటాడు. అంటే ఒక ప్రవృత్తిని బట్టి ఉంటుంది, ఒక ప్రవృత్తిని బట్టి ఒక ప్రభు తుకారాన్ని భక్తి వెళ్ళి దాన్ని గారి కర్మలు ఆయన కర్మను యోగంగా చేశాడు. ఇది చేసిన భక్తి యోగం అని ఇంకా యోగం ఎందుకైంది అక్కడ నిష్కామంగా చేశాడు కాబట్టి. అది కూడా కొంతమంది భగవంతుడి ఎందుకు చాలా భక్తిగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, చాలా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో విశ్వాసం చెక్కుచేతనుకో సీక్రెట్ వాళ్ళు కోరుకున్నాను. అటువంటి భక్తులు నేను చూశాను వాళ్ళకి భగవంతుని ఏమీ కోరుకోరు కానీ నూటికి నూరిపోయి అక్కడ ప్రయత్నం వాడి వాళ్ళు అడ్వాన్స్ మనం ఏదో కోరిక పెట్టుకుని భగవంతుని ప్రార్థిస్తే పొరపాటని అంటారు. కానీ కొంతమందికి అన్నాడు ఏ కోరిక ఉండదు అంటే నటన కాదు డివైడెడ్గా ఉంటారు. అయినప్పటికీ భగవంతుడి మీద ప్రేమ ఏమి పోదు, భగవంతుడి దగ్గర నుంచి మనకి ఇది కావాలని ఏమి కోరుకోరు. పైగా భగవంతుడి మీద శుద్ధ ప్రేమ, పాదాల మీద శుద్ధ ప్రేమ ఉంటుంది. భక్తి భక్తి కోసమే, ప్రేమ ప్రేమ కోసమే. కానీ అక్కడ భగవంతుడితో ట్రేడ్ అనేది ఉంటుంది, డివోషన్లో లవ్లో ట్రేడ్ ఏముంటుంది రేవన్ డాక్టర్ గారు, డివోషన్లో ట్రేడ్ ఏముంటుంది, లవ్లో ట్రేడ్ ఏముంటుంది, లవ్లో ట్రేడ్ ఉంటుంది. ఇక లవ్లో ట్రేడ్ ఉంటుంది లవ్ కాదు, ఎలాగైతే డివోషన్లో ట్రేడ్ ఉండవచ్చు ఉండకూడదని కాదు. అది అది అక్కడ కూడా డివోషన్లో కూడా ట్రేడ్ లేకుండా ఉంటే వాడు ఏమి లేదు, వాడు ఏమి కారణం లేదు, మన పట్ల భక్తిగా ఉంటున్నాడు. పోనీ ఏమైనా కారణం కనిపిస్తుందంటే కారణం కనిపించలేదు. పోనీ ఆడికి ఏమైనా డిజైర్ ఉంటే మనం పులిపులు చేద్దాం, డిజైర్ లేదు అని డైరెక్ట్గా మోక్షం చేస్తాం. ఇవ్వటానికి ఏం లేదు కదండి, వాడు ఏం అడిగితే కదా ఇది ఇవ్వటానికి, వాడు సరెండర్ అవుతాడు. అంటే జీవుడికి ఏది మంచిదో దేవుడికి తెలిసినట్టు జీవుడికి తెలుసు. మనకు ఏది మంచిదో మనకంటే భగవంతుడికి బాగా తెలుస్తుంది, మనకంటే ఆయనకి బాగా తెలుస్తుంది. అంటే మనకు ఏది మంచిదో అదే ఇస్తాం. కానీ ఇప్పుడు రోజు సాగా సాగేవాడికి, రోజు సిగరెట్లు కాదు, రోజు సినిమాలు తిరిగేవాడు సడన్గా 100 కోట్లు ఇచ్చేస్తాడు, ఏం చేసేట్టు పాడు చేసేది 100 కోట్లు చాలా ఖర్చు పెట్టేస్తాడు. డబ్బు కూడా ఎప్పుడు కాదు అప్పుడే ఇస్తాడు. డబ్బు కూడా మనం ఒక దాటడానికి డబ్బు ఇస్తాడు, ఇంకా దాటడానికి అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే భగవంతుడు కూడా ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. నీకు డబ్బు విలువ తెలియకుండా డబ్బు ఇస్తే మేము దుర్యోగం చేస్తారు అంటే అపాత్ర అపాత్ర ధనాలు చేస్తూ ఉంటారు, అపాత్ర ధనాలు కూడా. కానీ ఇక్కడ విశుద్ధాత్మ నిర్మలంగా ఉండాలి, మనస్సు పవిత్రంగా ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. ఎలా ఉండాలి? కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. లేదంటే దానికి డైవర్షన్ ఉండకూడదు, దేని నుంచి నీ గోల్ నుంచి పక్కన డైవర్షన్ ఉండకూడదు. తర్వాత విజితాత్మ నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు మన చేతులు ఎలా ఉన్నాయి? ఎక్కడ కదులుతున్నాం చేతులు? కదులుతాయి చేతులు, ఎక్కడ కదులుతున్నాయా? ఎక్కడ స్టడీగా ఉన్నాయి? మైండ్ కూడా అలా ఉండాలి, అంత కంట్రోల్ కదా. సెన్సెస్ కూడా అంత కంట్రోల్ కదా. తర్వాత మీరు కొంచెం డీప్ని అవుతుందా భగవంతుడి టచ్ మీకు తెలుస్తాను. మీరు ఇంకోటి రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు, మీ ఆత్మకు మీరు డీప్ని అవుతుంటే అక్కడ ఏదో మాకు తెలియనటువంటి దేహానికి మనసుకి ఇంద్రియాలకు అత్యవసరమైన ఎనర్జీ అక్కడ ఉందని మీకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో వస్తుంది. అది లేకపోతే అక్కడ ఉంది కాబట్టి వస్తువు ఉందని తెలియటలేదు ఉందని అది నీకు అది ఉందని చేసి సరిగ్గా కుదిరినది డైరెక్ట్గా నీకు ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. అది ఉంది నీకు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్లో రాకుండా అది ఎంత గొప్ప వస్తున్నా అది ఎంత నీకు దుఃఖాన్ని కలగజేస్తున్నా నీకు అది ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఏం తెలియదు. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్. రామకృష్ణుడు రిలీజన్ ఇస్తుంది, రిలీజన్ అంటే కాలక్షేత్రాలు కౌలు చెప్పుకోవడం కాదు, ఆ రిలీజన్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అప్పుడు నువ్వు అనుభవించదు, దాని ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. విజితాత్మ జితేంద్రియ ఇంద్రియాలు, ఇంద్రియాలు చెప్పిన నువ్వెనకూడదు, నువ్వు చెప్పినట్టు ఇంద్రియాలు నాకు మనిషి శత్రువులు అయ్యారు. ఇప్పుడు మన బయట ఎవరో శత్రువులు ఉన్నారు, బయట శత్రువుల కంటే మన ఇంద్రియాలే మనకు ఎక్కువ అపకారం చేస్తారు. పాపం 10 మందికి ముసలితనం వస్తుంది, వాళ్ళకి మోసం చదువుతుంటే కింది మాత్రం ఆ ఇంట్లో నేను సినిమా అంటారు, మోటార్ చెప్పి ఎక్కి ఎత్తిపోతున్నాం ఆడ అంటారు. మాకు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గారు కాకినాడ మేడం గారు చాలా మంది ఆవిడ తల్లి సర్టిఫికెట్ నేర్చుకున్నారు గైన్ కాలేజ్. ఆవిడ ఆవిడ ఆ ఇంట్లో అంటారా ముసలమ్మ సినిమా అంటారు మోటార్ అయిపోతాం మోటార్ ఎత్తిపోలేదు అంటే ఆ చిన్న చిన్న పోదు డైజెస్ట్ అవ్వదు అక్కడ మోటార్ మోటార్ కాదు ఎత్తుకోలేదు కాబట్టి ఎత్తిపోయాలి అంటే టన్ను కంట్రోల్ చేసుకోవాలి. అందులో గాంధీ గారు అన్నారు మిగతా ఇండియాలు పరంగా నాలుగు మంది పీడించేస్తున్నాను నిజంగా మిగతా ఇండియాలు ఒకే పని చేస్తున్నాయి గాంధీ నోరు నాలుగు రెండు పనులు చేస్తాయి. ఈ రుచులు చూస్తూ ఉంటాము ఇది బాగుందా బాగుందని చెప్పేసి నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ రుచులు చూస్తున్నాయి కూడా కౌలు చెప్పు మాటలు చెప్తూ మాటలు నేర్చుకున్నది లేదు ఈ నాలుగు మాటలు నేర్చుకుని రుచి మీద చూస్తున్నాయి బాగుందా బాగుండదు అని చెబుతూ ఉంటుంది అని ఇదే ఒక్క పని చేస్తాను నాలుగు రెండు పనులు నేర్చుకోండి అయితే దీన్ని కంట్రోల్ చేయడం మరింత కష్టం. ఎక్కువ తినేసి లూజ్ టాక్ అవుతుంది ఈ రెండు అలవాటు చాలా మందికి ఎక్కువ తినేస్తారు లూజ్ టాక్ అవుతుంది ఆ లూజ్ టాక్ అలవాటు అంటే అన్ని అన్ని ఇంద్రియాల కంటే టంగని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇది నా అనుభవం లేకుండా చెప్పడం లేదు నేను ఎక్స్పెరిమెంట్ చేసి చెబుతున్నాను. తర్వాత అది జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి అయ్యే అయ్యే పెద్దతోన్నాయి అయ్యేంటది ఇంట్లో ఉన్న దండలు ఇండియాలంటే బయట ఉన్న దొంగలు కాదు ఇంట్లో ఉన్న దొంగలు లేదు సర్వ అంటే అందంలో ఉన్న సద్వస్తు మీలో ఉన్న సద్వస్తు అది వ్యాకరణ కానీ మీలో ఏదుందో అదే అదే మీలో ఏదుందో అది నాలో ఉంది. ఇప్పుడు చిన్న కథ చెప్పి ముగిస్తాను. అప్పుడు రెడ్డి గారు ఒక రెండు నెల్లూరు ఆయన గాంధీ గారికి స్నేహితుడు రంగ మనిషి గారికి స్నేహితుడు అంటే ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అంటే ఆయన రంగ మనిషి గారి దగ్గర వాళ్ళు గాంధీ గారి దగ్గరవాడు ఒకసారి చెన్నై వచ్చాడు గాంధీ గారు వస్తే ఈ రెడ్డి గారి పేరు నాకు గుర్తు రావడం లేదు నెల్లూరు నేను అంటే రెడ్డి గారు మీరు మహర్షి గారిని చూడటానికి ఎప్పుడు అడుగుతున్నారంటే తరిచి అడుగుతానంటే పైగా మాకు నెల్లూరు జిల్లాకి తిరుగుతున్నమాలే దగ్గరే అని తరిచి అడుగుతాను ఇక్కడ ఈ ప్రశ్న అడిగారు ఈ దేశం ప్రశ్న ఏమని అడిగారంటే గాంధీ గారు ఏమన్నా రెడ్డి గారు ఇప్పుడు అందరూ ఉన్నాయి నేనే ఉన్నానని చెప్పాడు కదా భగవంతుడు నీ ఉదయంలో ఉందో మా ఉదయంలో మా ఉదయంలో ఉందో నీ ఉదయంలో అందరి ఉదయంలో ఉంది తనలో ఉంది తనలో ఉందో అందరి ఉదయంలో ఉంది అది జ్ఞాన ప్రత్యక్షంగా దర్శించగలదు అని జేతులో చెప్పాడు. అంటే మన ఉదయంలో ఉందో రమ మహర్షి గారి ఉదయంలో ఉంది ఆయన ఉదయంలో ఏముందో మన ఉదయంలో అది ఉంది ఇంకా మనకంటే ఆయన ఆధిక్యత ఏముందని అడిగాడు వ్యక్తిగా ప్రశ్న ఈ ప్రశ్న ఈ పైగా ఎవరు అడుగుతున్నాడు మహాత్ములు అడుగుతున్నాడు సామాన్యుడు కాదు ఏమని అడుగుతున్నాడంటే అందరి ఉదయంలో ఉంది రమణ మహర్షి గారిలో ఉంది ఆయన ఉదయంలో ఉంది మన ఉదయంలో కూడా ఉంది కదా ఆయన ఉదయం మన ఉదయంలో లేదు ఆయనలో లేదు కదా ఆయనలో ఉండదు మనలో లేకుండా లేదు కదా ఆయన ఉదయంలో ఏది ఉందో మన ఉదయంలో ఏముందో అది ఆయనకి తెలిసి మనకు రెండు కామన్ ఆయన ఉదయంలో ఉంది మన ఉదయంలో ఉంది మన ఉదయంలో ఉంది ఆయన ఉదయంలో ఉంది ఇంకా ప్రత్యేకత ఏముంది రమణ మహర్షి గారిలో బాపూజీ ఆయన బాపూజీ అని పిలుస్తారు అందరూ బాపూజీ అని పిలుస్తారు మా బాగా పరిచయం వాళ్ళు బాపూజీ అని కొడరు బాపు అంటారు అలా గాంధీ గారి బాగా కూడా గాంధీ గారు కస్తూరి బాగా ఎప్పుడు పిలుచోరు ఇంకా బాగా పిలుచోరు అంటే ఆయన ఆవిడ ఏమో బాపు అని పిలిచింది ఇప్పుడు ఎందుకంటే గాంధీ గారు మరి మహాత్ముడే కదా ఆవిడ రెడ్డి గారు గాంధీ గారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే బాపూజీ మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పంగా ఉంది సజెషన్గా ఉంది ఏతి విరుద్ధంగా లేదు ఏతుబద్ధంగా ఉంది కానీ ఆయనకి మనకు ఒకే తేడా ఉంది ఆయన హృదయంలో ఉంది మన హృదయంలో ఉంది మన హృదయంలో ఉంది ఆయన హృదయంలో తేడా ఒకటే ఉంది తేడా ఏంటంటే ఆయన హృదయంలో ఏంటని తెలుసు మన హృదయంలో ఏంటో మనకు తెలుసులేదు అది తేడా మీరు తేడా అడుగుతున్నారు కదా ఆయన హృదయంలో ఏంటని తెలుసు మన హృదయంలో ఏంటో మనకు తెలియదు తెలుసుకోవడం తెలియకపోవడం తేడా అందుకని వస్తువులో ఏం తేడా అయితే ఆయనకి ద్వేషం ఉంటుంది చాలా సంతోషం రెడ్డి గారు చెప్పిన సమాధానానికి బాపూజీ చాలా తుడిగయ్యారు అక్కడ అసూయ ఏమి లేదు కదా అసూయ ఉంటే మహాత్ములు ఎలా అవుతాడు ఆయన ఎప్పుడైతే చాలా ఎంజాయ్ చేశాడు బోక్కయ్యాడు ఆయన ఎప్పుడైతే ఎంజాయ్ చేశాడు ఎవరు బాపూజీ ఎంజాయ్ చేశాడు ఇప్పుడు సర్వభూతాత్మకం అంటే అందరిలోనే ఒకే వస్తువుని చూస్తూ అంటే సమాన బుద్ధి సంపాదించిన వాడు పని చేసినా పని చేయని వాడు కూడా సమానం అంటే సమాన బుద్ధి కూడా యోగమే ఆ సమబుద్ధి ఉన్నవాడు, ఆ బ్యాలెన్స్డ్ బ్రెయిన్ ఉన్నవాడు పుణ్యపాపాలను ఎక్కడో వదిలేస్తున్నాడు, వెళ్ళిపోతాడు. అది కూడా పుణ్యాన్ని పట్టుకంటాం, కూడా పాపాన్ని పట్టుకంటాం, రెండు భూమి మీద వదిలేసాడు వెళ్ళిపోతాడు. సొక్కులు లగేజ్ లేదండి, లెఫ్ట్లో లేదు, మోరికలు పట్టు రైల్వే స్టేషన్లో రాస్తా ఉంటారు కదా, ఆడు శుభ్రంగా లగేజ్ రాకుండా వెళ్ళిపోతాడు. ఎవరు పుణ్యాన్ని ఎక్కడ వదిలేసినాడు, పాపాన్ని ఎక్కడ వదిలేసినాడు, ఇంకా లగేజ్ ఉంటున్నారు, రెండే కదా లగేజ్ అయ్యా, రెండేది సమాన బుద్ధి ఉన్నవాడు, ఆ ఈక్వల్ మైండ్ సెట్ తెచ్చున్నవాడు లగేజ్ ఏముంది అడిగి రెండు భూమి మీద వదిలేసాడు కదా, వాడే బుద్ధిమంతుడు, వాడే బుద్ధిమంతుడు. అంటే నీ సమాన బుద్ధితో కనుక ఏదైనా పని చేస్తాను, ఎడ్యుకేషన్ లేకుండా నువ్వు పని చేస్తాను, పని చేసిన చేయని వాడితో సమానం, పని చేసినా చేయని వాడితో సమానం. చాలా టైం అయిపోయింది, నీ ఓర్పుని మేము పరీక్ష చేయడం. కానీ వ్యాస భగవానుడు ఎవరు, వ్యాస భగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. మన ఇండియాలో సాహిత్యం శిక్షించిన వాళ్ళు అంటే కవిత్వం దగ్గర వాల్మీకి కవిత్వం చాలా మధురంగా ఉంటుందని అరవింద విషయంగా చెప్పారు. అంటే వ్యాసుడి కవిత్వం కంటే వాల్మీకి కవిత్వం మధురంగా ఉంటుందని చెప్పేది వేరే విషయం. కానీ ఇంత సాహిత్యం వ్యాసుని కలిపి సృష్టించినటువంటి సాహిత్యం మన భారతదేశం ఎవరు ఎంత సాహిత్యం సృష్టించలేదు. తర్వాత మనకి మన క్షేమం కోరాడు, మనకు చాలా కష్టకాలం నేర్చాడు, మనకి మనకు మన తల్లిదండ్రుల కంటే సహాయకారంగా మనకి అందించాడు వ్యాసుడు. అంటే మరి ఆయన రచన ద్వారా, తర్వాత స్పోకెన్ ఎక్స్ప్రెషన్ ద్వారా, రిటన్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనకి చాలా మెసేజ్ ఇచ్చాడు వ్యాసుడు. ఆ వ్యాసుడు రుణం మనం తీర్చుకోలేము, ఆ వ్యాసుడు మరించుకోవడం కోసం, వ్యాసుడికి మన కృతజ్ఞతను తెలియపరచుకోవడం కోసం, మన గ్రాటిట్యూడ్ తెలియపరచడం కోసం ఆయనకు ఆయన జయించి ఉత్సవం ఈరోజు. అంటే ఆషాఢ పూర్ణిమ అంటే వ్యాసుడి యొక్క జయించి ఉత్సవం, అంతేకాదు మన యొక్క కృతజ్ఞతను తెలియపరచుకోవడం కోసం ఈ సమాజం మీకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ వచ్చి ఈ సభను ఈ జయప్రదం చేసినందుకు నా